ఒక క్షణం ఇప్పుడు మనం తల వంచుకుందాము. ప్రభువా, పరిచర్య కొరకు మళ్ళా మేము కూడుకుంటున్నాము. ప్రభు యొక్క ఆశీర్వాదాల కొరకు వారందరూ షిలోహుకు వచ్చిన ఆరంభ దినాల్లోని కాలమును మేము తలస్తున్నాము. మరియు ఇప్పుడు ఈ రాత్రి నీ యొక్క వాక్యమును వింటానికి ఇక్కడ కూడి ఉన్నాము. మరియు ఈ లేఖనమందలి ప్రత్యేక భాగమును మేము చదువుచుండగా గొర్రెపిల్ల మాత్రమే ముద్రలను తెరచును లేక విప్పును. మరియు ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాము, ఈ గొప్ప ఆరవ ముద్రను గుర్చి మేము జాగ్రత్తగా విచారణ చేయుచుండగా పరలోకపు తండ్రి ఈ రాత్రి మా కొరకు దానిని గొర్రెపిల్ల విప్పమని ప్రార్థిస్తున్నాము. అందుకై దానిని అర్థం చేసుకుంటానికి మేము ఇక్కడ ఉన్నాము. భూమి మీద కాని లేక పరలోకమందు కాని యోగ్యునిగా లేనప్పుడు గొర్రెపిల్ల మాత్రమే యోగ్యునిగా కనబడేను. కాబట్టి సకలమునకు సరిపోయిన వాడు వచ్చి ఈ రాత్రి మా కొరకై కాలం యొక్క ఆవలను చూచినట్లు మా కొరకై ముద్రను విప్పును కాక. అది మాకు సహాయము చేయను. మేము జీవిస్తున్న గంభీరమైన చీకటితోనున్న పాపయుక్తమైన దినమున అది మాకు సహాయము చేసి మరియు మాకు ధైర్యాన్ని చేకూర్చునని మేము నమ్ముతున్నాము. తండ్రి, నీ దృష్టికి మేము వాత్సల్యతను పొందుదుమని మేమిప్పుడు నమ్ముతున్నాము. వాక్యముతో మమ్మల్ని అప్పజెప్పుకుంటున్నాము. యేసుక్రీస్తు నామములు ఆమేన్. మీరు కూర్చొనవచ్చును. స్నేహితులారా, శుభ సాయంకాలము. ఈ రాత్రి తిరిగి ఇక్కడ ప్రభు యొక్క పరిచర్యలో ఉండుట ఒక ధన్యతే ఉన్నది. నేను కొద్దిగా ఆలస్యం చేశాను. నేను ఈ సంఘమునకు చెందిన ఒక సభ్యుడు మరణస్థితిలో ఉండగా అత్యవసరంగా నేను వెళ్లాను. అతని తల్లి హెచ్చరిక వస్తుంది మరియు అబ్బాయి వెంటనే చనిపోతున్నాడని వారు చెప్పారు. కాబట్టి నేను చూడటానికి వెళ్లాను. పడక మీద నీడ పరుని ఉన్నట్లుగా చనిపోతున్నాడు. సుమారు నా వయస్సు. ఒక క్షణం సమయంలో ఒక మనిషి తన పాదంలోపై నిలబడి ప్రభువును స్తుతించుట నేను చూశాను. కాబట్టి మన తప్పిదాలు మనం ఒప్పుకుంటూ ఇష్టపడి ఏది మంచిదో అది చేసి వాత్సల్యాన్ని అడిగితే, ఆయన్ను ప్రార్థిస్తే అది దేవుడు మనకు ఇచ్చుటకు ఇష్టత కలిగి ఉన్నాడు. మరియు ఇప్పుడు ఇక్కడ ఈ రాత్రిలో వేడిగా ఉన్నదని నాకు తెలుసు. మరియు అది కాదు, వేడి నిలిపివేయబడిందని నేను అనుకుంటున్నాను. మరియు మనము గత రాత్రి లేక ఈ దినము నేను గమనించాను, గదిలో వెలుతురు లేకుండుట. ఇది ఏడవ దినము. విద్యుత్ దీపములు తప్ప సుషరా ఈ ముద్రలు విప్పటి కొరకు ప్రార్థిస్తూ పఠనం చేస్తున్నాను. గత రాత్రి ఆ ప్రశ్నలు వ్రాసిన వారు గుంపులో చాలా మంది ఉన్నారు, మరి ఎక్కువ లేరు. కొద్దో గొప్ప ప్రశ్నలు వచ్చినవి. ఎలాగైతేనే స్వస్థత కూడిక అవసరం ఉంటుంది. అదనంగా ఒకరోజు సోమవారం స్వస్థత కూడిక ఉంటుంది. అది చేయుటకు ప్రజలు ఇష్టపడితే కాబట్టి నేను దాన్ని చేస్తాను. మీరు ఉండి రోగులకు ప్రార్థన చేయుటకు ఇష్టపడిన ఎల్లా మీరు ఆలోచించి చెప్పండి. ఎందుచేతనగా ఈ సమయం అంతటిని ఈ ముద్రల కొరకే సంపూర్ణంగా ప్రత్యేకపరిచి ముద్రల కొరకే నేను ఉండాలని కోరుచున్నాను. కనుక నీవు దాని గురించి ఆలోచించి దాని గురించి ప్రార్థించు. అటు తరువాత నాకు తెలియచేయి. ప్రభుచిత్తమైతే నేను అది చేస్తాను. నా యొక్క తరువాత కార్యక్రమంను న్యూ మెక్సికోలోని ఆల్ బుక్కర్ లో ఇంకా కొన్ని రోజులున్నవి. మరియు నేను ఒక పని కొరకు ఇంటికి వెళ్ళనై ఉన్నది. ఆరిజోనాలో మహాసభ ఏర్పాట్లు చేయవలసి ఉన్నది. కాబట్టి అది ప్రభుచితమైతే మీరు ప్రార్థించండి. నేను అదే చేస్తాను. తర్వాత కొంచెం కాలం తర్వాత దాని గురించి మరింత తెలుసుకుందాము. నేనిప్పుడు కనిపెడుతున్నాను. ఇప్పుడు మీరు వెళ్లి వ్యాధి వచ్చుటను గురించి మాట్లాడుచుంటే చూశారా, ఈ స్త్రీ ఇక్కడ కూర్చుండి ఉండుట నేను చూస్తున్నాను. ఆమెకు ఒకటి సహాయము చేయనీడలా. ఆమె కొంచెం సేపైనను ఇక్కడ ఉండేది కాదు. తర్వాత చూశారా, మనము దేవుని చిత్తం కొరకు ప్రార్థిద్దాము. దూర ప్రాంతం నుండి వచ్చి అందుకొరకు మనం ఇక్కడ ఉన్నాము. కాబట్టి చూడండి, ప్రతిదీ పరిశుద్ధాత్మకు తెలుసు, అవునా? కాబట్టి ఆయన, అయితే చూడండి, ఈ సమయమును ముద్రల కొరకే నేను కేటాయించాను, ఎందుకనగా దాని కొరకు మనమిక్కడ ఉన్నాము, అవునా? ఎలాగైనా ప్రార్థన కొరకు ఎంతమంది వ్యాధిగ్రస్తులున్నారు చుట్టూ? ప్రతి చోట మీ చేతులు చూపించండి. ఓ మై, సరే, సోమవారం రాత్రి ఇక్కడే ఉండి రోగుల కొరకు ప్రార్థించు ఒక స్వస్థత కూడిక జరుపుట ప్రభు చిత్తమని, అది సరే అని ఎంతమంది తలస్తున్నారు? అది చేయుటకు మీరు ఇష్టపడుతున్నారా? మీరు చేస్తారా? ప్రభు చిత్తమైతే అలాగూ మనమది చేద్దాము. మనము మనకు రోగుల కొరకు ప్రార్థనా కూడికలు బుధవారం లేక ఆదివారం రాత్రి లేక సోమవారం రాత్రి ఉంటుంది, మరియు రోగులకై ప్రార్థన. ఇప్పుడు ఆరిజోనాకు నేను తిరిగి వెళ్ళుచుండగా ఆ గుంపు వారికి ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను. సహోదరు నార్మన్ ఇక్కడ ఒక చోట ఉన్నాడా? సహోదరు నార్మన్, అది నీ కార్యక్రమమును అభ్యంతరం కలిగిస్తుందా? సహోదరుడు ఫ్రెడ్, మిగతా మీరు సరేనా? చూశారా? అది సరే, మంచిది. అటు తర్వాత ప్రభుచితమైతే సోమవారం రాత్రి రోగుల కొరకు మనం ప్రార్థిద్దాం. ఒక రాత్రి అందుకొరకు ప్రత్యేక పడద్దాము, రోగులకు ప్రార్థించుట కొరకు. ఇప్పుడు ఇక ముద్రల కొరకు ఏమీ ఉండదు. ఈ ముద్రలు ప్రభు విప్పినట్లయితే తర్వాత సోమవారం రాత్రి రోగుల కొరకు ప్రార్థిద్దాం. ఇప్పుడు ఓహో, వీటి క్రింద ప్రభువును సేవించుట గొప్పగా నేనిది ఆనందిస్తున్నాను. ఈ ముద్రలు ఇవ్వబడిన గుర్చి మీరు ఆనందిస్తున్నారా? ఇప్పుడు మనము ఐదవ ముద్రను లేక ఆరవ ముద్ర గురించి మాట్లాడుతున్నాము, మరియు అది ఆరవ అధ్యాయంలోని పన్నెండవ వచనం నుండి తీసుకునబడుచున్నది. పదిహేడవ వచనం వరకు అది పెద్ద ముద్రలలో ఒకటి. ఇక్కడ కొన్ని కార్యములు సంభవించనయున్నవి. ఇప్పుడు గత రాత్రి దానిని కొద్దిగా చెప్పాము. ప్రతిసారి వెనుకటి కార్యములు కొద్దిగా మనము చెప్పుకుంటున్నాము, మరియు అనగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను కూడా. ఆ పెట్టెలో నాలుగు లేక ఐదు ప్రాముఖ్య ప్రశ్నలు నాకై పెట్టబడి ఉండుట నేను కనుగొన్నాను. నన్ను ఎదిగారు, నేను నిశ్చయముగా మన్నించాలని కోరుకుంటున్నాను. టేప్ చేయుచున్నారా? టేపులు వేసియున్నారా? సేవకులైన నా సహోదరులు మరియు ఇక్కడున్న ప్రజలైన మిమ్ములను నేను క్షమాపణ కోరుచున్నాను. వారు చెప్పారు, గత రాత్రి ఏలియాను గూర్చి నేను మాట్లాడుచున్నప్పుడు ఎత్తబడుటలో అతడు ఒక్కడు మాత్రమే ఇండునని అతడు అనుకున్నాడు, లేక అతడు ఒక్కడు మాత్రమే రక్షించబడబోతున్నాడని. నేను చెప్పాను 7000కు బదులుగా 700 అని, అవునా? సరే, దాని కొరకు నేను చింతించుచున్నాను. మందా, నాకు బాగుగా తెలియను దాని గూర్చి. అది మాట తడబడట మాత్రమే, ఎందుకనగా అది 7000 అని నాకు తెలుసు. నేను సరిగా చెప్పలేదు, మరియు నేను మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. దాని అర్థం నేనేది చెప్తున్నానో అది మీరు గమనిస్తున్నందుకు నేను ఆనందంగా ఉన్నాను. చూశారా? కారణం అది 7000. దాని మీద నా యొక్క 2 లేక 3 వివరణలున్నవి. చెప్పబడినది, సహోదరుడు అబ్రహాం, నీవు పొరపడ్డావని అనుకుంటున్నాను అని. వారు చూచినది 700కు బదులు 7000 కదూ? నేననుకున్నాను, నిశ్చయంగా నేను 700 అని చెప్పలేదు. చూశారా? అది ఆ తర్వాత మొదటి విషయమేంటో మీకు తెలుసా? ఇంకొక వివరణ తీసుకున్నాను. అది చెప్పబడినది, సహోదరు అబ్రహాం, నీవు 700అని చెప్పావనుకుంటాను. ఒక వ్యక్తి అడిగాడు, సహోదరు అబ్రహాం, అది ఆత్మీయ దర్శనమా? అది పోలిక అవుతుందా? మరియు 7తో నీవు పోలుస్తున్నావా? ఈ కార్యములను గూర్చి మీరు తలంచునప్పుడు ప్రజలను అది అయోమయంలో ఉంచుతుంది. చూశారా? మరియు అది చాలు, అది నన్ను అంచునా ఉంచుతుంది. ఈ రోజు ఈ ముద్రలు బయలుపరచబడినప్పుడు ఒకటి జరిగినది. నేను ఆవరణములో నడుచుచున్నాను, బయట ఆవరణములో కొద్దిసేపు. అవును, అది నాలో నుండి ఊపిరిపోయినట్లుగా అయింది. చూశారా? మీరు ఉద్రిక్తతను గురించి మాట్లాడతారు. చూశారా? ఓ మాయ్, చూశారా? మరొక విషయం చూడండి, నేను చెప్తున్నాను దాని మీద మీరు ఆనుకొనిచున్నారు, మరియు నేనేం చెప్తున్నానో దానికి దేవుడు నన్ను బాధ్యుడిగా ఎంచుతున్నాడు. చూశారా? కాబట్టి అన్ని విషయాలలో అందరూ ఎలా నిర్ధారణ చేసుకుంటారో నేను అలాగూ నిర్ధారణ చేసుకునవలసిన్నది, ఎందుకనగా ఇది మనం జీవిస్తున్న ఒక భయంకరమైన సమయం. సోమవారం రాత్రి స్వస్థత కుటాన్ని గురించి నేను తలస్తున్నాను. అది ఏదైనా నిన్ను ఆటంకపరచున, సహోదర నెవిల్, అది మంచిది. ప్రశస్తమైన సహోదర నెవిల్, వారు ఒకదాన్ని చేసి నేను అనుకుంటాను మాదిరిని పోగొట్టారు. అతను నిజంగా ప్రాణమిత్రుడు నాకు. నేను మీకు చెప్తున్నాను, ఇప్పుడు మందిరం కట్టబడినది, ఆదివారం బడులు గదులు అన్ని సంసిద్ధంగా ఉన్నవి, ఇక్కడ క్రమంలో ఉన్నవి. జెఫర్సన్లకు చుట్టూనున్న ప్రజలు మీరు చర్చికి రావాలంటే మీకు చక్కటి స్థలము కలదు. ఆదివారం బడికి వచ్చుటకు స్థలమున్నది. శ్రేష్టమైన ఉపదేశకుడు సహోదరు నెవిల్ పెద్దల తరగతికి నిజమైన కాపరి. అతనికి పూల గుర్తునిచ్చుటకు కాదు, అయితే అతడు వెళ్లిపోయిన తర్వాత ఒక పెద్ద పూలదండను ఇచ్చుటకంటే అతడు బ్రతికిన్నప్పుడు ఒక చిన్న గులాబీ అతనికి ఇవ్వదలుచుకున్నాను. సహోదరు నెవిల్, నేను చిన్న బాలుడుగా ఉండినప్పటి నుండి తెలుసు, ఒక రబంతైనా మారలేదు. అతడు ఎల్లప్పుడూ ఎలాగుంటాడో అతడు ఇంకా ఆర్మన్ నెవిల్. అతడు సందర్శించుటకు నాకు జ్ఞాపకం ఉంది. ఇక్కడ నగరంలో అతడు మెథడిస్టు బోధకుడుగా ఉన్నప్పుడు తన యొక్క ప్రసంగ వేదికను కూడా నాకు ఇచ్చుటకు అతడు అభ్యంతరపడలేదు. అక్కడ క్లార్క్స్విల్ లో మంచి సభ మనకున్నది. అది హార్వర్డ్ పార్క్ లో ఉన్న ఆరిసన్ ఎవెన్యూ మెథడిస్టు చర్చి అని పిలువబడినది అని అనుకుంటాను. అతడు అక్కడే ఆమెను కనుగొని ఉండును. సహోదరు నెవిల్ అక్కడే, ఎందుకనగా ఆమె సభ్యురాలు. నేను తిరిగి వచ్చి ఇక్కడున్న సంఘంతో చెప్పాను. నేను చెప్పాను, అతడు మంచి వాళ్లలో ఒకడని. ఈ ఒకనొక దినాల్లో ప్రభు అయిన యేసునామంలో నేను అతనికి బాప్తిస్ ఇవ్వబోతున్నాను అని. అది జరిగినది. అతడిక్కడున్నాడు. ఇప్పుడు అతడు నా ఆప్తమిత్రుడు, నా ప్రక్కనే ఉన్నాడు. అంతటి మర్యాదస్థుడైన గౌరవింపతగిన మనిషి. అతడు ఎల్లప్పుడూ నా ప్రక్క నిలబడతాడు. ఎంతవరకనగా ఎంత సమీపంగా ఉండాలో అంత సమీపంగా. నేను ఏది చెప్తే అతడు అలాగే శిరసావహిస్తాడు. అతడు మొదట వచ్చినప్పుడు అప్పుడు వర్తమానంలో అతను అర్థం చేసుకోలేదు, అయితే అతడు నమ్మాడు. దానితోనే అతడు ఉండిపోయాడు. అలాంటి సహోదరునికి అది మర్యాద, అది గౌరవం. అతని గూర్చి చెప్పుటకు చాలా ఉన్నవి. ఇప్పుడు ప్రభు అతన్ని దీవించును. సరే, ఐదో ముద్ర విప్పబడట్లో గత సాయంకాలం చెప్పుకున్న దానికి కొద్ది సమీక్ష. మొత్తం అంతటిని గూర్చి రాత్రి మనము వెనుకకు వెళ్ళట్లేదు. ఐదవ ముద్రలోని కొంత. ఇప్పుడు స్వారి చేస్తున్న అంత్యక్రీస్తు మూడు శక్తుల ద్వారా అతను గాయపరచబడుటను మనము కనుగొన్నాము. అన్ని ఒక శక్తిలోకి వెళ్లి మరియు పాండురవన్న గుర్రం మీద స్వారి చేసి మరణముగా నాశనములకై అగాధములోకి వెళ్లెను. ఎక్కడి నుండి వచ్చెను? అక్కడకు. ఇంకా మనం చూస్తున్నాము, లేఖనం చెప్తుంది, శత్రువు వరద వలె వచ్చినప్పుడు దానిని ఎదుర్కొంటానికి దేవుని ఆత్మ దానికి విరోధముగా లేచును అని. గత రాత్రి వాక్యములో అది సంపూర్ణంగా బయలుపరచబడుతున్న మనం చూశాము. ఎలాగనగా ఈ స్వారీ చేయవాడు స్వారీ చేసిన నాలుగు సార్లు జవాబిచ్చుటకు నాలుగు జీవులుండెను. ప్రతి ఒక్క స్వారీ వేరువేరు గుర్రం పైన అతడు స్వారీ చేశాడు. ఒక తెల్లని గుర్రం, తర్వాత ఎర్రని గుర్రం మరియు నల్లని గుర్రం, ఆ తర్వాత పాండురవర్ణ గుర్రము. ఇంకా మనము ఆ రంగులను, అవి ఏమైనవి మరియు అవి ఏం చేసినవి మనం కనుగొన్నాము. తర్వాత నేరుగా సంఘకాలాలు తీసుకున్నాము, ఖచ్చితంగా సంపూర్ణంగా అవి ఏమి చేసినవి. కాబట్టి మీరు చూడండి, దేవుని యొక్క వాక్యముగా ఒకటిగా కలిసినప్పుడు అది నిజమని అర్థం. చూస్తున్నారా? నేను నమ్ముతున్నాను, దేవుని యొక్క వాక్యముతో ఏది కలిసినప్పటికీ అది ఎల్లప్పుడూ అమేన్. అవునా? ఇప్పుడు ఒక వ్యక్తి తనకు ఒక దర్శనము కలిగిందని చెప్తాడు. అది అవునని, ఓ అది దేవుడు ఇచ్చాడని వారికి తెలుసు. ఎందుకనగా అది గొప్ప శక్తితో వచ్చినది. సరే, దర్శనము సరైనదే కావచ్చు, అయితే అది వాక్యముతో లేనట్లయితే, వాక్యానికి విరుద్ధమైతే అది సరైనది కాదు. చూస్తున్నారా? ఇప్పుడు బహుశా మార్మన్ సహోదరులు లేక సహోదరి ఉండవచ్చు. కొందరు ఈ టేపులు తీసుకుని ఉండవచ్చు. నేను చెప్పాలని లేదు, మీరు నేను కలవలసిన మంచి ప్రజలు కొందరున్నారు. మార్మన్ ప్రజలు చాలా మంచివారు. ఆ తర్వాత వారి ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఇక్కడే ఇల్లినాయిస్ లో వారి యాత్రలో చంపారు. కనుక ఆ మంచి మనిషి దర్శనము నేను అనుమానించట్లేదు. అతనికి వచ్చింది దర్శనమే. అతడు యథార్థవంతుడని కూడా నేను నమ్ముతున్నాను. అయితే అతనికి వచ్చిన దర్శనము లేఖనానికి విరుద్ధం. చూశారా? కాబట్టి మార్మన్ బైబిల్ ను వారి కొరకు తయారు చేసుకునవలసి వచ్చాను. అవునా? నాకు ఇది అది అయి ఇక్కడ ఉన్నది. ఆ కారణము చేత కేవలము వాక్యము అది అది. చూశారా? ఒకసారి ఒక సేవకుడు విదేశం నుండి వచ్చాడు. అతడు ఒక స్త్రీతో కారు నడుపుకుంటూ వచ్చుట నేను చూశాను. వారు కూటానికి వచ్చారు. వారు రెండు మూడు రోజులు కలిసి నడుపుకుంటూ కూటానికి వచ్చుట నేను చూశాను. ఆ స్త్రీ మూడు నాలుగు సార్లు పెళ్లి చేసుకుంది. మరియు ఈ సేవకుడు నేనెక్కడ ఉంటున్నానో అక్కడ హోటల్ లాబీకి వచ్చి పరిగెత్తి వచ్చి నాతో కరస్పర్శ చేశాడు. నేను అతనితో కరస్పర్శ చేసి లేచి మాట్లాడాను. నేను అతనితో చెప్పాను, నేనున్నా, నేనన్నాను, నీకు సమయం ఉన్నప్పుడు ఒక క్షణం నా గదిలో నీతో మాట్లాడవచ్చా? అతనన్నాడు, తప్పకుండా సహోదర బ్రహం. నేనతన్ని గదికి తీసుకుని వెళ్లాను. ఆ సేవకునికి నేను చెప్పాను. నేనన్నాను, రెవరెండ్ అయ్యగారు, నీవు విదేశీయుడివి ఈ దేశానికి. నేనన్నాను, అయితే ఈ స్త్రీకి ఒక పేరున్నది. నేను చెప్పాను, నీవు ఫలానా ఫలానా స్థలం నుండి ఈ ఫలానా ఫలానా స్థలానికి వచ్చావు కదా? చెప్పాడు, అవునండి అని. మరియు నేను చెప్పాను, అలాంటి దానికి భయపడలేదా? నేను నిన్ను అనుమానించుట లేదు. అయితే ఒక సేవకునిగా నీకున్న పేరు చెడిపోతుందని నీకు తెలియదా? అంతకంటే మనం కొంచెం మాదిరిగా ఉండాలని అనుకుంటలేదా? మరియు అతడు చెప్పాడు, ఓహో, ఆమె పరిశుద్ధురాలు. నేను చెప్పాను, నేను అనుమానించట్లేదు. అయితే నేను చెప్పాను, అయితే సహోదరుడా, విషయం ఏదంటే ఆమెను చూచు ప్రతివాడు ఒక పరిశుద్ధుడు కాదు. చూడు, నీవు చేయుచున్న దానిని వారు చూస్తున్నారు. మరియు నేను చెప్పాను, నీవు జాగ్రత్తగా ఉండటం మంచిదని నేను అనుకుంటున్నాను. అది ఒక సహోదరు నుండి మరొకరికి. అతడు చెప్పాడు, నేను చెప్పాను, ఆ స్త్రీ ఇప్పటికి నాలుగు లేక ఐదు సార్లు పెళ్లి చేసుకున్నది. అతడు చెప్పాడు, అవును, అది నాకు తెలుసు అన్నాడు. ఇది నీకు తెలుసా? నేను చెప్పాను, ఇంటి దగ్గర నీ సంఘానికి అది బోధించవద్దు. అది చేస్తున్నావా? కాబట్టి చెప్పాడు, లేదు. అయితే తెలుసా, దాని గురించి ఒక దర్శనం వచ్చినది సహోదరు బ్రహం అని అన్నాడు. నేను చెప్పాను, సరే, అది మంచిది. నేను చెప్పాను. అతడు చెప్పాడు, నీవేమి అనుకున్నావు కదా, దానిని కూర్చి నీ బోధను నేను సరిచేయవలను అని ఉన్నాను అని అన్నాడు. నేను చెప్పాను. అతడు, నేను చెప్పాను, నేనది తెలుసుకుంటానికి సంతోషంగా ఉన్నాను అయ్యా. మరియు అతడు అన్నాడు, సరే అన్నాడు, నీకు తెలుసా, ఈ దర్శనంలో అతడు చెప్పాడు, నేను నిద్రపోయాను. మరియు నేను అడిగాను, తర్వాత నేను చూశాను, అది కళ, చూస్తున్నారా? మరియు అతడు చెప్పాడు, నా భార్య చెప్పాడు, ఆమె ఇంకొక పురుషునితో జీవించుచున్నది. మరియు చెప్పాడు, మరియు నాతోనూ జీవించుచున్నది. మరియు చెప్పాడు, తర్వాత నా దగ్గరికి వచ్చి నాతో చెప్పినది, ఓ ప్రియుడా, నన్ను క్షమించు చెప్పింది. నన్ను క్షమించు, నేనది చేశాను, ఇప్పటి నుండి నేను నమ్మకంగా ఉంటాను చెప్పాడు. నేను ఆమెను అమితంగా ప్రేమించాను, నేను ఆమెను వెంటనే క్షమించాను. సరే అన్నాడు. ఏంటో నీకు తెలుసా, అటు తర్వాత ఈ దర్శనానికి అనువాదాన్ని నేను పొందుకున్నాను అన్నాడు. అది ఆ స్త్రీ అన్నాడు. నిశ్చయంగా ఆమె పెళ్లి చేసుకున్నది మరియు మొదలైనవి చేసింది. ఆ అన్ని సమయాలలో చెప్పబడింది, ఆమె వివాహము మంచిదే, ఎందుకనగా ప్రభువు ఆమెను ఎక్కువగా ప్రేమించాడు. ఆమె ఎన్నిసార్లు కోరితే అన్నిసార్లు పెళ్లి చేసుకోవచ్చు. నేను చెప్పాను, నీ దర్శనం బహు మాధుర్యంగా ఉన్నది, అయితే అది సరైన మార్గానికి వంకరిగా ఉంది. నేను చెప్పాను, అది తప్పు, చూడు, నీవది చేయకూడదు. కాబట్టి చూశారా, అయితే నీవు లేఖము చూచినప్పుడు, లేఖముతో జోడుగా ఉండునప్పుడు, అది ఎక్కడి నుండి కలిసి వస్తున్నవో వాటి నిరంతర అనుబంధం కలిగి ఉంటుంది. ఇది ఎక్కడ వదులుతున్నదో ఆ లేఖనము మరొకటి వాటిని చేర్చిన సంపూర్ణ చిత్రం వచ్చును. చెదరయున్న పజిల్ ని ఒక చోట చేర్చినట్లుగా అది ఉంటుంది. దానిని సరైన స్థలములో అమర్చినా అది సరిపోతుంది, అక్కడ మరొకటి సరిపోదు. తరువాత సరిపోయిన చిత్రం వచ్చును. ఒకరు మాత్రమే అది చేయగలరు, అది గొర్రెపిల్ల. కనుక మనము ఆయన కొరకు చూచుచున్నాము. ఈ స్వారీ చేయువాని మనం చూస్తే ఈ గుర్రాల మీద స్వారీ చేసినది అతడే. మరియు మనము అతన్ని వెంటాడి అతను ఏమి చేసింది తెలుసుకున్నాము. వెనుక సంఘకాలలో అతనేం చేసింది చూశాము. ఆ తర్వాత అతను ఒక కార్యము చేయుటకు ఒక మృగంపై బయలుదేరి వచ్చినప్పుడు అతడు చేసినది ఎదుర్కొంటుకు ఒకరు పంపబడ్డారని మనము చూశాము. మొదటి కాలంలో ఒకరు పంపబడ్డారు, గొర్రెపిల్ల, సింహము, అది వాక్యము, క్రీస్తు. తరువాతది ఇద్దు చీకటి కాలంలో సంఘము నిర్మాణాత్మకమైనప్పుడు, వాక్యమునకు బదులుగా మూఢ సిద్ధాంతాలు అంగీకరించినప్పుడు. జ్ఞాపకంచుకోండి, సమస్తము కూడా రెండు విషయాలపై ఆధారపడి ఉండును. ఒకటి అంత్యక్రీస్తు, మరి రెండవది క్రీస్తు. ఈరోజు కూడా అదే. మధ్యరకముగా ఉండు క్రైస్తవులు ఉండరు, మత్తుగాను మెలకువగాను ఉండు మనుషులు ఉండరు, నలుపు తెలుపు పక్షులు ఉండవు. లేదు లేదు, పరిశుద్ధుడు పాపి ఉండడు. లేదు, నీవు పాపిగాను లేక పరిశుద్ధునిగాను ఉంటావు. చూడు, మధ్యస్థంగా ఏది ఉండదు. నీవు తిరిగి జన్మించైనా ఉండాలి లేక నీవు తిరిగి జన్మించకుండానైనా ఉండాలి. నీవు పరిశుద్ధాత్మతోనైనా నింపబడి ఉండాలి లేక పరిశుద్ధాత్మతో నింపబడకుండా ఉండాలి. ఎన్ని ఉద్రేకాలు నీవు కలిగి ఉన్నప్పటికీ నీవు పరిశుద్ధాత్మతో నింపబడకపోయినట్లయితే నీవు దానితో నింపబడలేదు. అవునా? నీవు దానితో నింపబడినట్లయితే నీ జీవితమును అది చూపుతుంది, దానికి అనుగుణంగానే అది ఉంటుంది. చూశారా, దాని గూర్చి ఎవరు ఏది చెప్పనవసరం లేదు, వారది చూస్తారు. అవునా? ఎందుకనగా అది ఒక ముద్ర. ప్రతిసారి ఆ జీవులు ఏ విధంగా స్వారీ చేసినవో మనం చూశాము. రాజకీయ అధికారంతోనూ మత సంబంధమైన అధికారములతోనూ కలిపి ఒకడు తన యొక్క పరిచర్యను బయటకు పంపెను. దానిని ఎదుర్కొనడానికి దేవుడు ఆయన శక్తిని పంపినట్లు మనం చూస్తున్నాం. మనం నేరుగా వెనుకకు వెళ్లి సంఘకాలమేదో చూశాము, మరియు వెనుకకు చూశాము. ఆ విధంగానే ఖచ్చితంగా అది అక్కడున్నది. అటు తర్వాత మరొక కాలం వచ్చుట చూశాము, మరియు శత్రువు మతం పేరిట క్రీస్తు నామమును సంఘం పేరిట అంత్యక్రీస్తును పంపుట చూశాము. అవునండి, చివరకు సంఘము పేరిట బయలువెళ్లేను అతడు చెప్పాడు. అది నిజమైన సంఘమని చూశారా? రష్యా కాదు అంత్యక్రీస్తు, అంత్యక్రీస్తు అది కాదు. అంత్యక్రీస్తు క్రైస్తవ్యానికి ఎంతో సమీపము. ఎంతవరకనగా బైబిల్ చెప్తుంది, ఏర్పాటు లేని వారిని మోసపుచ్చునంతగా. అవునది నిజం. బైబిల్ అది తెలియచేస్తుంది, చివరి దినాల్లో ముందు నిర్ణయములో లేని వారిని అందరినీ, ఏర్పాటు లేని వారిని అందరినీ. అది చెప్తుంది ఏర్పాటు. ఇప్పుడు ఎవరైనా ఆ మాట తీసుకుని మీ మార్జిన్ లో చూస్తే దాని అర్థమేంటో మీరు చూస్తారు. అది చెప్తుంది ఏర్పరచబడినవారు, ముందుగా నిర్ణయించబడినవారు అని. జగదుత్పత్తి మొదలుకొని గొర్రెపిల్ల జీవగంధమందు ఎవరి పేరు రాయబడలేదు వారిని అందరినీ అది మోసము చేయును. గొర్రెపిల్ల వధింపబడినప్పుడు పేరులు గ్రంథములో పెట్టబడిను. మహిమలో పరిశుద్ధ స్థలములో ఈ రాత్రి ఆయన ఒక విజ్ఞాపనకర్తగా ఆ గ్రంథమందు ఎవరి పేరు ఉన్నదో ఆ ప్రతి ఒక్క ఆత్మకై విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు ఎవరికి ఆ పేరు తెలియక తెలియదు ఆయనకు తప్ప. ఆయన చేతిలో ఆ గ్రంథాన్ని కలిగి ఉన్నది ఆయనే. ఆయనకు తెలుసు. ఆఖరి వ్యక్తి లోపలికి వచ్చినప్పటికీ ఆయన విజ్ఞాపన దినాలు ముగించబడతాయి. ఆయన దేని కొరకు విజ్ఞాపన చేశాడో దానిని సొంతం చేసుకోవటానికి ఆయన వచ్చును, మరియు ఆయన సొంత వారిని స్వీకరించుటకు వచ్చును. ఓ మాయ్, అది ప్రతి క్రైస్తవుడు దేవుని ఎదురు నిలబడి చేతులు పైకెత్తి తన్ను తాను పరీక్షించుకుంటూ, నన్ను శుద్ధి చేయము ఓ ప్రభువా, నా బ్రతుకులోకి చూడము, మరియు నా యొక్క తప్పిదము స్థితి నన్ను చూడనిమ్ము, త్వరగా దారి నుండి బయటికి రానిమ్ము. ఎందుకనగా నీతిమంతుడే రక్షించబడటం దుర్లభమైతే పాపి భక్తిహీనుడు ఎక్కడి నిలిచెదరు? ఇది పరీక్షించుకునవలసిన సమయం. మరియు మీరు ఈ వాక్యం సరైన స్థానంలో ఉంచవలసిన ఎలా, దీని మీద మీరు ప్రశ్న అడగవాలని కోరుటలేదు. ఎందుకనగా అది ఇంకొక దానిలోనికి నడిపించును. మీరు ప్రశ్నలు అడిగితే నని నా అర్థం. ఇది తీర్పు ముందు పరిశోధన కాలము. అవును, మనము బోర్ల యొద్దకు వచ్చినప్పుడు లేక పాత్రలు ప్రభువు మనకు దయచేస్తే పరిశోధన తీర్పును మనము కనుగొందాము. శ్రమలు వచ్చుటకు కొంచెం ముందుగా అది సత్యమని మనం చూస్తాం. మరియు భూమిని తాకిన ఆ ముగ్గురు దూతలు ఈ విధంగా అయ్యో 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 భూనివాసులకు శ్రమ అని కేకలు వేసిరని మీకు తెలుసా? మరియు మనము భయంకరమగు కాలంలో జీవించుచున్నాము. ఒక కాలము మీరు చూసారా, ఇప్పుడున్న ఈ విషయాలు, ఇప్పుడు మనము పట్టణము చేస్తున్న ఈ విషయాలు సంఘము వెళ్లిపోయిన తర్వాత శ్రమకాలంలో జరుగును. ఈ సంఘము శ్రమకాలంలో పాలు పొందుదన్నది ప్రతి విశ్వాసీ హృదయంలో స్థిరపడాలని నేను అనుకుంటున్నాను. సంఘాన్ని వెన్నడూ శ్రమలో ఉంచలేము. నేను నీవు సంఘాన్ని అక్కడ ఉంచగలవు, కానీ పెళ్లి కుమార్తెని కాదు. చూడు, పెళ్లి కుమార్తె వెళ్లిపోయినది. ఎందుకనగా చూడండి, ఆమెలో ఒక్క పాపము కూడా లేదు, ఆమెకు విరోధంగా ఒక్కటి లేదు. దేవుని యొక్క కృప ఆమెను కప్పియున్నది. ఆ బ్లీచ్ ప్రతి పాపం మార్గమును దూరమునకు తీసుకుని పోయినది. దాని గురించి ఎలాంటి జ్ఞాపకము లేదు, ఒక్కడి కూడా లేదు. అయితే దేవుని యొక్క సన్నిధిలో పవిత్రత పరిపూర్ణత తప్ప. పెళ్లి కుమార్తె ఆమె ముఖాలపై మోకరించి దేవునికి కేకులు వేయవలసి ఉంటుంది. ఒక చిన్న కథ నాకు జ్ఞాపకం వస్తుంది. మీ యొక్క సమయాన్ని నేను ఎక్కువగా తీసుకునకపోయినట్లయితే ఇది పీటికగా చెప్పబడుతుంది. నేను ఒక ఉద్దేశమునకు చెప్తున్నాను. ప్రారంభించుటకు ఆత్మ అనుభూతిని పొందు వరకు ఇది ఒక పవిత్రమైన విషయం. చూసారా, అది చూడండి, అక్కడున్న విషయాలు ఎవరికి తెలియను, దేవునికి తప్ప ఎవరికీ తెలియను, మరియు అవి బయలుపరచబడవలసి లేవు. ఈ రోజు వరకు అవి బయలుపరచబడవని బైబిల్ గ్రంథము ద్వారా నిరూపించబడి ఉన్నది. అది ఖచ్చితంగా వాస్తవం. చూసారా, అవి ఊహించబడ్డవి. అయితే ఇప్పుడు మనము ఖచ్చితంగా సత్యమును, రుజువు చేయబడిన సత్యమును పొందుకోబోతున్నాం. అవునా? ఇప్పుడు పశ్చిమ ప్రాంతమున ఒక చిన్న బాలిక ఉన్నది. ఆమె ప్రేమలో పడ్డది. ఒక పురుషుడు ఆమెను ప్రేమించాడు. పశువులను కొనుగోలు చేయువానిగా ఆర్మన్ సంస్థకి వచ్చాడు. చికాగో నుండి యజమాని కుమారుడు వచ్చాడు. పశ్చిమ హద్దులు ప్రకారంగా వారిని క్రమంలో ఉంచారు. అక్కడ ఆడపిల్లలు వస్త్రాలు ధరించారు. వీరిలో ఒక్కొక్కరు ఈ అబ్బాయిని పొందుకోబోతున్నారు. తప్పగా, మీకు తెలుసా? ఎందుకనగా అది ఆ మనిషిని అబ్బాయి కాబట్టి వారు వారి యొక్క పాశ్చాత్య దుస్తులు ధరించి ఉన్నారు. మరియు పశ్చిమ ప్రాంతం వారు అలాగూ చేస్తారు. ఇటువంటి కథను వారు కలిగి ఉన్నారు. మరియు సహోదరు మగైర్, అతడు ఇప్పుడు ఇక్కడ ఉంటాడని అనుకుంటున్నాను. పశ్చిమ దుస్తులను అతను ధరించినందున వారు అతను పట్టుకుని వారు చెరసాలలో అతను పెట్టారు. మరియు కంగారు న్యాయశాలలో పెట్టి అందుకు అపరాధ రుసుము చెల్లించినట్లు చేసి ఆ తర్వాత పాశ్చాత్య దుస్తులు కొనున్నట్లుగా బలవంతం చేశారు. అంత పొడవుండే తుపాకులను కొంతమంది వేలాడదీసుకుని నడుచుట నేను చూశాను. వారి యొక్క స్వదేశంలో వారు అలాగే ఉంటారు. వారి యొక్క పూర్వపు దినములలో వలే వారు జీవించుటకు ప్రయత్నము చేస్తారు. చూశారా, అటు తర్వాత కిటికీలో ఇక్కడ తూర్పునున్న పాతకాలపు దినాలలో జీవించుకుంటాము. ఇంకా రెన్ప్రో లోయ పద్ధతులను అవలంబించుచున్నారు. వెనుక దినాలకు నీవు వెళ్లా అవలంబించుచున్నావు. దానికి కారణం ఒకటి ఉంది. అయితే అసలైన దానిలోని సువార్త యుద్ధకు అది వచ్చినప్పుడు నీవు అది చేయనవసరం లేదు. నవీనమైనది ఒకటి కావలసి ఉన్నది. చూశారా, అది చూపించుచున్నది. మరియు ఒక మనిషి తప్పు చేయుటకు కారణమేంటి? అతడు త్రాగుటకు అలవాటు పడిన వాడికి దానికి హేతువేంటి? లేక స్త్రీ తప్పు చేయుటకు కారణమేంటి? కారణం ఆమెలో ఒకటున్నది దాహము, అతనిలో ఒకటున్నది దాహము. లోక సంబంధమైన కార్యాల చేత ఆ పరిశుద్ధమైన దాహాన్ని ఆర్పుటకు వారు ప్రయత్నిస్తారు. ఆ నిలుపు చేయుట దేవుని వలన కలగవలసి ఉన్నది. దాహము కొనిటను ఆయన ఆ విధంగా ఉంచాడు. ఆ కారణాన్ని బట్టి ఒకదాని కొరకు నీవు దాహము కొంటావు. దేవుడు ఆ విధముగా చేశాడు ఆయన కొరకు నీవు దాహము కొంటానికి. చూశారా, అయితే ఆ దప్పికను నీవు నిలుపు చేయుటకు ప్రయత్నము చేసినేడేరా? ఎవరైనా అది చేయుటకు ఎంత ధైర్యము? ఒకదాని కొరకు నీవు దాహము కొని ఉన్న ఆ పరిశుద్ధ దాహాన్ని నిలుపు చేయుటకు ప్రయత్నించుటకు నీవు అది చేయుటకు నీకు హక్కు లేదు. మరియు ఆ తర్వాత లోకములో నీవు సంతృప్తి చెందుటకు లోక వైపునకు తిరుగుట నీవది చేయకూడదు. దానిని నింపునది ఒకటే ఒకటి, అది దేవుడు. ఆయన ఆ విధంగా నిన్ను చేశాడు. కాబట్టి ఈ యవన బాలికలు ఈ అబ్బాయి కొరకు పాశ్చాత్య బట్టలు ధరించి అతడు బయటికి వచ్చుటకు చూస్తున్నారు. అతన్ని ప్రతి ఒక్కరూ తామే ఆకర్షించుతుందని నిరీక్షణ కలిగున్నారు. అక్కడ ఆ ప్రహారాల్లో వారి చిన్న బంధువు ఒకరు ఉండెను. ఆమె ఒక అనాథ. వీరందరికీ పని అంతా ఆమె చేస్తుండేది. ఎందుకనగా వారి వారి చేతివేళ్లు సిద్ధపరచుకోవలసి ఉంటుంది. ఎందుకో తెలుసా? చేతులతో వారు పాత్రలు కడుగులేరు. ఆమె కఠినమైన పని అంతా చేసేది. మరియు చివరికి ఆ ఎవరు వచ్చినప్పటికీ వారు బయటికి వెళ్లిపోయి పాశ్చాత్య పద్ధతి ప్రకారంగా బంకబోర్డు ప్రకారంగా అతన్ని తీసుకుని వచ్చారు. వారు లోపలకు వచ్చి వారి తుపాకీలు పీల్చుచు నాట్యం చేస్తున్నారని మీకు తెలుసు. ఆ రాత్రి పెద్ద నాట్యం ఒకటి వారికి ఉన్నది. ప్రాచీన నాట్యం అది. అంతా పశువుల కాపరులు వచ్చారు. వారి యొక్క నాట్యాలతో మొదటి విషయం ఏంటో తెలుసా? ఈ ఉత్సవము 2 లేక 3 రోజులు జరిగినది. అటు తర్వాత ఒక రాత్రి అలా నాట్యం నుండి కొంచెం విశ్రాంతి తీసుకుంటానికి ఈ అమ్మాయి నుండి బయటకు వెళ్ళుటకు స్థలము నుండి బయటకు వెళ్లాడు. వసారా వైపు వెళ్తూ అతను చూచుచురా తటస్థించెను. మొరటగా కనిపిస్తున్న ఒక చిన్న అమ్మాయి అటు వెళ్తుంది, మరియు ఆమె పాత్ర నిండుగా నింపుకుని పాత్రలు కడుగుతుంది. అతను అనుకున్నాడు, నేను ఆమెను చూడలేదు, ఆమె ఎక్కడి నుండి వచ్చిందో నేను ఆశ్చర్యపడుతున్నాను. కాబట్టి అతను ఆ ఇంటి చుట్టూ తిరిగి వెళ్లి వసారా ప్రక్కకు వెళ్లి ఆమెను కలుసుకున్నాడు. ఆమె కాళ్లకు చెప్పులు లేవు, ఆమె నిలచిపోయి తలవంచుకొని ఉన్నది. అతడు ఎవరైనది ఆమె చూచి ఆమె చాలా సిగ్గుపడిపోయింది. ఈ గొప్ప వ్యక్తిని ఆమె గ్రహించింది. ఈ ఇతర అమ్మాయిలకు ఆమె బంధు అవుతుంది. వారి తండ్రి ఈ పెద్ద ఆర్మర్ అవుట్ఫిట్ లో పర్యవేక్షకుడు కనుక ఆమె క్రిందకు చూస్తూనే ఉంది. ఆమె వట్టి కాళ్లతో ఉన్నందుకు ఆమె సిగ్గుపడినది. అతను అడిగాడు, నీ పేరేంటి అని. ఆమె అతనికి చెప్పింది. అడిగాడు, మీ మిగతా వారు ఉండే స్థలంలో నీవెందుకుండలేదు? ఒక రకంగా నెపములు చెప్పింది. కాబట్టి తర్వాత రాత్రి అతడు ఆమెను గమనించాడు. ఆఖరికు అతడు అక్కడ కూర్చున్నాడు. వారందరూ అవి చేస్తూనే ఉన్నారు. అతడక్కడ వసారా కంచెలో కూర్చుని ఆమె వచ్చి నీటిని పారవేయుటకు గమనిస్తున్నాడు. ఆమె కొరకు అతడు ఎదురు చూశాడు. అతడు ఆమెతో అన్నాడు. అతడన్నాడు, నేను ఇక్కడికి వచ్చిన నిజమైన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆమె అన్నది, లేదండి, నాకు తెలియదు అన్నాడు. నేను ఒక భార్యను ఎన్నుకుంటానికి ఇక్కడ ఉన్నాను, అది నా ఉద్దేశం. అతడన్నాడు, వారిలో లేని గుణమును నీలో నేను కనుగొన్నాను. నేను సంఘాన్ని గురించి ఆలోచించేస్తున్నాను. చూశారా? అడిగాడు, నీవు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆమె అన్నది, నన్నా నన్నా, నేను అలాంటి విషయాన్ని గురించి తలంచుడు కూడా వీలు కాదు. చూశారా? అది ప్రధాన యజమాని యొక్క కుమారుడు. దేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు, పశువుల మందలు అన్నిటికీ యజమానుడు. మీరు చూస్తున్నారా? చెప్పాడు. చెప్పాడు, అవును అని అన్నాడు. నేను షికాగోలో ఒక్కొక్కరిని కనుగొనలేకపోయాను, ఒక్కరిని కనుగొనలేకపోయాను. నాకు నిజమైన భార్య కావలను, ప్రవర్తన గల భార్య నాకు కావలను. దేని కొరకు నేను ఎదురు చూస్తున్నానో అది నీలో నేను చూశాను. నీవు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఆమె అన్నది, మంచిది. అది ఆమెను కలవరపరిచింది. ఆమె అన్నది, అవునా అని. అతడు చెప్పాడు, తిరిగి వస్తానని ఆమెతో చెప్పాడు. ఇప్పుడు నిన్ను నీవు సిద్ధపరచుకో, ఈ రోజు నుండి ఒక సంవత్సరంలో నేను తిరిగి వస్తాను, మరియు నేను నిన్ను స్వీకరిస్తాను. ఇక్కడ నుండి నేను నిన్ను తీసుకుంటాను. ఇక్కడ పనిచేసిన రీతిగా ఇక నీవు పనిచేయని అవసరం లేదు. నేను నిన్ను తీసుకుని వెళ్తాను. నేను షికాగోకు వెళ్తున్నాను. నీవెన్నడూ చూడని ఇంటిని నేను నీ కొరకు కడతాను. ఆమె అన్నది, నాకు లేదు, నాకు ఇల్లే లేదు, నేను అనాథను అని ఆమె చెప్పింది. అతడన్నాడు, నేనొక ఇల్లు నీకు కడతాను, ఒక నిజమైన దారిని. నేను తిరిగి వస్తాను అని చెప్పాడు. సంవత్సర కాలమంతా అతడు ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. ఆమె చేయవలసిందంతా చేస్తుంది. పెళ్లి వస్త్రములు కొనవల్లని ఒక రోజుకు $1 చొప్పున లేక ఆమె దగ్గర ఉన్నదంతా దాచిపెట్టింది. సంఘమునకు పరిపూర్ణ పోలిక. చూశారా? చూశారా, ఆమె వస్త్రములు ఆమె సిద్ధపరచుకున్నది. మరియు మీకు తెలుసా, ఈ వస్త్రాన్ని ఆమె చూపినప్పటికీ ఆమె బంధువులన్నారు, ఏంటి, నువ్వు పేద అవివేక పిల్లవు, అటువంటి మనిషి నీతో సంబంధాలు కలిగి ఉంటాడని అనుకుంటున్నావా అని అన్నారు. ఆమె చెప్పింది, అయితే అతను నాకు వాగ్దానం చేశాడు. ఆమేన్ అన్నది. అతను వాగ్దానం చేశాడు అన్నది. నేను అతని మాట నమ్మాను. ఓహో, అతను నిన్ను గేలి చేయుటకు ఆ విధంగా చెప్పాడు. అతనికి ఒకరు కావలసినంటే మాలో ఒకరిని అతను తీసుకున్నాను. అవును అన్నది. అయితే నాకు అతను వాగ్దానం చేశాడు, అందుకొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఆమేన్. నేను కూడా. కాబట్టి దినములు గడిచినవి, చివరికి ఆ రోజు వచ్చినది. చెప్పిన సమయానికి అతను వచ్చాడు. ఆమె వస్త్రాలు ఆమె ధరించింది. అతని ఎదురు నుండి ఆమె ఏమీ వినలేదు. అయితే అతడు అక్కడ ఉంటాడని ఆమె ఎరిగిన్నది. కాబట్టి ఆమె పెళ్లి వస్త్రము ధరించుకుని సిద్ధంగా ఉన్నది. సరే, వారు నిజంగా నవ్వారు. కారణం, ప్రాముఖ్యమైన యజమాని సంచాలకుడు వద్దకు పంపి ఉండును. అందును గూర్చి ఏ కొంచెమైనను ఆ అమ్మాయిల్లో ఏ ఒక్కరూ వినలేదు. అదంతా వారికి మరుగయ్యుండెను. అది కూడా, అది నిశ్చయం. అయితే ఈ అమ్మాయి వీటన్నిటిపైన ఆమె కొరకు అతడు తిరిగి వస్తాడను అతని మాటను ఆధారం చేసుకున్నది. కనుక వారు నవ్వుతున్నారు. ఒకరి చుట్టూ ఒకరు చేతులు చుట్టుకుని ఆమె చుట్టూ నాట్యం చేస్తున్నారు. అంటున్నారు, హే అని నవ్వుతూ, ఎలాగో తెలుసా, దీనురాలైన చిన్న అవివేకు పిల్ల అని అంటున్నారు. ఆమె అక్కడ నిలబడి ఉన్నది. కొంచెమైన సిగ్గుపట్టలేదు. ఆమె పువ్వులను పట్టుకుని ఉన్నది. ఆమె పెళ్లి వస్త్రములు అన్ని కట్టుకుని ఉండెను. ఆమె కష్టపడిన మీకు తెలుసా? ఆయన పెళ్లి కుమార్తె తనకు తాను సిద్ధపరచుకునేను. చూశారా, ఆమె పువ్వులను పట్టుకుని వేచి ఉండెను. వారన్నారు, ఇప్పుడు నేను చెప్పాను అది తప్పని. చూశారా, అతడు రావటం లేదు అన్నది. నాకు 5 నిమిషాలు ఉన్నవి అన్నది. అతడు ఇక్కడే ఉంటాడు. హో, వారు నవ్వారు. మరియు ఆ సమయంలోనే ఆ పాత గడియారం 5 నిమిషాలు కొట్టింది. ఆ గుర్రపు డెక్కల శబ్దం వారు విన్నారు. చక్రముల కింద ఇసుక కదులుతున్నది. పాత గుర్ర బండి ఆగినది. ఆమె వారి మధ్య నుండి తలుపు బయటకు దూకింది. మరియు బండిలో ఉండి అతడు దూకాడు. ఆమె అతని హస్తాల్లో పడిపోయింది. అతడు అన్నాడు, ఇప్పుడంతా అయిపోయింది హనీ. అతడు కూర్చుని చూస్తున్న ఆమె పాత సంఘర్షకల బంధువులను వదిలిపెట్టింది. ఆమె తన ఇంటికి షికాగోకు వెళ్లిపోయినది. అలాంటి గొప్ప మరియొక వాగ్దానమును కూడా నేను ఎరిగి ఉన్నాను. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మిమ్మల్ని స్వీకరించ తిరిగి వస్తాను. నేను పిచ్చివారమని వారు చెప్పవచ్చు. అయితే సహోదరుడా, నాకైతే ఇప్పుడే ఈ ముద్రలు ఈ విధంగా ఉపబడుచుండగా ఈ అతీతమైన విషయము ద్వారా అక్కడ నిత్యత్వంలోకి గోడ గడియారము సమయము కొట్టుకుంటుండగా అక్కడ దూత నిలబడి 7వ దూత యొక్క ఆఖరి వర్తమానము సమయమిక ఉండదు అని చెప్పుడు చూచుచున్నాను. ఈ ఒకనొక దినాల్లో ఆ చిన్న విశ్వాస పాత్రాలున్న పెళ్లి కుమార్తె యేసు యొక్క హస్తాల్లోకి వెళ్లిపోయి తండ్రి యొక్క గృహమునకు కొనిపోబడును. మనమిప్పుడు ముందుకు సాగుకొలది ఈ విషయాలు ఆలోచన చేద్దాము. సింహం యొక్క పరిచర్యను వాక్యము గమనించుడి, ఎద్దు ప్రయాస మరియు అర్పణ, యుక్తి సంస్కర్తలు మరియు పక్షరాజు కాలం వచ్చుట అనగా బయలుపరిచి ఈ సంగతులు తీసుకుని వాటిని చూపించును. ఇప్పుడు గత రాత్రి పరిచర్యలు మనం చూశాము. ఇంకా ఈ ముద్రతో ఈ గొప్ప మర్మము తెరవబడుట అనగా కథం యొక్క నా గ్రాహ్యానికి అది ఖచ్చితంగా వ్యతిరేకమైనట్టు కనుగొన్నాను. అది నిజమని ఊహించాను. ఆ బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలు ఆరంభ క్రైస్తవ సాక్షులని నేను ఎల్లప్పుడూ వదిలి వేశాను. అయితే గతించిన రాత్రి ప్రభువైన దేవుడు ఆ ముద్ర మనకై తెరిచినప్పుడు అది నిష్కర్షగా అసాధ్యమాయను. అది వారు కాదు. వారు ఆవలవైపునున్న మహిమలోకి వెళ్లిపోయారు. వారు అక్కడ ఉన్నారు. వారు ఆ కాలమున వచ్చు యూదులని మనము కనుగొన్నాము. ఇప్పుడు పిలువబడబోచున్న 144,000 మందిని గుర్చి ఈ రాత్రి రేపు రాత్రి తీసుకుపోతున్నాం. మరియు 6 మరియు 7 ముద్ర మధ్య 144,000 మంది పిలువబడబోచున్నారు. మరియు వారు చంపబడిన హతసాక్షులని మనము తరువాత కనుగొన్నాము. ఆయనను తెల్లని వస్త్రములు ధరించున్నారు. అయితే వారి పేర్లు గొర్రెపిల్ల జీవగంధమందు వ్రాయబడి ఉన్నవి. మరియు వారిలో ప్రతి ఒక్కరికి తెల్లని వస్త్రములు ఇవ్వబడిను. మనం అది చూశాము. లోకంలో ఏదీ కాదు, నేను నమ్మను. అయితే వారు శ్రమకాలంకు ముందు శ్రమల గుండా వెళ్లిన యూదులు కడిచిన ఈ యుద్ధ సమయంలో వారు ప్రతి ఒక్కరి చేత వారు దేశమైన వారు. మరియు ఐక్మ్యాన్ జర్మనీలో లక్షల మందిని చంపాడు. వీరు మీరు ఆ శ్రమలను మాత్రమే వినియున్నారు. లక్షల మంది అమాయకులైన యూదులు చంపబడ్డారు. వారు యూదులు కాబట్టి మరి వేరే కారణం లేదు. ఇక్కడ బైబిల్ చెప్తుంది, దేవుని గురించిన సాక్ష్యం నిమిత్తము, దేవుని యొక్క వాక్యము నిమిత్తమును, వారు కలిగిన సాక్ష్యం నిమిత్తమును వారు చంపబడ్డారు అని. ఇప్పుడు పెళ్లి కుమార్తె అయితే దేవుని వాక్యము నిమిత్తమును, యేసు క్రీస్తును గురించిన సాక్ష్యం నిమిత్తమును అని మనం చూస్తున్నాం. వీరికైతే యేసు క్రీస్తును గురించిన సాక్ష్యం లేదు. బైబిల్ ఇలా చెప్పటం మనం చూస్తున్నాం. ఇస్రాయల్ అందరూ ముందుగా నిర్ణయించబడిన ఇస్రాయల్ అందరూ రక్షింపబడదురు. రోమా 11. ఇప్పుడు మనకది తెలుసు. మనం ఇక్కడ ఆ ఆత్మను చూశాము. ఇప్పుడు ఎంత దగ్గరో చూడండి. ఇది ఇంతకు ముందు ఎందుకు జరగలేదు? ఎందుకనగా అది ఇంతకు ముందు జరగలేదు. ఇప్పుడు నీవు చూడగలవు. మీరు చూశారా? అవునా? ఘనమైన పరిశుద్ధాత్మ కాలములు మరియు సమయముల గుండా ఆ విషయాలు వచ్చుట చూచుచున్నాడు. మరియు ఇప్పుడు అది బయలుపరచబడుచున్నది. తర్వాత నీవు అక్కడ చూచి అది సత్యమని చూడగలుగుతావు. అది అక్కడ ఉన్నది. ఇప్పుడు అది శ్రమకాలంలోని లేక ఐక్మ్యాన్ యొక్క ముందు శ్రమల కాలంలో హతసాక్షులు. ఇప్పుడు 144,000 మందికి వారు పోలిక. అది 6 మరియు 7వ ముద్రలో మధ్యలోకి మనము వెళ్లబోతున్నాం. అవునా? ఏడవ ముద్ర కేవలము ఒక్కటే అంతే. ఇది పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దం. దేవుడు మాత్రమే అది బయలుపరచగలడు. ఎక్కడ కూడా అది సూచన రూపమున తెలపబడలేదు. రేపటి రాత్రికది నా కొరకు ప్రార్థించండి. అవునా, ఇప్పుడు ఆరవ ముద్రలోకి మనం వెళ్తూ ఇప్పుడు మనం గమనిద్దాము. ఈ ఆరవ ముద్రకు మనం వచ్చుచుండగా పరలోకపు తండ్రి మనకు సహాయము చేయును కాక. ఇప్పుడు ఆరవ అధ్యాయం యొక్క 12వ వచనము, ఆయన ఆరవ ముద్రను ఇప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబల వలె నలుపాయెను, చంద్రబింబంతయు రక్తవర్ణమాయెను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వల్లై తొలగిపోయేను, ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను, భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసులను ప్రతి స్వతంత్రులను కొండ గుహలోను బండల సందులోను దాగుకునిది. అక్కడ గమనించారా, వారిని చూడండి, బలిష్ఠులైన మనుషులు. చూశారా వారు ఏం చేశారు? వేష్ యొక్క జారత్వమును ఉగ్రత ద్రాక్షసమును వారు త్రాగారు. అవునా, అది ఖచ్చితంగా ఆమె యొక్క ద్రాక్షసమును త్రాగిన వారు వీరే. చూశారా, మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. మరియు గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? ఎంతటి పరిచర్య వాక్యము చూడండి. స్వారిచేయవాడు, స్వారిచేయవాని యొక్క మృగములు జవాబిచ్చు జీవులు ఆగిపోయారు. అటు తరువాత మనం తీసుకున్నాము సింహాసనము కింద హతసాక్షులను చూశాము. ఈ సమయంలో ఈ హతసాక్షులు పారంపర్యాచారము ఆచరించు యూదులు, క్రైస్తవ విశ్వాసముతో చనిపోయిన వారు లేక మత సంబంధమైన విశ్వాసంతో, ఎందుకనగా వారు క్రైస్తవులు కాలేరు. జ్ఞప్తించుకో, దేవుడు వారి కన్నులు మూశాడు. ఎక్కువ కాలం వారు గుడ్డివారుగా ఉండబోతున్నారు అన్య సంఘము మార్గము నుండి ఎత్తబడి వరకు. ఇలయనగా దేవుడు ఒకేసారి వారి ఇరువుతో సంప్రదించడు, ఎందుకనగా అది ఆయన వాక్యములకు చాలా విరుద్ధము. జ్ఞాపకముంచుకో, ఆయన ఇస్రాయేలుతో ఒక దేశముగా వ్యవహరించను. ఎల్లప్పుడూ అది ఇస్రాయేలు దేశము. అన్యులు ఒక వ్యక్తులు, అన్య జనములోండి తీసుకున్న ప్రజలు. అది అన్య జనులై ఉండవలసినది, ప్రపంచంలోని ప్రజలందరూ కలిసి. అప్పుడప్పుడు యూదుడు అందులోనికి వచ్చును. చూడండి, అరేబియన్, ఐరిష్, ఇండియన్ ఎవరైనా కాని ప్రపంచమందరి ప్రజలు ఈ పుష్పగుచ్చము లాంటి పెళ్లి కుమార్తె ఏర్పడును. అవునా, అయితే ఇప్పుడు ఇస్రాయేలుతో వ్యవహరించినప్పుడు ఈ యొక్క 70 వారపు ఆఖరి భాగంలో వారిని ఒక దేశముగా వ్యవహరించును. అన్యులు ముగించబడతారు. ఘడియ త్వరలో రానయ్యున్నది. బహుశా ఈ రాత్రే దేవుడు అన్యజనుల నుండి పూర్తిగా ఇస్రాయేలు ప్రక్కకు తిరగవచ్చును. ఖచ్చితం ఆయన అలాగూ చెప్పాడు. అన్యజనుల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. అవునండి, మరియు అటు తరువాత అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండును, నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండును. చూశారా, ఇక బలిపీఠం మీద పరిశుద్ధ స్థలములో ఇక ఎంతమాత్రము రక్తము ఉండదు. బలిపీఠం మీద ఇక రక్తము లేనే లేదు. అర్పణ తొలగింపబడినది. ఇక అక్కడ ధూమము, మెరుపులు మరియు తీర్పు తప్ప ఏమీ లేదు. అదే ఈ రాత్రి ఇక్కడ ఖచ్చితంగా కృమరించబడినది. గొర్రెపిల్ల ఆయన యొక్క మధ్యవర్తిత్వ పనిని విడిచిపెట్టెను. సింహాసనం మీద మధ్యవర్తిత్వ పని ముగించబడి ఉన్నది. అర్పణ యొక్క సంపూర్ణ పోలిక, రక్త సంబంధియకు విమోచకుడు, రక్తము కారుచున్న గొర్రెపిల్ల ముందుకు వచ్చెను. చంపబడిన ఒక గొర్రెపిల్ల, రక్తము కారుచున్న ఒకరు, చంపబడి నలగొట్టబడిన ఒకరు ముందుకు వచ్చి ఆయన చేతిలో ఉండి గ్రంథమును తీసుకున్నాడు. ఆ దినములు సమాప్తమాయను. ఇప్పుడు ఆయన విమోచించినది, దానిపై హక్కు పొందుటకు ఆయన వచ్చుచున్నాడు. ఆమేన్. అది నా నుండి ఒకదానిని పంపుచున్నది. మనం ఇప్పుడు చూస్తాము, ఆయన ఆరవ ముద్ర ఇప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను అని యోహాను చెప్పాడు. ఆ తర్వాత ప్రకృతి అంతా గలిబిలైపోయినది. చూశారా, దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు. ఉదాహరణగా రోగులను స్వస్థపరచుట, గుడ్డివారి కనులు తెరచుట మరియు గొప్ప కార్యములు. అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ప్రకృతి వణికిపోవుట. అవును, ప్రకృతి అంతా ఏమి జరిగిందో చూడు. భూకంపము, సూర్యుడు నలుపాయలు మరియు చంద్రుడు తన కాంతినివ్వలేదు, నక్షత్రములు కదిలిపోయేవి. మరియు ఈ ఆరవ ముద్ర తెరవబడినప్పుడే ఎందుకు ప్రతిదీ జరిగినది? అది జరిగిన తర్వాత ఆ యొక్క హతసాక్షులు గుర్చి ప్రకటించిన వెంటనే హతసాక్షులు ముగించబడ్డారు. ఇప్పుడు మనము ఆ సమయానికి ఎంతో సమీపంగా ఉన్నాము. మనము ఏ సమయంలోనైనా చూసారా, ఎందుకనగా సంఘం ఎత్తబడుటకు సిద్ధంగా ఉన్నది. అయితే జ్ఞాపకముంచుకోండి, ఈ సంగతులు జరిగినప్పుడు పెళ్లి కుమార్తె ఇక్కడ ఉండదు. జ్ఞప్తించుకోండి, పెళ్లి కుమార్తె వెళ్లిపోయినది. వాటిలో దేని గుండా ఆమె వెళ్లనవసరం లేదు. ఇది శ్రమల కాలము, సంఘం యొక్క శుద్ధీకరణ కాలము. అది ఆమెపై పెట్టబడి ఉన్నది. దాని ద్వారా ఆమె వెళ్లవలను. పెళ్లి కుమార్తె కాదు, ఆయన యొక్క ప్రియురాలను తీసుకుని పోయాడు. అవునండి, ఆమె విమోచించబడినది. చూశారా, అది ఒక విధమైన, అది ఆయన సొంత ఎన్నిక. ఏ పురుషుడైనా తన పెళ్లి కుమార్తె ఎన్నుకున్నట్లుగా ఆయన సొంత ఎన్నిక. అవునా? ఇప్పుడు భూకంపం లేఖనాలను ఇప్పుడు మనం పోలుద్దాము. నేను కోరుచున్నది, మీ యొద్ పెన్సిల్ కాగితం ఉన్నదా? మీరు ఒకటి నా కొరకై చేయాలని కోరుతున్నారు. మీరు వ్రాసుకోవాలనుకుంటే ఇది వ్రాసుకోండి, ఎందుకనగా మీరు టేపు తీసి కొననేలా వ్రాసుకోండి. ఇప్పుడు మీరు చేస్తూ మీరు నాతో ఇది చదవాలని కోరుతున్నాను. ఈ గొప్ప సంఘటన గురించి లేఖనాలతో మనము పోల్చి చూచుచుండగా విమోచన గ్రంథములోని ఆరవ ముద్రలో గల ఆ గొప్ప రహస్యమును లేక మర్మమును మనం చూద్దాం. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇవి మరుగైన మర్మములు మరియు ఆరు ముద్రలు కలిపితే ఒక పెద్ద గ్రంథము. ఆరు చుట్టలు ఒకటిగా చుట్టబడి ఉన్నవి. సంపూర్ణ విమోచన గ్రంథాన్ని అంతా అది విప్పుతుంది. ఆ విధముగా సమస్త భూమి విమోచింపబడినది. ఆ కారణం చేత యోహాను ఏడ్చాడు, ఎందుకనగా ఎవరు గ్రంథాన్ని తీసుకోకపోతే సృష్టి అంతా ప్రతిదీ నశించిపోతుంది. ఆమె తిరిగి కేవలము అణువులుగాను, పరమాణువులుగాను మరియు సూర్య వెలుగుగాను మారిపోవును. చివరికి సృష్టి గాని, వ్యక్తి గాని ఏమీ ఉండదు. కారణం, ఆ గ్రంథం యొక్క హక్కులను ఆదాము పోగొట్టుకున్నాడు. అతడు అతని భార్య మాట వినందున దాన్ని పోగొట్టుకున్నాడు. మరియు ఆమె దేవుని యొక్క వాక్యములకు బదులుగా సాతాను తర్కములు విన్నది. అవునా? అది పోగొట్టబడినది. అటు తర్వాత ఎవరైతే మార్గము తప్పించారో అట్టి సాతాను యొక్క మలిన హస్తాల్లోకి అది తిరిగి వెళ్లలేదు. కాబట్టి ఏ దస్తావేజీ అయినా వెళ్లినట్లుగా అది తన సొంత యజమాని యొద్దకి తిరిగి వెళ్లినది. చూశారా, తన యొక్క అసలైన యజమాని యొద్దకే వెళ్లను. ఆయన దాని చేసిన సృష్టికర్త అయిన దేవుడు, మరియు దాన్ని పట్టుకున్నవాడు ఆయన. అక్కడ ఒక వెల ఉన్నది, అది విమోచన. విమోచనకు కొంత వెలయున్నది, అది చేయగలిగిన వారెవరూ లేరు. కాబట్టి ఆయన చెప్పాడు, ఆయన చట్టములను చేశాడు, రక్త సంబంధం యొక్క సొంత చట్టములు చేశాడు. తర్వాత వారు ఎవరిని కనుగొనలేదు. ప్రతి మానవుడు లైంగిక చర్య ద్వారా జన్మించాడు, లైంగిక కోరిక ద్వారా జన్మించాడు. అతడు అసలైన పాపములో ఉండెను, సాతాను మరియు హవ్వ. కనుక అతడు అది చేయలేకపోయాడు. అతనిలో ఏమీ లేదు, ఏ పరిశుద్ధ పోపు గాని, పూజారి కాని, డాక్టర్ ఆఫ్ డివినిటీ గాని, అతడెవరైనను అతడు యోగ్యుడు కాడు. అతడు దేవదూత కానవసరం లేదు, ఎందుకనగా అతడు రక్త సంబంధి కావలసినది. అతడు మానవుడు కావలసినది. దేవుడే మానవ శరీరము ధరించి కన్య జన్మ ద్వారా వచ్చి రక్త సంబంధి అయ్యాడు. ఆయన తన రక్తాన్ని చిందించాడు. అది యూదుల రక్తము కాదు, అది అన్యుల రక్తము కాదు, అది దేవుని రక్తము. చూసారా, బైబిల్ చెప్తుంది దేవుని రక్తము ద్వారా మనం రక్షించబడితే అని. బిడ్డ తండ్రి యొక్క రక్తాన్ని కలిగి ఉంటాడు, అది మనకు తెలుసు. పురుష జాతి దేనిలోనైనా లైంగికము హెమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేయడు. కాబట్టి మనము చూస్తున్నాము కోడి పెట్ట గుడ్డు పెట్టును. అయితే పుంజు లేక మగది దానితో లేనట్లయితే అది పొదగదు, అది ఫలవంతము కాదు. స్త్రీ గుడ్డును మోసుకొని పోవు పొదిగే యంత్రం మాత్రమే. అయితే గుడ్డు జీవము మగదాలు నుండి వచ్చును.
మరియు ఈ విషయంలో దేవుడు తానే పురుషుడై ఉండెను. అందువల్లనే నేను చెప్తున్నాను, పైది క్రిందకు ఉన్నది మరియు పెద్దది చిన్నదిగా ఉన్నది. దేవుడెంతో ఘనుడై ఉండి ఒక కన్యక గర్భములో ఒక చిన్న జీవ కణముగా మారి అంతటి అతి స్వల్పముగా తనకు తాను రూపుదాల్చుకుంటూ ఆయన గొప్పవాడై ఉండెను. మరియు ఆయన అక్కడ జీవ కణములను రక్తమును ఉత్పత్తి చేసెను. మరియు జన్మించి భూమి పైన పెరిగాడు. మరియు ఆ విధమైన కల్తీ లేని, ఇలాంటి శరీరేచ్ఛలు లేని ఒక ప్రారంభము ఆయన కలిగి ఉండెను. తర్వాత ఆయన రక్తాన్ని మనకై అర్పణ చేశాను. ఎందుకనగా ఆయన మనకు రక్త సంబంధి. ఆయన రక్త సంబంధమైన విమోచకుడు. ఆ రక్తాన్ని ఆయన మనకు ఉచితముగా చిందించెను. ఆయన దాన్ని చేయనవసరము లేదు. విమోచించిన కొరకు ఆయన ఉచితముగా మనకిచ్చాడు. ఆ తర్వాత దేవుడు తన చేతులతో విమోచన గ్రంథమును పట్టుకుని ఉండగా దేవుని బలిపీఠం పైకి వెళ్లి అక్కడ వేచిడెను. మరియు రక్తము కారుచున్న గొర్రెపిల్ల అర్పణ బలిపీఠం మీద నిలబడి ఉన్నది. విమోచించుటకు మధ్యవర్తిత్వము చేయు అక్కడ గొర్రెపిల్ల ఉన్నది. తర్వాత మరే గాని లేక యేసేపు గాని లేక ఏ ఇతర మధ్యులు గాని కాగలుగుతారు, మధ్యవర్తులుగా కాగలుగుతారు అని ఎవరైనా చెప్పడం ఎంత ధైర్యం? అక్కడ రక్తం ఉండకుండా మధ్యవర్తిత్వం మీరు చేయలేరు. అవునండి, దేవునికి మరియు మానవునికి మధ్య ఒకే మధ్యవర్తి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. అదే లేఖనము చెప్తుంది. ఆఖరి ఆత్మ విమోచించబడి వరకు ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. అటు తర్వాత ఆయన విమోచించిన దాన్ని సొంతం చేసుకోవటానికి ఆయన వచ్చును. ఓ ఎంతటి గొప్ప తండ్రి ఆయన! ఇప్పుడు జ్ఞాపించుకోండి, నేను ఎల్లప్పుడూ అది బోధిస్తుంటాను, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట వచ్చు ప్రతి మాట స్థిరపరచబడును అని. మరియు లేఖనము, నీ ఒక లేఖనము తీసుకుని దాని ద్వారా ఏదియో నిరూపించలేదు, దానితో ఒకటి కలిసి ఉంటే తప్ప. అవునా, చూశారా, నేనొక లేఖనము తీసుకుని యూదా వెళ్లిపోయి ఉరి వేసుకునేను అని చెప్పి మరొకటి తీసుకుని నీవు వెళ్లి అదే చేయి అని చెప్తే, చూశారా, అయితే అది దాని యొక్క మిగతా దానితో కలవదు. నేను తలంచాను, ఈ ఆరో ముద్ర కిందనున్నది పరిశుద్ధాత్మ దానిని విప్పినప్పుడు అదేంటో నేను చూశాను. తర్వాత నేను అనుకున్నాను, ఈ రాత్రి ఒకటి చిన్నది వ్యత్యాసకరమైనది తరగతికి ఇచ్చుట ఒక మంచి విషయం అనుకున్నాను. చూశారా, కారణం నేను మాట్లాడిన దానికి మీరు విసిగిపోయి ఉండవచ్చు, కాబట్టి దానిని వేరే విధముగా చేద్దాం అని అనుకుంటుని. ఇప్పుడు గమనించండి, ఈ గొప్ప సంఘటన విమోచన యొక్క మరుమైన గ్రంథములో ముద్రించబడి ఉన్నది. ఇప్పుడు గొర్రెపిల్ల ఆయన చేతిలో దానిని కలిగి ఉన్నాడు, దానిని విప్పబోచున్నాడు. ఇప్పుడు మత్తయి 24వ అధ్యాయం చూద్దాము. గొర్రెపిల్ల తానే మాట్లాడుచున్నాడు. ఇప్పుడు దాని గుర్చి ఎరిగినంత వరకు గ్రంథాన్ని అంతటికి గ్రంథకర్త క్రీస్తు అని ఎవరైనా తెలుసు, ఎవరికైనా తెలుసు. అయితే ఇది ఆయన యొక్క వర్తమానము లేక ఆయన ప్రసంగం ప్రజలకు, సరే యూదులకు. ఇప్పుడు మీరు మీ యొక్క గ్రంథమును ఈ విధముగా పట్టుకోవాలని కోరుతున్నాను. మత్తయి 24 మరియు ప్రకటన 6 ఈ విధంగా కొద్దిగా ఇక్కడ ఒక దానిని పోల్చుదాం. ఇప్పుడు దీన్ని గమనించండి, అదేమిటని మీరు కనుగొంటారు. చూస్తున్నారా, ఇక్కడ గొర్రెపిల్ల ఏమి చూపుతుందో స్పష్టంగా సూచనలో ఇక్కడ వాక్యములో ఆయన చెప్పినాడు. ఖచ్చితంగా అలాగే చేయుచున్నాడు, కనుక అది నిజమగుచున్నది. ఇక్కడ అందులో ఉన్నదంతా అదే. ఇక్కడ ఒకటి దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు, మరియు ఇక్కడ అది జరిగినది. చూస్తున్నారా, ఇది సంపూర్ణమైన నిదర్శనం. ఇప్పుడు మనము పరిశుద్ధ మత్తయి 24వ అధ్యాయము మరియు ప్రకటన 6 మరియు మత్తయి 24వ అధ్యాయంతో పోల్చుదాం. ప్రతి ఒక్క పండితుడు, ప్రతి ఒక్క వ్యక్తి శ్రమకాలమును గురించి మాట్లాడినది అదే అని, అదే అధ్యాయమని మనకందరికీ తెలుసు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నుండి అది వస్తుంది. మరియు ఇప్పుడు మనము అలాగైతే, ఎందుకనగా ఈ 6వ ముద్ర తీర్పు ముద్ర అని మనకు తెలుసు, ఇది తీర్పు ముద్ర, ఖచ్చితంగా అది అదే. ఇప్పుడు చూడండి, అంత్యక్రీస్తు స్వారీ చేయటం మనం చూశాము, సంఘం వెళ్లిపోవట చూశాము. ఇది అయిపోయింది, వెళ్లిపోయింది. తరువాత బలిపీఠం క్రింద ఉన్న అక్కడ యూదులను హతసాక్షులను చూశాము. ఇప్పుడు ఇక్కడ జనులపై న్యాయ తీర్పు వచ్చుచున్నది. ఈ శ్రమల ద్వారా తీర్పు నుండి దాని ద్వారా 144,000 మంది యూదులు వచ్చుచున్నారు. వారు యూదులని అన్యజనులు కాదని నేను మీకు రుజువు చేస్తాను. పెళ్లి కుమార్తెతో ఏ ఒక్క విషయంలో సంబంధం లేదు. పెళ్లి కుమార్తె వెళ్లిపోయి ఉన్నదని మనం చూశాం. మీరు దానిని ఎక్కడా అన్వయించలేరు. అపోస్తుల కార్యములు పుస్తకంలోని 19వ అధ్యాయం వరకు తిరిగి రాదు. ఇప్పుడు గమనించండి, 6వ ముద్ర వాక్యం యొక్క న్యాయ తీర్పు ముద్ర. ఇప్పుడు మనం ప్రారంభిద్దాం మరియు పరిశుద్ధ మత్తయి 24వ అధ్యాయం మనం చదువుదాము. ఇప్పుడు మీకు ఒక సంగతిని మీతో చెప్పాలని, దాన్ని కనుగొనవాలని నేను చూస్తున్నాను. ఇప్పుడు మత్తయి, పరిశుద్ధ మత్తయి 1-3 వరకు మొదట అక్కడి నుండి ప్రారంభిద్దాం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింప వచ్చిరి. అందుకైన, మీరు ఇవన్నీ చూచుచున్నారు గదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఇప్పుడు మరియు 3వ వచనం, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి, మాతో చెప్పుమనగా, ఇప్పుడు అక్కడ మనము నిలుపు చేద్దాము. ఈ 3 వచనాలు జరిగిన ఎప్పుడనగా, వాస్తవంగా క్రీస్తు తర్వాత 30వ సంవత్సరము ఏప్రిల్ 4 మంగళవారం మధ్యాహ్నం. మరియు మొదటి 2 వచనాలు జరిగినది క్రీస్తు తర్వాత 30వ సంవత్సరము ఏప్రిల్ 4 మరియు 3వ వచనం జరిగినది అదే రోజు మంగళవారం సాయంత్రం. చూశారా, వారు దేవాలయానికి వచ్చారు, ఆయన్ను ఆ విషయాలు అడిగారు. ఇది ఏంటి మరియు ఇది ఏంటి, ఈ గొప్ప ఆలయాన్ని చూడు, అది అద్భుతం కాదా? ఆయన చెప్పాడు, రాతి మీద రాయి నిలిచిండదు అని. తర్వాత ఆయన వెళ్లిపోయి పర్వతం పైన కూర్చున్నాడు. అవునా, అక్కడ ఆయన ప్రారంభించాడు. అది మధ్యాహ్నం. ఆ తర్వాత ఆయన్ను వారక్కడ అడిగారు, కొన్ని విషయాలు మేము తెలుసుకోవాలని ఉన్నాము అని. ఇప్పుడు గమనించండి, యూదుల ద్వారా ఆయన శిష్యుల ద్వారా ఇక్కడ 3 ప్రశ్నలు అడగబడినవి. ఇప్పుడు గమనించు, ఏంటి మొదటిది ఏంటి, ఇవి ఎప్పుడు జరుగును, ఎప్పుడు రాతి రాయి నిలవబడినది, ఎప్పుడు నీ రాకడకు సూచనలు ఏది, 2వ ప్రశ్న, మరియు యుగానికి అంతము. అది చూశారా, 3 ప్రశ్నలు. ఇప్పుడు అక్కడే అనేక మంది తప్పు చేస్తున్నారు. ఈ విషయాలను వారు ఒక కాలానికి అనువర్తింపజేస్తున్నారు. మీరు చూడండి, 3 ప్రశ్నలకు ఆయన జవాబిచ్చుచున్నాడు. వారు అదెంత చక్కగా ఉన్నదో ఇప్పుడు గమనించుడి. 3వ వచనం చూడండి, 3వ వచనంలో ఆఖరి భాగము, మరియు ఏమి జరుగును, మొదటిగా ఎవరూ లేనప్పుడు ఒలీవ పర్వతములకు వారు ఆయన పిలిచి, ఈ సంగతులు ఎప్పుడు జరుగును, మాతో చెప్పుము అని అడిగారు. ప్రశ్న సంఖ్య 1, నీ రాకడకు సూచన ఏది, ప్రశ్న సంఖ్య 2, మరియు యుగాంతము, ప్రశ్న సంఖ్య 3. చూశారా, 3 వ్యత్యాసకరమైన ప్రశ్నలు అడగబడినవి. ఇప్పుడు మీరు త్రిప్పి చూచి ఈ విషయాల గురించి యేసు ఇక్కడ వారికి ఏమని చెప్పినది మీరు గమనించాలని మిమ్మల్ని కోరుచున్నాను. ఓహో, అదెంతో రమ్యమైనది. నేను గత రాత్రి ఏ మాటను మనము వినియోగించాము, ప్రత్యక్షత నుండి ఉత్తేజము. గమనించు, ఇప్పుడు మనమిప్పుడు మొదటి ముద్రకు ఈ గ్రంథంలోని ముద్రలు తిప్పుదాము. ఈ మొదటి ముద్రను ఈ మొదటి ప్రశ్నకు పోల్చుదాం, మరియు ప్రతి ప్రశ్నను దానిని ఆ విధంగా క్రిందనున్న వాటితో పోల్చి చూడండి. సంఘకాలములు మరియు ఇతర కార్యముల గురించి మనము ఎలాగో చూస్తేమో అదే విధంగా ఒకదానితో ఒకటి జతపరచబడలేదా అని పోల్చి చూడండి. అక్కడ ముద్ర పరిపూర్ణంగా తెరవబడినది. తర్వాత గమనించుడి, ఇప్పుడు మొదట మనము చదవబోతున్నాము. తరువాత ఆయన వారితో చెప్పాడు, మరియు ఆయన వారికిప్పుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ముద్రలతో దానిని మనము పోల్చుదాం. ఇప్పుడు గమనించు, మొదటి ముద్ర ప్రకటన 6:1-2. ఇప్పుడు మనము 6:1-2 చదువుదాము. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరువు వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దానిమీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్లెను. ఇతడెవరిని మనం కనుగొని ఉన్నాము? అంత్యక్రీస్తు. మత్తయి 24. ఇప్పుడు 4 మరియు 5. మరియు యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. అది చూశారా? అంత్యక్రీస్తు. అక్కడే మీ ముద్ర ఉన్నది. చూశారా? చూశారా? ఆయన ఇక్కడ మాట్లాడాడు. వారిక్కడ ముద్ర విప్పి ఉన్నారు, మరియు అతడు ఇక్కడ ఉండెను పరిపూర్ణముగా. ఇప్పుడు 2వ ముద్ర, మత్తయి 24:6, ప్రకటన 6:3 మరియు 4. ఇప్పుడు గమనించుడి, మత్తయి 24:6, ఇప్పుడేమి చెప్పబడినదో నన్ను చూడనివ్వండి. మరియు మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నది, కాని అంతము వెంటనే రాదు. సరే, 2వ ముద్ర తీసుకుందాం. ప్రకటన 6:3 మరియు 2. ఆయన ఏమి చెప్తున్నాడో ఇప్పుడు. ఆయన 2వ ముద్ర ఇప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుషులు ఒకనొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను. పరిపూర్ణంగా ఖచ్చితంగా ఉన్నది. లేఖనము దానికదే జవాబు చెప్పుటకు నేను ఇష్టపడుచున్నాను. మరియు మీరు, పరిశుద్ధాత్మ అదంతా వ్రాశాడు, అయితే ఆయనది బయలుపరచగలడు. ఇప్పుడు 3వ ముద్రను గమనిద్దాము. ఇప్పుడు ఇది కరువు. ఇప్పుడు మత్తయి 24:7 మరియు 8. మత్తయిలో 7 మరియు 8 తీద్దాం. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచు. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఇప్పుడు మీరు సరిగా పైకి వస్తున్నారు. ఇప్పుడు ప్రకటనలో 6లో మనము 3వ ముద్ర ఇవ్వబోతున్నాము. అది ప్రకటన 6:5 మరియు 6లో ఉంది. ఆయన 3వ ముద్ర ఇప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దానిమీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుని ఉండెను. మరియు దేనారములకు 1 సేరు గోధుమలనియు, దేనారములకు 3 సేర్ల ఎవలనియు, నూనెను, ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య 1 స్వరము పలికినట్టు నాకు వినబడెను. కరువు. చూశారా? ఖచ్చితంగా అదే ముద్ర. అదే విషయం యేసు చెప్పినది. సరే, 4వ ముద్ర, తెగుళ్ళు మరియు మరణము. గమనించుడి, మత్తయి 24, మనము 8వ వచనం చదువుదాము. 7 మరియు 8, అదే అనుకుంటాను. ఈ 4వ ముద్ర ఇక్కడ ఉంది. సరే, ఇప్పుడు వెనుక ఏమి చదివాను నేను? ఒకటి తప్పు చదివానా? నేను దాన్ని గుర్తుంచుకున్నాను. అక్కడే మనమున్నాము. ఇప్పుడు మనము వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్దాం. సరేనండి, ఇప్పుడు మనము 7ను ప్రారంభిద్దాం. ఈ 4వ ముద్ర మీద మరియు 6, 7 మరియు 8 మరొక దాని మీద ప్రకటనలో. ఇప్పుడు మనము మత్తయి 24:7-8 చూశాము. సరే, ఇప్పుడు మరియు జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, తెగుళ్లు, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభములు. ఇప్పుడు 4వ ముద్ర మనమిక్కడ చదివిండగా 4వ ముద్ర 7 మరియు 8తో ప్రారంభించున్నది. ఈ ఆవలి వైపున ఆయన 4వ ముద్ర ఇప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. ఇప్పుడు ఆగు, నేను ఇది తప్పుగా వ్రాసుకున్నాను. ఇప్పుడు 1 నిమిషం. ఇప్పుడు 7 మరియు 8, ఇప్పుడు చూద్దాము. మత్తయి 24:7-8. ఇప్పుడు మనం చూద్దాము, మనం అది తీద్దాం. అది 3 విప్పబడుట అదే కదా, మత్తయి 24:7-8. నన్ను క్షమించండి, ఇప్పుడు అది వర్షమును లేక కరువును తెరచుచున్నది. కరువును తెరచుచున్నది. సరే, ఇప్పుడు తెగుళ్లు మరియు మరణము. అవునండి, ఇప్పుడు దానికి మనం వెళ్తున్నాం. 7 మరియు 8, ఇప్పుడు అది 4వ ముద్ర అవుతుంది. 4వ ముద్రను మనము ఎక్కడ పొందబోచున్నాము మనం చూద్దాం. ఆయన 4వ ముద్ర ఇప్పినప్పుడు, అవును, అది పాండురవర్ణ గుర్రము స్వారీ చేయువాడు, మరణము. చూశారా? మరియు అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. మరియు ఆయన దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాల లోకము వాని వెంబడించెను. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను, భూమిలో నుండి క్రూరముఖముల వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వానికి ఇయ్యబడెను. ఇప్పుడు చూడండి, అది మరణమై ఉండెను. ఇప్పుడు 5వ ముద్ర, మత్తయి 24:9-13 ఇది సరిగా తీసుకున్నానా చూద్దాం. ఇప్పుడు మరలా చూడండి, అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు, అక్కడే మీరున్నారు. మీరు నా నామనిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడదరు, మరియు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. ఇప్పుడు మనము 5వ ముద్రలో ఉన్నాము. అది గత రాత్రి చూసారా, ఆ విధముగా ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించురు. ఇప్పుడు 6ను గమనించు, ముద్ర 6:9-11. ఇప్పుడు అది తీద్దాం. ప్రకటన 6:9-11. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన ఆత్మలలో బలిపీఠము కింద చూచి తిని, వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. ఇప్పుడు తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వల్లనే చంపబడబో వారి సహదాసులకు సహోదరులకు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడిను. ఇప్పుడు మీరు చూడండి, 5వ ముద్ర కింద మనము హతసాక్షులను చూస్తున్నాము, మరియు ఇక్కడ 24:9-13 అది హతసాక్షులని మనము చూస్తున్నాము. వారు మిమ్ములను అప్పగించరు మరియు మిమ్ములను చంపెదరు మరియు అలాగే చేస్తారు. చూడు, అదే ముద్ర విప్పబడుచున్నది. ఇప్పుడు 6వ ముద్రలో ఇప్పుడు మనము మత్తయి 24:29-30 వస్తున్నాము. 24:29-30 మరియు ఇక్కడ మనమున్నాము. ఇప్పుడు మనము ప్రకటన 6:12-17 తీసుకోబోతున్నాము. అదే ఖచ్చితంగా మనమిప్పుడు చదివినది. ఇది ఇప్పుడు విను. మత్తయి 29:24-29 మరియు 30 యేసు చెప్పినది, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే ఏంటి, ఇప్పుడు ఈ చిన్న శ్రమల గుండా వారు వెళ్లారు. చూశారా, చీకటి సూర్యును కమ్మును, చంద్రుడు కాంతిని ఏడు, ఆకాశముని నక్షత్రములు రాళ్ళును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. ఇప్పుడిక్కడ ప్రకటనలో చదవండి, 6వ ముద్ర, దాన్ని ఇప్పుడే మనము కలిగున్నాము. మరియు ఆయన 6వ ముద్ర ఇప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కమ్ము వలె నలుపాయెను, చంద్రబింబంతయు రక్తవర్ణమాయెను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజురపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను, మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథం వలనై తొలగిపోయిను, ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను, భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రులను కొండ గుహల్లోనూ బండల సందుల్లోనూ దాగుకుని మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని సింహాసనాసీనైన వానికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఏలైనగా ఆయన ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? తప్పక సంపూర్ణంగా ఉన్నది. వెనుకకు తిరిపి చూడు. ఇప్పుడు మత్తయి 24:29 యేసు ఏం చెప్పాడు విను. తర్వాత ఈ ఐక్మెన్ ఇతరులు ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందరి శక్తులు కదలింపబడును. ఇప్పుడు గమనించుడి, అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును, వారు చూస్తారు. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు, మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు నలుదిక్కుల నుండి వారిని పోగు చేతురు. చూడండి, ఖచ్చితం యేసు మత్తయి 24లో ఏమి చెప్పినాడు మరియు ప్రత్యక్షత పొందిన అతడు 6వ ముద్రలో ఏమి తెరిచాడు అది నిజంగా ఖచ్చితంగా పూర్చబడింది. మరియు యేసు శ్రమకాలముల గురించి మాట్లాడుచుండెను. చూశారా, మొదటిగా అతడు అడుగుచున్నాడు, ఈ సంగతులు ఎప్పుడు జరుగునని, ఆలయము ఎప్పుడు తీసివేయబడినని. ఆయన దానికి జవాబిచ్చాడు. తర్వాత విషయం అతను అడిగాడు, హతసాక్షుల కాలం ఎప్పుడు వచ్చునని, ఇది ఎప్పుడు జరుగును, అంత్యక్రీస్తు ఎప్పుడు లేచును, మరియు ఎప్పుడు అంత్యక్రీస్తు ఆలయమును కొల్లగొట్టును. దానియేలు, మనము వెనుక్కు వెళ్లి అక్కడ దానియేలులో తీసుకుని ఈ అధిపతి ఎప్పుడు వచ్చునో దానిని గూర్చి ఇట్లు చెప్పాడు, చదువుచున్న వాళ్లారా మీకు తెలియదు, అతనేమి చేయును, అతడు అనుదిన అర్పణను తీసివేయును. ఆ సమయంలో జరిగిందాని అంతటిని చెప్పాడు. చివరికి యేసు అది ఇక్కడ మాట్లాడుతున్నాడు, అది గుర్తుంచుకోండి, చెప్పాడు, నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుడు మీరు చూడగని ప్రవక్త దానియేలు ద్వారా పలకబడినది ఏంటది? ఓమన మస్జిద్. ఎక్కడైతే వారది కాల్చివేశారో ఆ ఆలయ స్థలములో అది నిలుచున్నది. చెప్పబడినది, కొండల్లో ఉండేవారు, ఇంటిపై ఉండేవారు, క్రింద ఇంటిలో ఉన్న వస్తువులను తీసుకోవటానికి దిగి రావద్దు, లేక పొలంలో ఉన్నవారు తిరిగి రావద్దు, ఏలైనగా శ్రమకాలం వచ్చును, మీరు చూస్తున్నారు. మరి ఇవన్నీ జరుగును, ఈ సంగతులన్నీ జరుగును. ఆరో ముద్ర తెరవబోట యుద్ధకు అది తీసుకుని పోయి దానిని రుజువు చేయును. ఇప్పుడు మీరు గమనించాలని కోరుతున్నాను, యేసు ఇప్పుడు రేపు రాత్రి గురించి దీని మీద, యేసు ఏడో ముద్దను బోధించుట విడిచిపెట్టాడు, అది ఇక్కడ లేదు, గమనించుడి. దాని తర్వాత ఆయన ఉపమానరీతిగా వెళ్లాడు. యోహాను ఏడవ ముద్రను వదిలిపెట్టాడు. ఏడవది ఆఖరిది ఏడవ ముద్ర, అది గొప్ప విషయం కాబోతుంది. చివరికి అది వ్రాయబడలేదు కూడా, అవునా? ఏడవ ముద్ర విడిచిపెట్టబడింది. ఇద్దరు అలాగే చేశారు. ప్రత్యక్షత కర్త దేవుడు అక్కడ చెప్పినప్పుడు యోహాను చెప్పాడు, పరలోకమందు నిశ్శబ్దముగా ఉండెను, అందును గూర్చి యేసు ఒక్క మాట కూడా చెప్పలేదు. గమనించండి, ఇప్పుడు వెనుక పన్నెండవ వచనం గమనించు, జీవి లేదు. పన్నెండవ వచనం, మన ముద్ర ప్రారంభమవుట అది విప్పవట చూడగలము, ఏ మృగము జీవి ఏది ప్రతినిధిగా లేదు ఐదవ ముద్రలో వలె. ఎందుకని? ఇది జరిగింది సువార్త కాలం యొక్క అవతల కోణమున. శ్రమకాలమున ఈ ఆరో ముద్ర శ్రమకాలము, అదే జరిగినది. పెళ్లి కుమార్తె వెళ్లిపోయింది, అవునా? ఇలాంటి జీవి గాని లేక ఏది కాని చెప్పుటకు అక్కడ లేదు. దేవుడు సంగముతో సంప్రదింపు చేయడు, అది వెళ్లిపోయినది. ఇస్రాయెల్ తో ఆయన సంప్రదింపు చేస్తున్నాడు. రుషారా రుషారా, ఇది మరొక ప్రక్క. ఇది ప్రకటన 11లోని ఇద్దరు ప్రవక్తల ద్వారా ఇస్రాయేలు రాజ్య వర్తమానమును స్వీకరించినప్పుడు. జ్ఞప్తించుకో, ఇస్రాయేలు ఒక దేశము, దేవుని దాసుడు, రాజ్యము దేశము, మరియు ఇస్రాయేలు లోనికి తీసుకుని రాబడినప్పుడు అది ఒక దేశ వ్యవహారము. ఇస్రాయేలు ఒక రాజ్యపు యుగము. ఎక్కడైతే దావీదు కుమారుడు సింహాసనపై కూర్చుండును, ఆ కారణము చేత దావీదు కుమారుడా అని ఆ స్త్రీ కేక వేసినది. దావీదు కుమారుడు, ఆయన తన యొక్క కుమారుని పుట్టించి తన సింహాసనము తీసుకున్నని దేవుడు ఆయన తోడని ప్రమాణము చేశాడు. అది నిరంతరముండు సింహాసనము. చూశారా, దానికి అంతము లేదు. సలమును ఒక మాదిరిగా ఆలయంలో ఇచ్చెను, మరియు యేసు ఇక్కడ వారితో చెప్పాడు, రాతి మీద ఒక రాయి కూడా విడిచిపెట్టబడదు అని. అయితే ఆయన ఇక్కడ వారితో చెప్పుటకు ప్రయత్నిస్తున్నాడు. ఆయన తిరిగి వచ్చుచున్నాడు. నీవు ఎప్పుడు తిరిగి వస్తావో, నేను తిరిగి రాకముందు ఈ సంగతులు జరుగును, ఇక్కడివి ఉన్నవి. ఇప్పుడు మనము శ్రమకాలంలో ఉన్నాము. జ్ఞాపించుకోండి, భూమి మీద రాజ్యము స్థాపింపబడినప్పుడు ఇది కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించవచ్చును. ప్రశ్న ఉన్నట్లయితే ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, మీకు ప్రశ్న ఉంటే దానిని తాకవచ్చు, మీకు లేకపోతే మీకు తెలియనట్లయితే. వెయ్యేళ్ల పాలన కాలంలో ఇస్రాయేల్ ఒక దేశము, పన్నెండు గోత్రములు ఒక దేశముగా ఉండును. అయితే పెళ్లి కుమార్తె అంతఃపురములో ఉండును. ఇప్పుడు ఆమె రాణి, ఆమె వివాహితురాలు, మరియు భూనివాసులందరూ ఆ నగరానికి యెరూషలేముకు వస్తారు. మరియు వారు తమ మహిమను తీసుకుని వస్తారు, మరియు రాత్రుల్లో తలుపులు మూయరు, ఎందుకనగా ఇక ఎలాంటి రాత్రి ఉండదు. చూశారా, గుమ్మములు తెరవబడును మరియు భూరాజులు, ప్రకటన 22, వారి యొక్క ఘనతను మరియు మహిమను ఈ నగరములోనికి తీసుకుని వస్తారు. అయితే పెళ్లి కుమార్తె గొర్రెపిల్లతో కలిసి అచ్చట ఉంటుంది. ఓ మై, అక్కడ మీరు చూడగలుగుతున్నారా? కాదు, పెళ్లి కుమార్తె ఇక్కడ ద్రాక్ష తోటలో శ్రమ పడదు. లేదండి, ఆమె పెళ్లి కుమార్తె, ఆమె రాజుకు రాణి. అక్కడ పనిచేయువారు ఇతరులు, దేశము పెళ్లి కుమార్తె కాదు. ఆమేన్. సరే, ఇప్పుడు ఈ వర్తమానికులను గమనించు. ప్రకటన 12లోని ఈ వర్తమానికులను, ఈ ఇద్దరు ప్రవక్తలు రాజ్యము సమీపముగా నున్నదని వారు బోధించనయున్నారు. చూశారా, పరలోక రాజ్యము స్థాపింపబడవలెను. కాలము ఆయన ప్రజలైన యూదులకు వాగ్దానం చేయబడిన దానియేలు 70వ వారంలోని 3.5 సంవత్సరము. జ్ఞాపించుకోండి, అది రుజువు చేయుటకు ఇది దానియేలు 70వ వారంలోని చివరి భాగము. రేపటికి దాని మీద నాకు ఒక ప్రశ్న ఉంటుంది. అవునా, ఇప్పుడు 70 వారములు వాగ్దానం చేయబడినది, అవి 7 సంవత్సరములు, మరియు 7 వారముల మధ్య ఒక అర్పణగా చేయబట్టుకై మెస్సయా కొట్టబడును. ఆయన 3.5 సంవత్సరములు ప్రవచించి ప్రజలు అర్పణ గుట్టుకై కొట్టివేయబడును. 3.5 సంవత్సరములు ఇంకనూ ఇస్రాయేల్ కొరకు నిర్ణయించబడి ఉన్నది, అది ఇంకనూ ఒక నిశ్చయమే. తర్వాత మెస్సయా కొట్టివేయబడినప్పుడు యూదులు మెస్సయాను చూడకున్నట్లు వారు గుడ్డివారుగా చేయబడ్డారు. అటు తర్వాత మెస్సయా కొట్టివేయబడినప్పుడు ఆ తర్వాత సువార్త కృపాకాలము అన్యుల యొద్దకు వచ్చినది. మరియు వారు వచ్చినప్పుడు దేవుడు ఒకరిని ఇక్కడి నుండి మరియు అక్కడి నుండి మరియు ఇక్కడి నుండి అక్కడి నుండి లాగి వర్తమానికుల కింద పెట్టాడు. మరియు ఇక్కడ అక్కడ మరియు ఇక్కడ అక్కడ లాగి వారిని వర్తమానికుల కింద ఉంచాడు. మొదటి వర్తమానికులు ఆయన పంపాడు, అతను బోధించాడు మరియు బోర ఊదబడింది. కొద్దిసేపటి తర్వాత మనమది తీసుకుందాము. అటు తర్వాత బోర యుద్ధాన్ని తెలియచేస్తుంది. బోర ఇప్పుడు కూడా యుద్ధాన్ని నిర్వచిస్తుంది. వర్తమానికుడు భూమి మీద దూత, కాలానికి వర్తమానికుడు నూతన వలె. మనము మాట్లాడు ఏ వర్తమానికుడు వలనైనా, అతడు ఏమి చేయును? అతడు వచ్చును మరియు ఒక ముద్ర ఇవ్వబడిను, బయలుపరచబడిను, బోర ధ్వనించును, యుద్ధము ప్రకటించబడి వారు వెళ్తారు. తర్వాత వర్తమానికుడు చనిపోతాడు, ఆయన ఈ గుంపును ముద్రిస్తాడు, వారు లోపల పెట్టబడతారు, దాన్ని నిరాకరించిన వారిపైకి తెగుళ్లు వచ్చును. చూశారా, అది అలాగూ సాగిపోతుంది. తరువాత వారు సంస్థాపకం చేస్తారు, వేరొక సంస్థాపకం చేస్తారు. మనం ఇప్పుడే దాని గుండా వచ్చాము. తర్వాత ఇక్కడ వారు ఇంకొక శక్తితో వచ్చారు. చూశారా, ఇంకొక శక్తి, సంఘం యొక్క మరొక కాలం, మరొక పరిచర్య. ఆ తర్వాత అతను అది చేసిన తర్వాత వెని వెంటనే దేవుడు తన పరిచర్యతో చూచున్నాడు. అంత్యక్రీస్తు తన దానితో వచ్చినప్పుడు చూస్తున్నారా, యాంటీ అనగా వ్యతిరేకము, వారు ఒకరి ప్రక్క ఒకరు వెళ్ళుచున్నారు. మీరు ఒక చిన్న విషయాన్ని గమనించాలని కోరుతున్నాను. కయూను భూమి మీదకి వచ్చినప్పుడు హెబెలు భూమి మీదకి వచ్చాడు. మీరిది గమనించాలని కోరుచున్నాను. క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడే యూదా భూమి మీదకి వచ్చాడు. క్రీస్తు భూమి మీద నుండి వెళ్లిపోయిన సమయంలోనే యూదా భూమి మీద నుండి వెళ్లిపోయాడు. పరిశుద్ధాత్మ కృమరింపబడిన అదే సమయాన అంత్యక్రీస్తు ఆత్మ పడెను. కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ తనకు తాను బయలుపరుచుకును అదే సమయమున అంత్యక్రీస్తు తన రంగులు చూపుతూ తన రాజకీయాలు మిగతా వాటి ద్వారా వచ్చుచున్నాడు. మరియు అంత్యక్రీస్తు తాను రంగంలో పూర్తిగా కదలాడు సమయంలో దానంతటినీ విమోచించుటకు దేవుడు తనకు తాను కదలాడుచున్నాడు. చూశారా, కేవలము పరుగు రెండు ప్రక్కగా, కయూను మరియు హెబెలు, ఓడ మీద కాకి పావురము, యూదా మరియు యేసు, అలా క్రిందకు మీరు తీసుకునవచ్చు. అలాగు ఇక్కడ మోయాబు మరియు ఇస్రాయేలీలు ఇద్దరు. మోయాబు అన్య దేశము కాదు, కాదండి. ఇస్రాయేలు అర్పించు అదే అర్పణను వారు అర్పించేవారు. ఒకే దేవునికి వారు ప్రార్థించేవారు. ఖచ్చితం, మోయాబు లోతు కుమార్తెల్లో ఒకరు. తన తండ్రితో పండుకుని బిడ్డను కనెను. ఆ బిడ్డ మోయాబు. మోయాబు వంశము అతని నుండి విస్తరించెను. మోయాబు దేశము. మరియు విమోచించబడిన వారి సహోదరుడు ఇశ్రాయేలు వారిని చూచి వచ్చాడు. వారు సనాతన వాదులు, వారు ఒక పెద్ద సంస్థాపకము. ఇశ్రాయేలుకు ఏ సంస్థాపకము లేదు. ఆమె ఎక్కడకు వెళ్లినా గుడారములో నివాసముండేది. అయితే మోయాబు వారికి హోదాగల వారు, రాజులు మొదలగు వారు వారు ఉన్నారు. మరియు వారికి అక్కడ బిలాము ఒక అబద్ధ ప్రవక్త ఉన్నాడు. వారికి ఇదంతా ఉన్నది. వారు తన వాగ్దానమైన వాగ్దాన భూమి రహదారిని వెళ్తున్న వారి చిన్న సహోదరిని శపించుటకు వారు అక్కడికి వచ్చారు. అతడు వెళ్లి వారిని అడిగాడు, నేను మీ దేశం గుండా దాటిపోవచ్చునా? నా ఆవులు నీళ్లు త్రాగితే నేను దానికి వెళ్ళ చెల్లిస్తాను, అవి గడ్డి నాగితే మేము దానికి చెల్లిస్తాము. అతడు అన్నాడు, లేదు, మీరు ఈ చుట్టుప్రక్కల ఎలాంటి ఉద్యోగ కూటము జరపకూడదు. అవును, మీరు ఆ విధమైన దానిని ఈ చుట్టుప్రక్కల జరపకూడదు. అటు తర్వాత అతడేం చేశాడో గమనించు. అతను మరలా యెజెబెలు రూపమున వచ్చి, మరియు అబద్ధ ప్రవక్త ద్వారా వచ్చి దేవుని ప్రజలు తప్పు చేయుటకు కారకుడయ్యాడు. మరియు మోయాబు స్త్రీలను ఇశ్రాయేలు వివాహము చేసుకున్నారు, మరియు వ్యభిచారానికి కారకులయ్యారు. మనమున్న ప్రయాణములో వాగ్దాన భూమి రహదారిలో అదే కాలంలో అతడు అదే చేశాడు. అతడేమి చేశాడు? అబద్ధ ప్రవక్త వచ్చి వివాహము చేసుకున్నాడు. ప్రొటెస్టాంట్ సంఘంలోకి పిలిచి సంఘశాఖలకు కారకుడయ్యాడు. అతడు వెనుక ఏం చేశాడో ఖచ్చితంగా అలాగే చేశాడు. అయితే పాత ఇశ్రాయేలు అలాగే ముందుకు కొనసాగుతున్నది. ఆమె అరణ్యములో చాలా కాలము గడిపినది. ఆ పాత యుద్ధ వీరులంతా చనిపోయవలసి వచ్చినది. అయితే ఆమె వాగ్దాన భూమికి వెళ్లినది. అవును అవును, వారి యోర్ధాను దాటక ముందు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఉండటం గమనించుడి. ఆహా, నేను దానిని ఇష్టపడుతున్నాను. ఇప్పుడు మనము అదే కాలంలో వెళుచున్నాము. ఇప్పుడు ఇక్కడ గమనించు, ఇప్పుడు మనము కనుగొంటున్నాము చివరి సమయం. నేను చెప్పాను, దానియేలు యొక్క 70వ వారంలోని కడపటి 3.5 సంవత్సరములు. కొంచెం లోతుగా నేను దానిని వివరించనే, ఎందుకనగ ఇక్కడ ఒకరు దానిని ఎల్లప్పుడూ గమనించుట్టు నేను చూస్తున్నాను. ఒక ఉపదేశకునిగా నాకు నేనుగా విశదంగా చెప్పగోరుతున్నాను. 70వ వారములు వచ్చుటను గమనించని, దానియేలు కాలం వచ్చుటను, యూదుల యొక్క ముగింపును చూచి 70 వారములు నిర్ణయింపబడినవని చెప్పాడు. అది 7 సంవత్సరాలు. దాని మధ్యలో మెస్సయ్యా ఇక్కడుండును, లేక ఒక అర్పణ కొరకు కొట్టివేయబడును. అదే ఖచ్చితంగా జరిగినది. ఆ తర్వాత ఆయన నామము కొరకు ఒక ప్రజలను తీసుకుని వరకు దేవుడు అన్యజనులతో వ్యవహరించును. అన్యజనుల సంఘము గైకూడిన వెంటనే ఆయన సంఘమును పైకి కొనిపోవును. మరియు ఆయనది చేసినప్పుడు నిద్రించు కన్యక సంఘము తానే పెళ్లి కుమార్తె పైకి వెళ్లిపోయిన, మరియు సంఘము బయట చీకటిలో ఉంచబడుతుంది. అక్కడ ఏడ్పును రోదనయు పండ్లు కొరుకుటూ ఉంటుంది. అదే సమయంలో శ్రమలు ప్రజలపైకి వచ్చును. శ్రమలు వచ్చుచుండగా వారికి సువార్త ప్రకటించుటకు ప్రకటన 11లోని ఆ ఇద్దరు ప్రవక్తలు వస్తారు. మరియు వారు 1,160 దినములు బోధిస్తారు. చూశారా? సరే, అది ఖచ్చితం. 1 నెలకు 30 దినములు నిజమైన క్యాలెండర్లో ఉన్న విధంగా సరిగ్గా 3.5 సంవత్సరములు. అది దానియేలు యొక్క 70వ భాగము, 70వ వారములోని ఆఖరి భాగము. చూశారా? ఇక్కడ దేవుడు ఇశ్రాయేల్ తో సంప్రదించలేదు. లేదండి, కొంచెం సేపటి క్రితము ఒక సహోదరుడు నన్ను అడిగాడు. అన్నాడు, నేను వెళ్లవలనా? ఒక సహోదరుడు ఇక్కడ మందిరములో, ఒక ప్రశస్త సహోదరుడు, ఒక ప్రియమైన సహోదరుడు అడిగాడు, నేను ఇస్రాయెల్ ఎదుకు వెళ్లాలనుకుంటున్నాను, అక్కడ మేల్కొలుపు ఉందని నేను నమ్ముతున్నాను. ఒక నాతో అన్నారు, సహోదర అబ్రహాం, నీవు ఇప్పుడే ఇస్రాయెల్ ఎదుకు వెళ్లవలయను, వారది చూస్తారు. చూశారా? నీవది చేయలేవు. నేనక్కడే నిలబడ్డాను. నేను అనుకున్నాను, ఆ యూదులు అన్నారు, నేనైతే సరే అది ఇది అయితే యేసు మెస్సయ అయితే అన్నారు, ఆయన ప్రవక్త సూచన చేయుట నన్ను చూడలేము. మేము మా ప్రవక్తలను నమ్ముతాము, ఎందుకనగా వారు అలాగే ఉంటారు. ఏ విధంగా సమకూర్చబడింది అని నేను అనుకున్నాను. ఇక్కడ నేను వెళ్తాను. నేనక్కడికి వెళ్లినప్పుడు, సమీపంగా వెళ్లినప్పుడు, నేను కెయిరోలో ఉన్నాను. ఇస్రాయేల్ వెళ్ళుటకు నా చేతిలో టికెట్ ఉన్నది. మరియు నేనన్నాను, నేను వెళ్తాను. వారు అది అడిగినట్లయితే ప్రవక్త సూచన వారు చూడగోని ఎడిలా వారు క్రీస్తును అంగీకరిస్తారో మనం చూద్దాం. స్టాక్ హోమ్ సంఘానికి సంబంధించిన లెవీ పెట్రు వారికి 10 లక్షల బైబిల్ పంపాడు, మరియు ఆ యూదులు అక్కడికి వస్తున్నారు. మీరు ఆ చలన చిత్రమును చూశారు. రీల్ మీద అది నా యుద్ధనున్నది. ఇప్పుడు 3:00 PM ప్రపంచమందలి అన్ని చోట్ల నుండి యూదులు వచ్చుచున్నారు, అక్కడ కూడుకునుచున్నారు. ఇంగ్లాండ్ దేశపు జనరల్ అలన్ బై అతని కాలంలో అక్కడకు వెళ్లినది. ప్రపంచ యుద్ధము తగ్గుచున్నప్పుడు అను 2వ అధ్యాయంలో అది అనుకుంటాను, మరియు వారు టర్కీలు లొంగిపోయారు. అటు తర్వాత అతడు ఇస్రాయేల్కు తిరిగి ఇచ్చాడు. ఒక దేశముగా ఆమె ఎదుగుతూ ఇప్పుడు సంపూర్ణంగా దేశమైపోయినది. ఆమెకు సొంత డబ్బు, ద్రవ్య చలామణి, జెండా, సైన్యము, ప్రతిదీ ఉన్నది. చూశారా, ఈ యూదులు వారి యొక్క మాతృదేశానికి తిరిగి వచ్చుచున్నారు. వారు మొదటి విషయం, వారు ఇరాన్ కు వెళ్లినప్పుడు అక్కడ వారు అడిగారు, వారు చెప్పారు, ఇస్రాయేల్ యొద్దకు తీసుకువెళ్లాలని కోరారు వారిని, వారి దేశానికి, పాలస్తీనాకు. వారు ఎక్కడుండవలనో అక్కడ తీసుకుని వెళ్లాలని కోరారు అక్కడకు. జ్ఞాపించుకోండి, ఇస్రాయేల్ ఆ దేశానికి ఆవలనంత వరకు ఆమె దేవుని చిత్తానికి ఆవల ఉన్నది. అబ్రహాం వల్లే అది అతనికి ఇయ్యబడెను. వారు ఆ విమానమును ఎక్కలేదు, వారు అటువంటి దాన్ని ఎన్నడూ చూడలేదు. ఒక వృద్ధులైన రబ్బి దిగివచ్చి అన్నాడు, మన ప్రవక్త మనకు చెప్పాడు, ఇస్రాయేల్ తన స్వదేశానికి వెళ్లినప్పుడు వారు పక్షరాజు యొక్క రెక్కలపై కొనిపోబడతారు, విమానంలో గృహానికి వెళ్లు మార్గము. ఇప్పుడు ఆమె అక్కడ కట్టబడుచున్నది, అంజూరుపు చెట్టు పునరుద్ధరణ పొందుచున్నది. ఆమెన్. పురాతనమైన దావీదు 6 కోణాల జెండా ఎగురుచున్నది. అన్ని జనుల దినాలు లెక్కించబడుచున్నవి, హింసలతో చిక్కుకొని ఉన్నవి. శ్రమకాలం సమీపంలోనే ఉన్నది, మరియు ఇక్కడ నిలబడి ఉన్నాము, మరియు ముద్రలు విప్పబడుచున్నవి. సంఘము మధ్యాకాశంలోనికి ఎగురుటకు సిద్ధంగా ఉన్నది, మరియు శ్రమలు వచ్చున్నవి. తరువాత దేవుడు దిగివచ్చి అక్కడ నుంచి 144,000 మందిని లాగును. ఆమేన్. ఓహో, అక్కడ అది పరిపూర్ణము. ఎక్కడ ముద్రలు దానిని తీసుకుని వచ్చినదో మీరు చూశారా? అది దానిని తెరచుచున్నదా? ఇప్పుడు ఇది ప్రజలకు ఆఖరి 3.5 సంవత్సరము. ఇంకా మీరు గమనిస్తే ఈ 3.5 సంవత్సర కాలంలో దేవుడు యూదుల్లో నుండి 144,000 మందిని పిలుచురు సమయము ఇదే. చూశారా, ఇక ఆయన వారితో సంప్రదింపులు చేయడు, వారికి ప్రవక్త లేడు, వారు ప్రవక్తను తప్ప మరి ఏది నమ్మరు. నీవు వారిని బుద్ధిహీనులుగా చేయలేవు, కాబట్టి వారు ప్రవక్త మాట వినబోతున్నారు. అవునండి, మరి అయితే అది దేవుడు వారికి ప్రారంభములో చెప్పాడు, దానితోనే వారు నిలబడ్డారు. ఆయన చెప్పాడు, మీ దేవుడిని యెహోవా మీలో నుండి నా వంటి ప్రవక్తను మీ మధ్య పుట్టించును. మోషేది చెప్పాడు, అన్నాడు, మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట ఎవరు వినరో ప్రజల్లో నుండి కొట్టివేయబడతారు. అవును, మరియు మీరు గమనించారా, వారి కన్నులు మూయబడినవి, లేక వారు ఆయన్ను గుర్తెరిగి ఇందురు. దానికి బదులు గుడ్డివారైపోయి సాతాను వారిపైకి వచ్చినట్లు చేసి వారు అన్నారు, ఆయన సోదే చెప్పువాడని, బయల్జెబువు అని అన్నారు. ఆయన ఆ రక్తం మామీదుండును కాక అని అన్నారు. ఆయనలో ఏమీ లేదన్నారు. తుషరా, మరియు ఆ దీన ప్రజలు గుడ్డివారుగా చేయబడ్డారు. ఆ కారణం చేత ఐక్మైన్ గుంపు, ఆ అందరి గుంపు వారిని అక్కడ చంపారు. వారు వచ్చుటకు హక్కు ఉన్నది. వారి స్వంత తండ్రి వారి కండ్లను గుడ్డి చేశాడు, తద్వారా ఆయన మనలను స్వీకరించినట్లు. లేఖనములో బహు విచారకరమైన విషయం అది. అన్నిటిలో యూదులను గుర్చి అక్కడ ఆలోచించి వారి యొక్క స్వంత దేవుడు అక్కడ రక్తము కాచుచూ వేలాడుచుండగా వారి స్వంత తండ్రి యొక్క రక్తము మా మీద నును కాక అని అన్నారు. చూడు, అక్కడ వారు ఆయన సిలువ వేసిరి అని బైబిల్ చెప్తుంది. అది గంభీరమైన 4 మాటలు. చూడు, అక్కడ యెరూషలేము ప్రపంచంలో అతి పరిశుద్ధ స్థలము, వారు ప్రపంచంలో అతి పరిశుద్ధులైన ప్రజలు, సిలువ వేసిరి లోకములతి భయంకరమైన మరణము. ఆయనను ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి. చూశారా, ఎందుకని మత సంబంధమైన ప్రజలు ప్రపంచంలో గొప్ప మతము, ప్రపంచంలో ఒకే ఒక నిజమైన మతము. అక్కడ నిలబడి తమ బైబుల్ ఎవరు వచ్చునని చెప్పారో సాక్షాత్తు ఆ దేవుని సిలువ వేస్తున్నారు. ఎందుకు వారిని చూడలేదు? బైబుల్ చెప్తుంది, మనకు దేవుడు వారిని గుడ్డివానిగా చేశాడు, తద్వారా వారిని చూడలేకపోయారు. వారు ఆయన అడిగారు, నాలో పాపమున్నదని మీలో ఎవరు నిరూపించగలరు? మరో మాటల్లో, నేను చేయదునని నన్ను గూర్చి చెప్పబడిన ప్రకారము నేను చేయనట్లయితే అలాగైతే నాతో చెప్పండి. పాపము, అవిశ్వాసము దేవుడు చెప్పిన ప్రకారము ఖచ్చితంగా ఆయన చేశాడు, అయితే వారది చూడలేకపోయారు. ఇప్పుడు మీరు ప్రజలతో మాట్లాడిన ఎడల అది ఒక బాతు వీప్ మీద నీళ్లు పోసినట్లుంటుంది. నా భావం ఏదో మీరు గ్రహిస్తున్నారా? ఈ దేశాన్ని, ప్రజలను, వారు చేసే విధానాన్ని చూస్తున్నప్పుడు అది జాలిపడవలసిన విషయం. ఎంతో మత సంబంధంగా గంజి పెట్టినట్లుంది. అయితే పరిశుద్ధాత్మ అది మనకు చెప్పుట్లేదా? వారు మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవంలో ప్రేమించువారు, అతి ద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు మరియు సజ్జన ద్వేషులు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉండరు అని చెప్పబడింది. ఇటు వారికి విముఖుడవై ఉండుము. ఇక్కడే మనముందాము. ఈ సంఘశాఖలు దాన్ని తారుమారు చేస్తున్నవి. వారు మహిమను, శక్తిని తీసుకుని దాన్ని అపోస్తులకును, వెయ్యేళ్ల పరిపాలనకును జతపరిచి అప్పుడే అని చెప్తున్నారు. నేను ముందుగా చెప్పిన రీతిగా అది మనిషిని వలే ఉండును. మానవుడు ఎల్లప్పుడూ దేవుడు చేసిన దానికి స్తుతి చెల్లిస్తూ, ఆయన చేయుదానికి ఎదురు చూస్తూ, ఇప్పుడేమి చేయుచున్నాడో దాన్ని లక్ష్య పెట్టడు. అది ఖచ్చితం. మానవుడు ఆ విధముగానే ఉన్నాడు. అక్కడ ఆ యూదులు నిలబడి చెప్తున్నారు, దేవునికి మహిమ ఏంటి? పరిశుద్ధ యోహాను 6వ అధ్యాయంలో అరణ్యములో మా పితరులు మన్నాను భుజించిరి యేసు చెప్పాడు. వారిలో ప్రతి ఒక్కరూ చనిపోయారు. అరణ్యములో బండలోని నీరు త్రాగిరి ఆయన చెప్పాడు, నేనే ఆ బండనని. అవును, అమేన్. ఆయన చెప్పాడు, పరలోకం నుండి దేవుని యొద్ద నుండి వచ్చిన జీవాహారములు నేనే, అక్కడ ఏదేను తోటలో ఉన్న జీవవృక్షములు నేనే. ఈ ఆహారాన్ని మనుషుడు తింటే అతడు చనిపోడు. అంత్య దినములలో నేను అతనిని లేపుతాను. అయినా వారది చూడలేదు. అవును, సాక్షాత్తు మెస్సయ్య అక్కడ నిలబడి వారి హృదయంలోని మాటలు మాట్లాడుతున్నప్పుడు, మెస్సయ్య అని చూపుతున్నప్పుడు, మెస్సయ్య చేయనవి చేస్తున్నప్పుడు, వారి చేతులను వారి వెనుక పెట్టుకుని అక్కడ వారు నిలబడి, అది కాదు, 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 ఆయన, ఆయన, ఆయన క్రమమైన మార్గంలో రాలేదు. చూశారా, ఆయన బెత్లెహేము నుండి వచ్చాడు మరియు ఆయన అక్రమగా పుట్టిన బిడ్డ కాక మరొకటి కాదు. దయ్యము ఆయన మీద పనిచేస్తుంది. మాకు తెలుసు ఆయన పిచ్చివాడని, ఆయన వెర్రివాడు, ఆయన దయ్యం పట్టినవాడు. చూడండి, వారి కళ్ళు దానికి నిజముగా గుడి చేయబడినవి. ఇప్పుడు అయితే వారు వారి యొక్క ప్రవక్త కొరకు ఎదురు చూచుచుండేది. వారు అది పొందుకోబోతున్నారు, వారిరువురిని పొందబోచున్నారు. అవును, అది నిజం. మరలా ఇప్పుడు గమనించుడి, ఇంకా ఈ యూదులు ఇక్కడ ఉన్నవారు యూదులని మీరు గ్రహించినట్లు మరొక చిన్న సూచన మీకు ఇస్తాను. ఎత్తబడుట యువతల భాగమున ఏం జరిగిందో చూడండి. అది కూడా చిహ్నముగా ఉన్నది. అది చేయుటకు మనకు సమయం లేదు, ఎందుకనగా ఇక్కడ మనమది దాటబోతున్నాము. ఇంకా చిహ్నముగా నుండి యాకోబు శ్రమయని పిలువబడుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ యూదులు, ఇక్కడ ఈ యూదులు గమనించుడి, అది ఒక నేనిక్కడ కొద్ది సమయము తీసుకోబోతున్నాను. చూసారా, దాన్ని ఆ విధంగా దాటిపోవున్నప్పుడు అది నాకు భీతిని కలిగిస్తుంది. చూడండి, గమనించుడి, మీరది చూడకూరుతాను మరియు నేను కొద్దిగా దేవుడది మీకు చూపుతాడు, నేను నమ్ముతాను. చూడు, యాకోబు జ్యేష్ఠత్వ హక్కును కలిగి ఉండెను. అవునది నిజమా? అయితే అతడు నిజంగా కొద్ది యుక్తిని కూడా కలిగి ఉండెను. అవునా? అతడు వెళ్లిపోయి వాళ్ళ నాన్నను మోసం చేశాడు, తన అన్నను మోసం చేశాడు, అన్నీ చేశాడు. అయితే చట్టరీత్యా దానిని అతడు కలిగి ఉండెను, ఎందుకనగా ఏషావు అమ్మాడు. అయితే తన మామకు పనిచేయుటకు అతడు అక్కడికి వెళ్లినప్పుడు నిరవంజి చూలను నీటిలో వేసి ఆ చూలితోనున్న మందంతేను చారలగల వాటిని ఇన్నట్లుగా చేశాడు మరియు అదంతా ఆ విధంగా చేశాడు. మీకు తెలుసు, డబ్బును సంపాదించడానికి. ఇప్పుడు గమనించు, అతడు తన జిన్ల నుండి తోసివేయబడ్డాడు. ఇప్పుడు యూదునికి ఒక పోలిక, అతడు డబ్బు సంపాదించుకునేవాడు. అతడు దానిని ఏ విధముగా సంపాదించాడని కాదు, కాని అతడు సంపాదించాడు. అతను అది పొందుటకు నీ చర్మాన్ని ఒలుచును. ఇక్కడది నీకు తెలుసా, అతడు కొద్దిగా యుక్తిపరుడు అంతే. అబ్బాయ్, అతనితో సంప్రదింపులు పెట్టుకోవద్దు, అతడు నిన్ను కూడా పొందగలడు. అవునండి, ఎందుకని? అతడు ఆ విధంగా ఉన్నాడు. ఆ విధమైన ఆత్మ బలపరుచుతున్నది. ఆయన యొక్క సంస్కర్తలు కూడా ఖచ్చితంగా ఈ వాక్యమును అర్థం చేసుకోలేకపోయారు, ఎందుకనగా మనుషుని ఆత్మ వారిపైకి పంపబడినది. వాక్యమును, ప్రత్యక్షతను పొందినది అది పక్షరాజు కాలము. అది అర్థం చేసుకున్న వారందరూ మీ చేతులు పైకెత్తండి. మంచిది, అది శ్రేష్టమైంది. చూశారా, అది మంచిది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ముద్రలు ఎందుకు మీరు తిరిగి వచ్చినప్పుడు అవి తెరవబడినప్పుడు దేవుడు ఏం చేస్తున్నది మీరు చూస్తారా? ఆయన ఏమి చేయుచున్నది? ఇక్కడ ఇది ఖచ్చితం. ఆ కారణం చేత మనుషులు ఆ విధంగా ప్రవర్తించారు. ఎందుకనగా వారి మీద ఉంటానని ఆ కాలానికి ముందుగా చెప్పబడిన ఆత్మ అది. వారేమీ చేయలేకపోయారు. నేను యోహాను గుర్చి, పౌలును గుర్చి, తదితరులను గుర్చి ఆలోచన చేస్తున్నాను. సింహము ఆత్మ అక్కడ ఉన్నది, LIVN. సింహము అక్కడ ఉన్నది, సాక్షాత్తు వాక్యము. అక్కడ పౌలు వాక్యముతో నిలబడి చెప్తున్నాడు, మీ మధ్య అబద్ధ సహోదరులు లేచి వచ్చేదరని నేను ఎదుగుదును. మరియు వారేం చేస్తారు? సంఘ శాఖలు తదితరమైనవి మీ మధ్య చేస్తారు. అది అంత్య దినముల వరకు కొనసాగును. మరియు భయంకరమైన సమయములు వచ్చును. ఎందుచేత అతడు ఒక ప్రవక్త. అక్కడ అతనిలో ఆ వాక్యముండెను. అక్కడ ఏ విధముగా ముగియును చెప్పబడుతుంది. అబద్ధ మనుషులు మీ మధ్య లేచెదరు మరియు విషయాలు మాట్లాడెదరు. శిష్యులుగా ఉన్న సహోదరులను త్రిపివేస్తారు. అది ఖచ్చితంగా అంత్యక్రీస్తు. అది ఖచ్చితంగా అది చేసినది. శ్రమల యొక్క అంతకార యుగంలోనికి వారు వెళ్లిన తర్వాత గమనించుడి అదేంటి? వారక్కడ చేయవలసింది ఏదీ లేదు. రోమ్ హస్తగతము చేసుకున్నది. అతనికి మత సంబంధమైన అధికారం ఉన్నది మరియు అతనికి రాజకీయ బలం ఉన్నది. వారు చేయగలిగింది ఏదీ లేదు. అయితే జీవించుటకు శ్రమించవలసినది. వారు అర్పణగా వారికి వారు అర్పించుకున్నారు. అది ఎద్దు. అదే వారు చేయగలిగింది. అలాంటి రకమైన ఆత్మను వారు కలిగి ఉన్నారు. దేవుని ఆత్మ ఎద్దు. తర్వాత ఇక్కడ సంస్కర్తలు వస్తున్నారు. మానవుని తల, యుక్తి, జ్ఞానము, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ మొదలైన వారు, కాల్విన్, ఫిన్నే, నాక్స్, ఇతరులు ఇక్కడ వారు వచ్చారు. వారు దిద్దుబాటు కర్తలు. వారు వచ్చి దిద్దుబాటు చేస్తూ ప్రజలను బయటకు తీసుకుని వచ్చుచుండేది. వెనుక వారు ఏమి చేశారో ఖచ్చితంగా వారు వెనుకకు తిరిగి వారి సంస్థాపక సంఘ పద్ధతులే దానికే వివాహము చేయబడ్డారు. ఖచ్చితం. బైబిల్ అలాగ చెప్తుంది, ఆమె వేశ్య అని. తర్వాత ఆమెకు వేశ్యలైన కుమార్తెలు ఉన్నారు అని. ఖచ్చితం. మరియు దేవుడు చెప్పాడు, నేను ఆమె మారు మనసు పొందుటకు ఆమెకు సమయం ఇచ్చేదని. కాని ఆమె దానిని చేయలేదు. కాబట్టి నేను ఆమెను మరియు ఆమె యొక్క సంతతిని, వారు దేనికి చెందియున్నారో అక్కడ వారిని పారవేసేదను. అది ఖచ్చితం. అది ఈ ముద్ర కింద దేవుడు అది చెప్పాడు. ఇప్పుడు ఆమె అక్కడ ఉన్నది. ఆయనది చేయుట మనము చూచియున్నాము మరియు ఆయనది చేయును. మరియు వారిలో ప్రతి ఒక్కరూ ఆ మార్గాన్నే వెళ్తారు. అయితే జీవ గ్రంథంలో ఎవరి పేరున్నదో వారినందరినీ ఆయన పిలుచును. వారది వింటారు. నా గొర్రెలు నా స్వరము విన్ను. యేసు చెప్పాడు, మనం చేయవలసింది ఒకటి ఒకటి ఏదనగా గొర్రెలను పిలుచుటే. మేకలు అది ఎరుగవు. గమనించు. అయితే గొర్రెలు స్వరము మీకు తెలుసు. నా గొర్రెలు నా స్వరము వినును. ఎందుకని? స్వరమేమిటి? స్వరమనగా ఏంటో మీకు చెప్తాను. స్వరం అన్నది ఒక ఆత్మీయ సూచన. ఆయన మోషేతో చెప్పాడు, మొదటి సూచన యొక్క స్వరాన్ని వారు విన్నట్లయితే వారు రెండవ సూచన యొక్క స్వరాన్ని వారు వింటారు అని. నా గొర్రెలు నా స్వరము వినును. ఈ యొక్క విషయాలు అంత్య దినాలందు జరుగుతున్నప్పుడు దేవుని యొక్క గొర్రెలు దాన్ని గుర్తించును. అవునండి, చూశారా? దాన్ని వారు గుర్తిరుగుతారు. నా గొర్రెలు నన్నిరుగును. చూశారా? అన్యుని అవి వెంబడించవు. అన్యులైన వారిని వెంబడించుకుము. దినం యొక్క రుజువు చేయబడిన సూచనే ఉండవలసిన్నది. వారది చూస్తారు. ఇప్పుడు యాకోబు, అతడు అక్కడికి వచ్చినప్పుడు మొదటి విషయమేంటో మీకు తెలుసా? తన స్వదేశానికి వెళ్ళుటకు కోరిక పుట్టెను. ఎక్కడకు? ఓహో, అదే ఇస్రాయేల్ ఖచ్చితంగా కలిగి ఉన్నది. అది ఇస్రాయేలు. యాకోబు ఇస్రాయేలయ్యుడెను. అతని పేరు అప్పుడే మారింది తెలుసా? అవునా? మరియు అతడు ఎక్కడికి వెళ్లాడు? అతడు సంపాదించినంత డబ్బు తీసుకున్నాడు. తన యొక్క కుటుంబీకుల యొద్ద నుండి లేక ఇతరుల యొద్ద నుండి మోసగించుట, దొంగిలించుట, అబద్ధము ద్వారా ఏ విధముగా పొందవలనో ఆ విధముగా అతడు పొందాడు. చూశారా? అతడు చేశాడు. అటు తర్వాత అతడు ఇంటికి వెళ్లుటకు అతడు ఆరంభించినప్పుడు అతను తన హృదయంలో ఇంటి బెంగ పెట్టుకున్నాడు. అయితే అతడు వెనుకకు మరలేనప్పుడు తన యొక్క మార్గములో అతడు దేవుని కలుసుకున్నాడు. ఆ తర్వాత అతని పేరు మార్చబడినది. అవునా? అయితే ఈ సమయంలో అతడు ఎంతో భయపడ్డాడు. ఎందుకనగా ఏషావు తనని ఎదిరించునని భయపడ్డాడు. చూశారా? మరియు గమనించుడి, డబ్బును గమనించండి. డబ్బు ప్రతిపాదన, డబ్బు ప్రతిపాదనను యూదుడు రోమ్తో నిబంధన చేయనట్లుగా ఉన్నది. చూడండి, వారి యొక్క డబ్బు ప్రతిపాదనలో అది గమనించుడి. ఆ ఏషావుకు అతని డబ్బు అవసరం లేదు. అలాగే రోము కూడా, ఆమె యొక్క చేతిలో ప్రపంచ ధనమంతా ఉన్నది. చూశారా, అయితే అది క్రియ చేయదు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము, ఆ శ్రమ కాలంలో అతడు యాకోబుగా నున్నప్పుడు అతడు పోరాడాడు, ఒక నిజమైన ఒక దాన్ని పట్టుకున్నాడు. ఒక మనిషి అక్కడ దిగివచ్చాడు, యాకోబు ఆయన చుట్టూ చేతులు వేసి అక్కడే నిలిచిపోయాడు. మరియు ఆ వ్యక్తి చెప్పాడు, నేనిప్పుడు వెళ్లవలసి ఉన్నది, తెల్లవారుతుంది. ఓహో, అది దినము తెల్లవారుచున్నది. చూశారా, ఒక దినమొచ్చుటకు నిర్ణయమైనది. అయితే యాకోబు అన్నాడు, నేను నిన్ను విడిచిపెట్టను, నీవు వెళ్ళు వెళ్ళలేవు, నేను నీతోనే ఉండబోతున్నాను. చూశారా, కార్యములు మార్చమని కోరుచున్నాను. అది 144,000 మంది, ఆ డబ్బు ప్రణాళిక గుంపు అలాంటి వారు. వారు ఒక నిజమైన స్వచ్ఛమైన దాన్ని పట్టుకోవటానికి చూచినప్పుడు అక్కడ మోషే నిలబడి ఉన్నాడు, మరియు అక్కడ ఏలియా నిలబడి ఉన్నాడు. ఆమేన్. అక్కడ 144,000 మంది ఇశ్రాయేల్ గోత్రముల వారు బయటికి వచ్చే వరకు వారు దేవునితో పోరాడెదరు. అది శ్రమ కాలంలో కొంచెం ముందు. చూశారా, ఓహో ఎంత అద్భుతం. ఇంకా యాకోబు యొక్క శ్రమలు, ఇక్కడే 144,000 మంది బయటకు పిలువబడుచున్నారు. వారు బోధకులు, వారు ఇద్దరు ప్రవక్తలు. బాప్తిస్మిచ్చి యోహాను మాదిరిగా వారు బోధిస్తారు, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనస్సు పొందిరి. ఇశ్రాయేలారా, దేని కొరకు మారు మనస్సు? మీ పాపముల విషయమై మారు మనస్సు పొందిరి, మీ అవిశ్వాసం కొరకై దేవుని వైపు తిరుగుడి. ఇప్పుడు ఇక్కడ ఒకటి జ్ఞప్తించుకుందాము, ప్రకృతికి ఇప్పుడు సంబంధించుచున్న ఈ గొప్ప విషయాలు క్రితం జరిగినవి. ఇక్కడ ఈ 12వ వచనంలో చూడండి, సూర్యుడు కంబల వలె నలుపాయెను. ఇప్పుడు దీన్ని పోల్చు, ఇప్పుడు జ్ఞప్తించుకోండి, అది అన్నిల్లో జరగలేదు, అది ఇశ్రాయేలీయులు. నేను మీకు చూపుతాను, ఇప్పుడు జ్ఞప్తించుకోండి, నేను మీకు చెప్పాను, అది 144,000 మందిని పిలుచుట. చూశారా, ఇప్పుడు ఈ సమయంలో ఆ శ్రమలే దానిని చేయవలసి ఉన్నది. మరియు ఈ శ్రమలో ఏమి జరిగినదని ఇది చెప్తున్నది. ఇప్పుడు మనం నిర్గమకాండము 10:21-23 తిప్పుదాం. మరియు ఇక్కడ గమనించుడి, నిర్గమము అనగా ఇశ్రాయేల్ వస్తున్నారు, కొనిపోడు పోతున్నారు. నిర్గమకాండము 10:21-23 ఈ క్రింది వివరణ నేను వ్రాసుకున్నప్పుడు నేనెంతగానో ఉత్తేజపడి కేగల వేశాను. కొన్ని సమయాల్లో నేను వాటిని కలపవచ్చు. సరే, నిర్గమకాండము 10:21-23. సరే, ఇక్కడకు వెళ్దాం. 21 మరియు 23, అందుకు యెహోవా మోషేతో, ఆకాశ వైపు నీ చెయ్యి చూపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మున నేను. మోషే ఆకాశ వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారం అయ్యను. చూశారా, 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయేను. అయినను ఇశ్రాయేలకందరికి వారి నివాసములలో వెలుగుండెను. గమనించుడి, ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ రండి, మరియు సూర్యుడు కంబం వలె నలుపాయెను. చూడండి, అదే కార్యము. ఈ ప్రకృతి సంభవాలు అదేంటి? ఏంటి? ప్రకృతిలో ఇలాగూ జరుగుచున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలును బయటకు పిలుచుచున్నాడు. చూశారా, దేవుడు ఇశ్రాయేలును బయటకు పిలుచుచున్నాడు. ఇప్పుడు సూర్యుడు, దేవుడు ఇశ్రాయేలును విడిపించనయున్నాడు. సరే, తమ శత్రువుల హస్తములో నుండి, అనగా అప్పటి కాలంలోని ఐగుప్తు నుండి. ఇప్పుడు ఇక్కడ వారెక్కడైతే నిబంధన చేశారో అతి రోమహస్తం నుండి ఆయన వారిని బయటకు తెచ్చుచున్నాడు. అదే విషయం జరిగింది, అదే తెగుళ్ళు. తెగుళ్ళు కాలంలో వారు పిలువబడుచున్నారు. ఈ అన్యుల గుంపును, తెగుళ్ళు తాకును. మనకు సమయం ఉంటే ఆ అన్య సంగమునకు ఏమి జరగబోతుందో నేను మీకు చూపిస్తాను. బైబిల్ చెప్తుంది, ఘటసర్పముకు సాతాను స్త్రీపై, యూదుడు ఇశ్రాయేలు, ఉగ్రత కలిగి తన నోట నుండి నీటిని చిమ్మెను. అది జనములను మరియు ప్రజలనై, అది స్త్రీ సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలుపడెను. ప్రకటన 13. ఇప్పుడు అక్కడ మనమది చూశాము, అది ఇశ్రాయేలు ఆమెను పంపినప్పుడు. నా భావం, రోమ్ స్త్రీ సంతానంలో శేషించిన వారితో యుద్ధం చేయుటకై ఆమె సైన్యమును పంపును. ఇప్పుడు గమనించుడి, మొదటిసారి వారి శత్రుల హస్తాల నుండి విడిపించినప్పుడు సూర్యుడు నలుపాయెను. ఇప్పుడు రెండవసారి శ్రమల కాలం ముగియనప్పుడు, ఇప్పుడు దానియేలు 12లో మనకు సమయం ఉంటే మనం అది చూద్దాం, చదువుదాము. దానియేలులో 12వ వచనం, 12వ అధ్యాయం, దానియేలు చెప్పాడు, గ్రంథములో పేర్లు వ్రాయబడిన ప్రతి ఒక్కరూ విడుదల పొందేదరు. ఇప్పుడు జ్ఞాపించుకోండి, ఈ కాలాన్ని గురించి దానియేలు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు విడుదల పొందినప్పటికీ ఈ విషయం జరగవలసి ఉంది. వారి యొక్క 70వ వారం ముగింపులో అది వారు విమోచించబడు సమయము. ఇప్పుడు చూడు, ఇక్కడ దానియేలు 12 తీద్దాము, ఒక నిమిషం. ఆ కాలమందు నీ జనుల పక్షంన నిల్చున్నట్టి మహా అధిపతికు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు, చూడండి, వారు యూదులు, రాజ్యముగా కూడిన కాలం మొదలుకుని ఈ కాలం వరకు ఎన్నిటికీ కలుగునంత ఆపద కలుగును. ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా యేసు మత్తయి 24లో ఏమి చెప్పిను దాంతో పోల్చి చూడుడి. వారు దేశముగా ఏర్పడినప్పటి నుండి ఎన్నడూ రాని శ్రమ వచ్చును. ఆరో ముద్రను చూడండి, చూడండి, ఒక్కటే విషయం, శ్రమకాలం. గమనించుడి, అయితే నీ జనులలో ఇప్పుడు ఈ 70వ సంవత్సరపు చివరి భాగమున గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు. చూసారా, గొర్రెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడిన వారై ముందుగా నిర్ణయింపబడిన వారు ఆ సమయమున విడిపింపబడుదురు. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకునేదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. మరియు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిరుపుదరో వారు నక్షత్రం వల్లే నిరంతరము ప్రకాశించెదరు. అది ఆ విధముగా పోయినది. దానియేలుకు చెప్పబడును, గ్రంథమును ముద్రింపము, అతను తన వంతు వచ్చు వరకు విశ్రాంతిలో ఉండును. ఇప్పుడు మీరు చూడండి, మీరు చనిపోయిను లేక బ్రతికినను అది ఇలాంటి భేదము చేయదు. ఎలాగైనా మీరు బయటికి వస్తారు. కాదు, అది క్రైస్తవునికి మరణము ఏమీ కాదు. ఎలాగైనా అతను చనిపోడు. చూశారా, ఇప్పుడు దానియేలు 12 చెప్తుంది, గ్రంథములో పేర్లు వ్రాయబడిన ప్రతి ఒక్కరూ విడిపింపబడతారు. ఇక్కడ దేవుడు తన యొక్క 2వ కుమారుని ఇశ్రాయేలును శ్రమ తర్వాత విడిపింపబోచున్నాడు. చూడండి, రెండవసారి ఇశ్రాయేలు ఆయన కుమారుడు. మీకు తెలుసా, ఇశ్రాయేలు దేవుని కుమారుడు. కాబట్టి ఆయన అతన్ని ఈ శ్రమకాలంలో ఐగుప్తులో ఆయన ఎలాగూ చేసినో ఆ విధముగా విడిపింపబోచున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆగుదాము. తిరిగి మరియు ఇంటికి తీసుకురాకముందు మరొకటి తీసుకుందాము. ఇప్పుడు ఇక్కడ గమనించుడి, ఈ ఇద్దరు ప్రవక్తలు ఇప్పుడు వారేమి చేస్తున్నారో చూడండి. మోషే మరియు వారు చేసినట్లు, మరియు నాకు ఒక కర్ర ఇవ్వబడినది, మరియు 11వ అధ్యాయం 3వ వచనం, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచించరు. వీరు 2 ఒలీవ చెట్లను, అది మీ జ్ఞాపకముందా, మరియు జెరుబ్బాబెలు ఇతరులు ఆ విధంగా ఆలయమును కట్టవలసిందిగా ఉన్నది. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాణి ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీప స్తంభములై ఉన్నారు. ఎవడైనను వారికి హాను చేయ నుద్దేశించిన ఎడ్లా వారి నోటి నుండి అగ్ని బయలువెడలి. జ్ఞాపించుకోండి, క్రీస్తు యొక్క నోటి నుండి ఖడ్గము వాక్యము బయలువెళ్ళుచున్నది. వారి శత్రువులను దహించివేయును కనుక ఎవడైనను వారికి హాని చేయ నుద్దేశించిన ఎడ్లా అలాగున వాడు చంపబడవలెను. ఇప్పుడు మనకు అగ్ని తెలుసు. 19వ అధ్యాయంలో క్రీస్తు యొక్క రాకడలో ఆయన నోటి నుండి ఆయన ఖడ్గము బయలువెళ్ళుచున్నది. అది వాక్యమైండెను. అవునా, వాక్యము. ఓహో, ఇప్పుడు ఈ పదార్థము మీరు తీసుకుంటే అది రేపు రాత్రి ముద్రకు. చూడండి, దేవుడు ఆయన శత్రువును జయించు వస్తువు వాక్యము. అవునా, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ప్రవక్తలు అక్కడ ప్రవచిస్తుండగా వారు ఎవరైనా వారిని అమర్యాదగా చూచినా వారికి హాని చేసినా అగ్ని వారి నోటి నుండి బయలుదేరును. పరిశుద్ధాత్మ అగ్ని, వాక్యము. వాక్యము దేవుడు, వాక్యము ఆత్మ. చూశారా, వారి యొక్క నోటి నుండి బయలు వెళ్ళును. మోషేను చూడు, అతని నోట నుండి ఏమొచ్చినదో మనం చూద్దాము. వారు ఇస్రాయేళ్లు వారు ఏం చేశారు? నా అర్థం ఐగుప్తు ఈ యూదులను వారు అమర్యాదగా చూశారు. మోషే సరే, వారు వెళ్ళుటకు వీరు అనుమతించలేదు, ఫరో అంగీకరించలేదు. మోషే నోటిలో దేవుడు మాటలుంచాడు. చూశారా, అవి దేవుని యొక్క తలంపులు మోషే హృదయంలోనికి వెళ్ళుచున్నవి. అతడు దానిని వ్యక్తపరచుటకు అక్కడికి వెళ్లాడు. అటుపిమ్మట అది వాక్యమైనది. అతడు తన చేయి చాపి ఈగలు కలుగుగాక అని అన్నాడు. ఇక్కడ ఈగలు వచ్చినవి. ఇటు చూడు, ఎవడైనను వారికి హాను చేయని ఉద్దేశించిన వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును. చూశారా, అది ఎక్కడ ఉన్నది? వారు అనుకున్నది వారు మాట్లాడగలరు, అది జరుగుతుంది. ఆమేన్. ఎవడైనను వారికి హాని చేయని ఉద్దేశించిన అలాగన వాడు చంపబడవలను. సహోదరా, దేవుడిక్కడ రంగం మీద స్వారీ చేయుచున్నాడు. తాము ప్రవచించు దినములు వర్షము కురువకుండా ఆకాశమును మూయుటకును వారికి అధికారము కలదు. ఏలియా అది ఎలాగు చేయవలనో అతనికి తెలుసు. క్రితమది అతడు చేశాడు. అమేన్. అది ఎలాగు చేయవలనో మోషేకు తెలుసు. క్రితమది అతడు చేశాడు. ఆ కారణము చేత వారు ఉంచబడి ఉన్నారు. ఇప్పుడు అమేన్. నేనిక్కడ ఒక భయంకరమైన కార్యం చెప్పగలను. అయితే నేను రేపు రాత్రి వరకు అలాగే ఉండటం మంచిది. చూశారా, మంచిది. మరియు వారికి ఇష్టమొచ్చినప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగులతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. అదేంటి? వాక్యము తప్ప మరి ఏది ఈ విధమైన కార్యములు తెచ్చును? వారు ప్రకృతిని తమ ఇష్ట ప్రకారము చేయగలరు. ఇదిగో అది ఇక్కడే ఉన్నది. ఈ ఆరో ముద్రను తెచ్చువారు వీరే. వారు విప్పి దాన్ని తెరుస్తారు. ప్రకృతిని వణికించడం అది దేవుని యొక్క శక్తి. చూశారా, ఆరో ముద్ర సంపూర్తిగా ప్రకృతిని భంగపరచుట. ఎప్పుడు మీరు అర్థం చేసుకున్నారా? అక్కడేమీ ముద్ర ఉన్నది, అది ఎవరు చేయుచున్నారు? అది ప్రవక్తలు. ఎత్తబట్టుకు ఆవుల వైపు దేవుని యొక్క శక్తి చేత దేవుని యొక్క వాక్యము వారు ప్రకృతిని గద్దించుచున్నారు. వారు భూకంపమును పంపగలరు, చంద్రుని రక్తముగా మార్చగలరు, వారి ఆజ్ఞను బట్టి సూర్యుని అస్తమింప చేయగలరు, లేక ఏమైనను వారు ఆజ్ఞ ద్వారా చేయగలరు. అమేన్. అక్కడే మీరున్నారు, అక్కడే మీరున్నారు. చూశారా, ఏ విధముగా ముద్రలు తెరవబడినవో చూడు. అక్కడ సంఘకాలంలో అక్కడ ఏ విధముగా హతసాక్షులను చూపించుచున్నావో, మరియు ఇక్కడ ఈ ఇద్దరు ప్రవక్తలు దేవుని వాక్యంతో వారు అనుకున్నది ప్రకృతికి ఏదైనా చేయుటకు నిలబడి ఉన్నారు. వారు భూమిని వణికింప చేస్తున్నారు. అది ఎవరు చేయుచున్నారని ఖచ్చితంగా అది చూపుతుంది. అది మోషే ఏలియాలు. కారణం అక్కడ వారి పరిచర్య మరలా వారి శరీరంలో కనబడుచున్నది. అది ఇద్దరు మనుష్యులు. ఓ మాయ్, మీరిప్పుడు అది గ్రహిస్తున్నారా? ఆరో ముద్ర ఏంటో చూశారా? అది ఆ ప్రవక్తలు. ఇప్పుడు గమనించుడి, అది మిమ్మల్ని ఉక్కిరిపిక్కిరి చేయనీయవద్దు. అయితే ఆ ముద్ర దేనిని తెరిచినది? గమనించుడి, ప్రవక్తలు. ఆమేన్. చూశారా, అక్కడే మీరున్నారు. ఓ సహోదరుడా, మనం పక్షాలు దినమున జీవిస్తున్నాము, మేఘాలలో కునిపడబోచున్నాము. వారు ఆ ఆరో ముద్రను తెరిచున్నారు. అది చేయుటకు వారికి అధికారము కలదు. ఆమేన్. అక్కడే మీ యొక్క ఆరో ముద్ర తెరవబడుచున్నది. చూశారా, ఇక్కడ మనం నిలిపివేద్దాము. మరియు యేసు మాట్లాడాడు, అది జరుగునని. అక్కడ వెనుక పాత నిబంధనలో, వెనుక హిస్కేలులో, పురాతన ప్రవక్తల పలుకులలో అది జరుగునని వారు పలికారు. మరియు ఇక్కడ ఆరో ముద్ర తెరవబడి ఉన్నది వారు చెప్పారు. సరే, అది మరోమైన విషయం. అది చేసిందేంటి? దాని యొక్క రహస్యం ఇక్కడ ఉన్నది, ప్రవక్తలు. కారణం బైబిల్ గ్రంథము అలా చెప్తుంది. ఏ సమయంలోనైనా వారది విప్పగలరు. వారు అనుకున్నప్పుడెల్లా ప్రకృతిని వారు ఏదైనా చేయగలరు. వారు చేసిన అదే కార్యమును వారు చేస్తారు. అమేన్. కారణం అదేలా జరిగిందో వారికి తెలుసు. అమేన్. మహిమ. నేనది చూచినప్పుడు కుర్చీలో నుండి లేచి నేల మీద పైకే క్రిందకు నడుచుటకు ప్రారంభించాను. నేను తలంచాను, ప్రభువా, నేనెంతగా కృతజ్ఞత చెల్లింపను. పరలోకపు తండ్రి, ఇక్కడ అది ఉన్నది. అది అదే వారు ఆరో ముద్రను తెరిచారు. అమేన్. వాటిని గమనించు. ఎవరైనా వారికి హాని చేసినలా వారి నోటి నుండి అగ్ని బయలువెళ్ళను. వాక్యము పరిశుద్ధాత్మ అపొస్తుల మీదకి వచ్చినది. వాక్యము పరిశుద్ధాత్మ అపొస్తుల మీదకి వచ్చను. చూశారా, అగ్ని వారి నోటి నుండి బయలువచ్చును. ఇక్కడ ప్రకటన 19లో గమనించు. అదే విషయాన్ని మనం చూస్తున్నాం. నేను అనుకుంటాను, మరియు ఒక గొప్ప ఖడ్గము ఆయన నోటి నుండి బయలువెళ్ళాను. వాక్యం చూశారా, క్రీస్తు రాకడ మరియు ఆయన ఆయన శత్రువులను దానితో చంపివేశాను. అవునా, ఇప్పుడు ఆయన బయలుదేరి వస్తున్నాడు. ఇప్పుడు ఆయన గమనించుడి, సరే, తాము ప్రవచింపు దినములు వర్షము కురువకుండా ఆకాశమును మోయుటకు వారికి అధికారము కలదు. అబ్బాయ్, అది ప్రకృతికి అంతరాయము కలిగిస్తుంది. ఇప్పుడు ఎంతకాలం ఈ మనిషి ఏలియా ఆకాశమును మూశాడు? అక్కడే మీరున్నారు. ఖచ్చితంగా దానియేలు యొక్క 70 వారములలో 70వ వారం యొక్క చివరి భాగము ఎంతవరకు? ఖచ్చితంగా అక్కడే మీరున్నారు. 3.5 సంవత్సరములు మోషే ఏం చేశాడు? అతను నీటిని రక్తముగా మార్చాడు. ఈ 6వ ముద్ర కింద ముందుగా ఏమి చెప్పండి? అవన్నీ ఖచ్చితంగా ఈ రకమైన అద్భుతాలు చేశాడు. ఇక్కడ ప్రకటన 11లో ఇక్కడ ఉన్నవి అదే కార్యము చేయుచున్నారు. ఆమేన్. అక్కడే లేఖనాల్లో 3 వేరువేరు చోట్ల దీనికి సమానాంతరముగానున్న సందర్భములున్నవి. అది 6వ ముద్ర విప్పబడుటై ఉన్నది, అక్కడే ఉన్నది. ఆమేన్. మహిమ ఎప్పుడు గమనించండి, తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు, మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానావిధములైన తెగులతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. ఓ మాయ్, అక్కడే మీరున్నారు. ఇప్పుడు నేరుగా తెగులు ఎద్దుకు తిరగండి. చూసారా, సమస్త సృష్టి అంతా ఈ యొక్క 6వ తెగులలో లేక 6వ ముద్ర తెరువబడుటలో అదే ఖచ్చితంగా జరిగినది. ఇక్కడ దేవుడు ఆయన యొక్క కుమారుడైన ఇశ్రాయేలును అక్కడ ఏ విధముగా విడిపించను, అదే విధముగా శ్రమల తర్వాత విడిపింపనై ఉన్నాడు. ఆయన మోషేను అక్కడకు పంపి ఇశ్రాయేలును విడిపించాడు. అవునది నిజమా? అతడు ఈ విధమైన కార్యాలే చేశాడు. అహాబునద్దుకు ఆయన ఏలియాను పంపాడు, మరియు 7,000 మంది బయటకు వచ్చారు. అవునా, ఆయన మరలా ఇక్కడికి పంపాడు. శ్రమకాలంలో 144,000 మందిని బయటికి పిలుచును. ఇప్పుడు చూడండి, మీరు గమనిస్తే ప్రకటన లేక 6వ అధ్యాయము లేక 6వ తెగులు ముద్ర, క్షమించండి, 6వ ముద్ర మరియు 7వ ముద్ర ప్రకటన 7వ అధ్యాయం లెక్కల ప్రకారంగా చక్కగా పెట్టబడి ఉన్నది. అమెరికా యొక్క సంఖ్య 13 వలే అది ఉన్నది. అది 13 రాష్ట్రాలతో ప్రారంభించబడింది. పతకాలలో 13 నక్షత్రాలు, 13 కాలనీలు, 13 గీతలు, ప్రతిదీ 13, 13 మరియు నేరుగా ఇక్కడ ప్రకటన 13వ అధ్యాయం. అవును, ఆమె 13, ఒక స్త్రీ. ఇప్పుడు ఆయన ఏకైక కుమారుని అర్పించినప్పుడు అది ఆయన యొక్క ఏకైక కుమారుడు. యాకోబు ఆయన యొక్క కుమారుడు, ఈయనైతే ఆయన అద్వితీయ కుమారుడు. మత్తయి 27, ఆయన అక్కడ ఏమి చేశాడో చూద్దాం. మత్తయి 27వ అధ్యాయం. ఇప్పుడు జ్ఞాపకముంచుకోండి, ఆయన కుమారుడు కొట్టబడెను మరియు శ్రమపడెను మరియు అపహాస్యము చేయబడెను, మరియు ఆయన ఇప్పుడు మంచి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సిలువపై వేలాడుచులేను. అప్పుడు సంభవింపనై ఉన్నది. మత్తయి 27వ అధ్యాయము, మత్తయి మరియు 45వ వచనం అదేననుకుంటాను. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇప్పుడు గమనించుడి, ఆయన సరిగా ఇక్కడ ఏమి చేశాడు? ఇక్కడను చూశారా, ఆయన 6వ ముద్రనిప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబల వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. నలుపు, నలుపు, ఐగుప్తు నలుపు, నలుపు. దేవుడు యేసును పునరుద్ధానము ద్వారా బయటికి తీసుకుని వచ్చటకు ముందు దేవుడు యేసుని సిలువ మీదికి అప్పగించెను. మొదట అంధకారము, సూర్యుడు మధ్యాహ్నం అస్తమించాడు మరియు నక్షత్రములు ప్రకాశించలేదు. ఆ తర్వాత 2 రోజులకు ఆయనను మహోన్నతమైన విజయముతో లేపనయ్యున్నాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఇవన్నీ ఐగుప్తులో జరిగిన తర్వాత వాగ్దాన దేశానికి ఆయన ఇశ్రాయేలును విడిపించాడు. ఇక్కడే శ్రమకాలంలో ఇక్కడ ఆ ప్రవక్తలు నిలబడి ఉన్నారు. వారికి దేవుడిచ్చిన వాక్యం యొక్క అధికారం ఉన్నది. దేవుడు వారికి వాక్యం ఇచ్చుండగా వారు దానిని పలకగలరు. ఇప్పుడు వారు దేవుళ్ళు కారు, తాత్కాలికంగా వారు చిన్న వారు. ఎందుకనగా వారు అలాగని యేసు చెప్పాడు. ఆయన అన్నాడు, దేవుని వాక్యం ఎవరికి వచ్చునో మీరు వారిని దేవుళ్ళని పిలుచుచున్నారు అని. అయితే చూడు, అలాంటి వారి ద్వారానే దేవుడు వాక్యము తెచ్చుచున్నది, మరియు అది అతను మాట్లాడినప్పుడు అది జరుగుతుంది. అంతే, అతనేమి కోరినో ఆకాశమును మూసివేయుటకు భూమిని మొత్తుటకు ఇక్కడ అతడు దేవుని యొద్ద నుండి అనుమతిని ఆజ్ఞను పొందాడు. అతను చేయును. విషయమేంటి? విమోచన గ్రంథములో నుండి విమోచన కొరకు 144,000 మందిని అతడు సిద్ధపరచుచున్నాడు. అది 6వ ముద్రలోని విమోచన ముద్ర కింద. నా ప్రియ స్నేహితుడా, అది 6వ ముద్ర. చాలా మర్మముగా ఉన్నది. ఇప్పుడు మనకు 10 నిమిషాలున్నవి, ఇంకొద్దిగా తీసుకుందాం. అవునా? 2-3 పేజీలు నా యుద్ధ ఉన్నవి. సరే, మీరు ఇక్కడ చూడగలరు. నేను అనుకుంటాను దాని మీద నాకింకా 15 పేజీలు ఉన్నవి. దాని మీద ఎంతో ఉన్నది. మాయ్, మీరు ఒక చోట నుండి మరి ఒక చోటికి వెళ్ళుచుండవచ్చు. అయితే నేనెక్కువ వెదజల్లితే నేను మిమ్మల్ని తికమక చేస్తానేమోని భయపడుతున్నాను. నేను కాదు, నేను చేయి విధముగా అది చెప్పవలసిన క్రమంలో చెప్పలేకపోవచ్చును. యెషయాలో ఇది తీసుకుందాము. ప్రవక్త యెషయా ఈ 6వ ముద్రను ఇప్పుడు చూశాడు. అది మాట్లాడాడు. అది ప్రాముఖ్యమైనదా లేదా కాదా అని మాట్లాడాడు. చూశారా? సరే, సమస్తమును, సమస్త విమోచన ప్రణాళికంతా ఈ ముద్రల కింద ఉన్నది. గ్రంథమంతా ఇప్పుడు గుర్తించుకోండి. దానిని యేసు చూచినట్లు మనము చూశాము. అవునా? అవునా, యేసు అది చూచాడు. ఇతరులు అది చూచినట్లు మనము కనుగొన్నాము. యాకోబులో దాని మాదిరిని మనము కనుగొన్నాము. ఐగుప్తులో దాని మాదిరిని చూశాము. సిలువలో దాని మాదిరిని మనము చూశాము. ఇప్పుడు యెషయాకు తిరిగి వెళ్దాం. ఇక్కడ చాలా మంది ప్రవక్తల గురించి వ్రాసుకున్నాను కూడా. మనము యెషయాలో ఉన్నదాన్ని నేను ఇష్టపడుతున్నాను. తిరిగి వెనుకకు యెషయా 13వ అధ్యాయము. యెషయా, నేను యెషయా. దానికదే సంపూర్ణ బైబిల్ అయి ఉన్నది. తెలుసా? అది మీకు తెలుసా? చూడండి, యెషయా సృష్టితో ఆరంభమవుతుంది. గ్రంథం యొక్క మధ్యలో యోహాను తీసుకుని వస్తున్నాడు. ముగింపులో 1000 పాలనను తీసుకుని వస్తున్నాడు. బైబిల్లో 66 పుస్తకాలున్నవి మరియు యెషయాలో 66 అధ్యాయాలున్నవి. అది తనకు తానే సర్వ సంగ్రహ నిఘంటుగా ఉన్నది. గమనించండి, యెషయా 13వ అధ్యాయం, ఇక్కడ 6వ వచనం ప్రారంభిద్దాము. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి. అది ప్రళయం వలె సర్వశక్తులకు దేవుని ఎదురు నుండి వచ్చును. ఇక్కడ ఈ 6వ ముద్ర ఇవ్వబడుటకు గమనించండి, క్రీస్తు వచ్చుటకు ముందు 713 సంవత్సరాల ముందు ఆయన 2000 సంవత్సరములు, సుమారు 2700 సంవత్సరాల మునుపు ఈ ముద్ర అక్కడ ఉండుట యెషయా చూచాడు. సరే, అందుచేత బాహువులన్నీయు దుర్బలమగును, ప్రతివాని గుండె కరిగిపోవును. యేసు ఏమని చెప్పాడు? అక్రమం విస్తరించు చేత అనేకుల ప్రేమ చల్లారును, మరియు మనుషుల గుండె భయం వలన చెడి కూలుదురు. సముద్రము ఘోషించును. చూశారా? మనుషుల గుండె ధైర్యము చెడి కూలును. జనులు విభ్రాంతి నొందుదురు. వేదనలు దుఃఖములు వారికి కలుగును. ప్రసవ వేదన పడు దాని వల్లే వారు వేదన పడెదరు. ఒకరినొకరు తేరి చూతురు. వారి ముఖములు జ్వాలల వల్లే ఎర్రబారును. దానిని ఇక్కడ గమనించు. ఓహో, వారి ముఖములు ఎర్రబారును. ఒక నిమిషములో అక్కడకు చేరుదాము. నేను దానిని అలాగే పెట్టి ఉంచుతాను. చూశారా? యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పడుచేటుకును, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింప చేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. దేశము అదంతా అంతే. మీరు చూచితే ఆకాశ నక్షత్రములను, నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయ కాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. లోకుల చెడుతనమును బట్టి, దుష్టులు దోషమును బట్టి నేను వారిని శిక్షించబోచున్నాను. మరియు అహం, నేను ఎలాగ ఉచ్చారణ చేయాలో నాకు తెలియదు. అహం, నేనది చెప్పలేను. చూశారా? అహంకారుల అతిశయమును మాన్పించెదను, బలత్కారుల గర్వమును అణచి వేసెదను. చూశారా? అక్కడ ఖచ్చితంగా యేసు మాట్లాడినదే యెషయా చూశాడు. 7వ ముద్ర దానిని బయలుపరచుచున్నది. ఆయన దేశమును శ్రమల ద్వారా పరిశుభ్రపరచునప్పుడు అదే శ్రమ కాలము ఈ 6వ ముద్ర. అవును, అతడు ప్రవక్త. దేవుని యొక్క వాక్యము అతనికి బయలుపరచబడవలసినది. అది 2700 సంవత్సరాల క్రితము. నిజంగా నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ యెషయా చెప్పినట్లు ప్రపంచమంతా ఒక స్త్రీ ప్రసవ వేదన పడినట్లు సృష్టి అంతా ప్రసవ వేదన పడుతున్నది. ఈ యొక్క మూల్గు ప్రసవ వేదన ఇదంతా ఏంటి? ఒక తల్లి కాబోతున్న స్త్రీ వలె భూమి తనకదే ప్రకృతి. ఎందుకని ఇక్కడ ఈ నగరము మన సొంత నగరాన్ని తీసుకుందాము? బీరు అంగళ్ళు, వ్యభిచారము, అసహ్యమైనవి, హేయమైన కార్యములు, ఇతర పట్టణముల వలె ఇది కూడా ఉన్నది. ఎందుచేతవి సంవత్సర క్రితము ఈ నగరము ఎలాగున్నదో అదే స్థితిలో దీన్ని చూడటానికి దేవుడు ఖచ్చితంగా ఇష్టపడను. ఓహియో ప్రవహించినప్పుడు దానికి ఆనకట్లు గాని దానిలో వరదలు గాని లేవు. లోయలో పాపము లేదు. గేదెలు ఇక్కడ సంచారము చేసినవి మరియు పాత చెరకి అతన్ని వేటాడి పవిత్ర జీవనము గడిపారు. ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే మానవుడు లోనికి వచ్చాడు. అక్కడే పాపము లోపల ప్రవేశించినది. భూమి మీద జనులు విస్తరించుట ఆరంభించకని పాపము మరియు హింస వచ్చింది. అవునది నిజం. ఎల్లప్పుడూ మానవుడే కారణం. అది అవమానకరమని అనుకుంటున్నాను. గత దినం అక్కడ నేను నా మాతృదేశంలో నిలబడి ఉన్నాను. ఇప్పుడు అరిజోనాలో ఉన్నాను. నేను చిన్న బిడ్డగానున్నప్పుడు జెరోనిము మరియు కాకస్ మరియు ఆ పాత అపాచేస్తును గురించి చదివాను. కారణం వారికి అక్కడ నేను బోధించాను. మంచి ప్రజలు మరియు మీరు కలుసుకునేటువంటి ప్రజలు వారు ఆ పాచి ఇండియానులు. అటు తర్వాత ఎక్కడైతే పురాతన సంఘటనలు యుద్ధ వ్రాతలు ఇంటవో అట్టి స్థలమగు థామ్స్టోన్ యుద్ధకు వెళ్లాను. నేను వాటిని చూశాను. వారు ఎల్లప్పుడూ జెరూనిమాలను ఒక తిరుగుబోతులుగాను దుర్మార్గులుగాను చెప్పుకుంటారు. నాకైతే అతను ఒక ఎర్రని రక్తము గల అమెరికా వాసి. నిజంగా అందరవలే అతను తన హక్కుల కొరకు పోరాడుచుండెను. అతడు తన యొక్క భూమిలో కలుషితమును కోరటలేదు. మరియు ఇప్పుడు అది ఎట్లున్నదో చూడు. తన యొక్క బిడ్డలను కుమార్తెలను వేష్యలుగా మార్చివేశాడు. మరియు తెల్లవారు అతడికి వచ్చారు. తెల్లవాడు ఒక దుష్టుడు. ఇండియన్ ఒక సనాతనవాది. అతడు ఒక ప్రకృతిని సంరక్షించేవాడుగా ఉన్నాడు. అతడు వెళ్లిపోయి ఒక బర్రెను చంపినలా ఆ తెగవారందరూ దాన్ని తింటారు. వ్యర్థంగా దానిలో ఏది చేయరు. చర్మమును వారు బట్టలుగాను గుడారాలుగాను వాడుకుంటారు. తెల్లవాడు వచ్చి దాన్ని గురికై వేటాడి కాల్చి చంపుతున్నాడు. ఎందుకని? అది అవమానకరము. ఆఫ్రికాలో అడవి ఆటకు గల గొప్ప స్థలాన్ని గుర్చి ఒక వివరణ గుర్చి పత్రికలో నేను చదివాను. ఆర్థర్ గాడ్ఫ్రీ మరియు ఇతరులు అతడికి వెళ్లి ఏనుగులను మరియు ఆయా జంతువులను హెలికాప్టర్ మీద నుండి కాల్చి చంపారని నేను చదివాను. ఒక ముసలి ఆడు ఏనుగా చావు బ్రతుకుల మధ్య కొట్టాడుచూ మిట్టాడుచూ దాని కళ్ళలో నుండి కన్నీరు కారుచున్న దృశ్యాన్ని చూశాను. మరియు పెద్దవి రెండు మగవి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నవి. ఎందుచేత? అది ఒక పాపము. అది వినోదము కాదు. నేనక్కడ బయట ప్రదేశాలకు వేటాటుకు వెళ్లినప్పుడు తెల్లవేటగాళ్లు అక్కడికి వచ్చి ఆ జింకను చంపి దాని వెనుక భాగమును కోసి తీసుకుని వెళ్తారు. కొన్నిసార్లు 8 లేక 10 ఆడజింకలను చంపి వాటిని అక్కడనే వదిలేస్తారు. మరియు జింక పిల్లలు వాటి తల్లులను కనుగొనటానికి చుట్టూ తిరుగుతవి. వేటగాడనగా భావం అదేనా? నా యొక్క పుస్తక ప్రకారంగా అది నిజంగా హత్య. ఆ విధంగా వేటగాడు ఆ అమెరికా కురులను తమ దేశంలోనికి రాకుండా కెనడా దేశము నేను జీవించినంత కాలము అనుమతించదని నేను నమ్ముతున్నాను. అది నిజం. నా బ్రతుకుల్లో నేను చూచినంతట్లో వారు బహుహీనమైన వేటగాళ్లు. వారందరూ కాదు. కొందరు స్వచ్ఛమైన వారు, నిజమైన వారు ఉన్నారు. అయితే 1000 మందిలో ఒకరు ఉండుట నీవు కనుగొనగలవు. వారి కంటబడినది ఏదైనా కాల్చి చంపుతారు. అవును, అది హత్య. అవును, అతడు హృదయం లేనివాడు. కాలము కానప్పుడు కాల్చి చంపును. అక్కడ అలస్కాలో నా యొక్క మార్గదర్శకులతో ఉన్నాను. అతడు అన్నాడు, నేను గైకొన్నాను. అతడికి నేను ఇప్పుడు వెళ్తాను. అక్కడ నేను ఒక విధమైన కనుజును, కనుజు కాదు లేడీ వంటి జంతు అక్కడ పడింది. అమెరికన్ పైలట్లు 50 కాలిబర్ మెషిన్ తుపాకులతో విమానముల నుండి వాటిని కాల్చి చంపారు. ఆ తుపాకీ గుండు వాటి కొమ్ములు గుండా చుచ్చుకొని పోగుట ద్వారా ఆ లేడీ వంటి జంతువులు మందంగా చనిపోయి పడి ఉన్నవి. అది ఒక కిరాతక హత్య. వారు బరెను చంపినప్పుడెల్లా వారు ఇండియన్ ను పొందగలరని వారికి తెలుసు. మరణమంతగా ఆకలిగా ఉంటాడు. ఆ హేతువు చేత కోజైస్ అతను, అతని అధిపతులు, మిగతా వారు, అతని బిడ్డలు ఆకలితో మరణమగనంతగా అలమటించారు. మరి వారు ఆ గేదెలన్నిటి కాల్చి చంపి వాటిని పెద్ద బండలో తీసుకుని పోతున్నారు. వారు అక్కడున్న 40-50 వాటిని మధ్యాహ్నం కాల్చి చంపుతున్నారు. వాటి కాల్చి చంపిన వారు ఆ ఇండియన్లను నాశనం చేయుచున్నామని వారికి తెలియను. ఓ మాయ్, జెండా మీద మరక ఆ ఇండియన్లను చూచిన విధము అక్కడే మీరున్నారు. అయితే గెప్తించుకోండి, బైబిల్ చెప్తుంది భూమిని నాశనం చేయు వారిని దేవుడు నాశనం చేయబోవు గడియ వచ్చుచున్నది, మరియు ప్రపంచమునంతటిని. ఆ లోయల వైపు చూడు, గడిచిన దినము నేను అక్కడ నిలబడి ఫీనిక్స్ లోనున్న లోయ వైపు చూచుచుంటిని. దక్షిణ పర్వతానికి వెళ్లాను. నా భార్య నేను అక్కడ పైన కూర్చున్నాము, ఫీనిక్స్ వైపు చూస్తున్నాము. మరియు నేను అన్నాను, అది భయంకరంగా లేదా అని. ఆమె అన్నది, భయంకరం అంటే నీ భావం? నేనన్నాను, పాపము. అక్కడున్న లోయలో ఎంతో వ్యభిచారము, త్రాగుడు, దూషణలు, ప్రభునామ వ్యర్థముగా వాడబడుతుంది. సుమారు 140-150 వేల మంది ప్రజలు లేక 200,000 మంది ఆ లోయలో ఉంటారేమో. నేనన్నాను, 500 సంవత్సరాల క్రితము లేక 1000 సంవత్సరాల క్రితము అక్కడ బలురక్క చెట్లు, ముళ్ల పొదలు మరియు మొదలగునవి తప్ప మరేమియూ అక్కడ ఉండేవి కాదు. పాత కొయాటోస్ అడవి కుక్కలు అక్కడ నదీ తీరాన పైకి క్రిందకు పరుగులు తీసేవి, అక్కడ స్నానం చేసేవి. నేను చెప్పాను, ఆ విధంగా దేవుడది చేశాడు. అయితే మానవుని ప్రవేశము, అతనేం చేశాడు? అతడు ఆ భూమిని అపవిత్రతతో నింపాడు. వీధులన్నీ చెత్తతో నున్నవి, కాలువలు, నదులు మురికితో కలుషితమైనవి. వారు చేయలేరు, ఎందుకని ఆ నీటిని మీరు త్రాగకుండా ఉండట మంచిదని వారు చెప్తున్నారు. ఏదైనా మీకు వచ్చును. చూశారా, అటు చూడు, ఇక్కడ మాత్రమే కాదు, లోకమంతా ఆ విధంగా కలుషితమైంది. లోకము, ప్రకృతి, దేవా కనికరము చూపు, ప్రపంచమంతా ప్రసవ నొప్పులతో ఉన్నది. ప్రపంచం మూలుగుచున్నది, ఆమె ప్రసవేదన పడుచున్నది. యెషయా చెప్పాడు, విషయమేంటి? ఆమె వియ్యేళ్ల పాలకై ఒక నూతన ప్రపంచము తీసుకుని వచ్చుటకు ప్రయత్నిస్తున్నది. అక్కడ ఒక నూతన ప్రపంచమును పాపము చేయని మరియు ఆమెను కలుషితము చేయని ఒక ప్రజలను ప్రసవించుటకు. అవును, ఆమె ప్రసవేదనలో ఉన్నది. ఆ కారణము చేత మనము ప్రసవేదనలో ఉన్నాము. క్రీస్తు తన యొక్క వధువును తీసుకుని వచ్చుచున్నాడు. ప్రతిదీ కూడా ప్రసవేదన పడుతుంది, మూలుగుచున్నది. చూసారా, ఒకటి జరగబోతున్నది. మరియు 6వ తెగులు ఆమె వెళ్ళుటకు అనుమతించును. సహోదరుడా, భూకంపం వలన భూమి పగిలిపోతుంది, నక్షత్రములు కదలింపబడుతున్నవి, అగ్ని పర్వతములు బద్దలగుతున్నవి, భూమి తనకు తాను నూతనపరుచుకును, భూమి మధ్యభాగం నుండి కొత్త లావా బయలుదేరి వచ్చును, ఆమె కుప్ప కూలిపోవును. చుట్టూ తిరుగుచూ ఆమె అక్కడ దూరాన తిరుగుచూ ఉండును. మరియు నేను మీకు చెప్తున్నాను, ఒక ఉదయాన యేసు ఆయన యొక్క పెళ్లి కుమార్తె తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క పరదేశములే ఉండును. ఓ మై, యుద్ధ భూమిలోని ఆ పాత యోధులు వారి యొక్క స్నేహితులతోనూ మరియు వారి ప్రియులతోనూ అతడి కలిసి తిరుగుతారు. దూతల సహమూహం పాడు పాటలతో గాలి ప్రతిధ్వనించును. ఓహో, నా యొక్క మంచి నమ్మకమైన దాసుడా, దాన్ని చక్కగా జరిగించావు. నీ కొరకు సిద్ధపరచబడిన ప్రభు యొక్క సంతోషములు ప్రవేశించుము. పాపములు అవ్వ పడకమునుపు నీకు గల ఆనందములు ప్రవేశింపుము. ఆమేన్. అవును, 6వ ముద్ర ఒకటి చేయబోచున్నది. అవునండి, నిజముగా 1000 ఏళ్ల పాలన కాలము కొరకు లోకమంతా మూలుగుచూ బాధపడుచున్నది. ఇప్పుడున్నది ఎంతో మురికితో ఉన్నది. కొంచెం కాలము క్రితము లోకం పతనమైపోచున్నది అను దాన్ని మందిరములో నేను బోధించాను అని అనుకుంటాను. అది ఖచ్చితం. చూడు, లోకములో ఏమి పగిలిపోతున్నదో దానిలో ఉన్నదంతా పతనమవుతుంది. అది ఖచ్చితం. అది విచ్ఛిన్నం కావలసి ఉన్నది. అవునండి, చూడు, దాని యొక్క చట్టమును, ప్రపంచం ఆ విధంగా అగుటకు గల కారణమును నేను మీకు చూపుతాను. ఈ ప్రపంచం యొక్క చట్టము, ఇనుము, ఇత్తడి, ఈ భూమి యొక్క ఇతర పదార్థములు దాని నుండి బయటకు తీయబడుచున్నవి. దాని యొక్క చట్టపు పని యుద్ధములకు, పరిశ్రమలకు వాడబడుచున్నవి. ఎంతవరకనగా దేశం యొక్క ఈ ప్రాంతంలో క్రితం ఎన్నడూ నిన్నటి వరకు భూకంపం గురించి వినలేదు. సెయింట్ లూయిస్ అక్కడ క్రింద నుండి భూకంపం వచ్చింది. ఆమె చాలా పలచగానున్నది. అక్కడ అందులో నుండి అంతా లాగివేశారు. చూశారా, దానికి రాజకీయాలు ఎంతో కలుషితమైపోయినవి. వారిలో ఏ ఒక్కరూ నిజాయితీ పరులుగా లేరు. చూశారా, దాని పద్ధతి, దాని యొక్క నైతిక విలువలు ఎంతో హీనము, దానికి అసలు లేవు. అది అంతే. చూశారా, నిజం, దాని యొక్క మతము చెడిపోయినది. అవునండి, చాలా త్వరలో 6వ ముద్ర విప్పబడుటకు ఇది సమయం. మరియు అది జరిగినప్పుడు ఓహో మాయ్, అది అంతం. పెళ్లి కుమార్తె ఎత్తబడును, ఆమె వెళ్లిపోవును. రాణి ఆమె స్థానమును తీసుకుంటూ వెళ్లిపోయినది. ఆమె రాజుతో వివాహమగుచున్నది. ఇది జరిగినప్పుడు మరియు ఇస్రాయిల్లో శేషించబడిన వారు ముద్రించబడి మరియు వెళ్లిపోవటకు సిద్ధంగా ఉంటారు. అటు తర్వాత ప్రకృతి తన కార్యమును చేయును. ఓ ఎంతటి గంభీర సమయం! ఆరవ ముద్ర ఆఖరి వచనం. ఇప్పుడు గమనించండి, వాక్యము ప్రకటించబడుటను మరియు రుజువు చేయబడిన జీవముగల దేవుని వాక్యమును పరిహసించువారు. అక్కడ ఆ ప్రవక్తలు నిలబడి అద్భుతములు చేయుటను, సూర్యుని వెలుగు నివ్వక మూసివేయుటను మరియు సమస్తమును జరుగుచుండుట చూచుచు వారు బండలు మరియు పర్వతములు వచ్చి వారిని కప్పవల్లనే కేకలు వేశారు. చూశారా, వారు ఏ వాక్యమును చూచి అపహాస్యం చేశారో దాని నుండి వారిని కాపాడవలనని కేకలు వేశారు. ఎందుకనగా ఆయన వచ్చుటను వారు చూశారు. గొర్రెపిల్ల ఉగ్రత నుండి మమ్ములను దాచుమని ఆయన వాక్యం. చూశారా, వారు వాక్యమును చూచి నవ్వారు. మరియు ఇక్కడ వాక్యము శరీరధారి అయ్యాడు మరియు వారు దాని గూర్చి హేళన చేశారు. వారిని గూర్చి నవ్వారు, వారిని హేళన చేశారు. శరీరధారి అయిన వాక్యము వారి మధ్యకు వచ్చాడు. ఎందుకు వారు మారు మనసు పొందలేదు? వారు పొందలేకపోయారు. అది వారికి అప్పుడు చాలా దూరముగా ఉన్నది. కనుక వారు శిక్షణ గూర్చి ఎదిగారు. వారు అది విన్నారు. వారు ఆ విధమైన కూటములో కూర్చుని అందును గూర్చి తెలుసుకున్నారు. వారు జరగబో ఆ సంగతులను గూర్చి, ఆ ప్రవక్తల యొక్క కార్యాల గూర్చి విని, వారి కన్నుల ఎదుట అదే చేయబడటను చూచి వారు నిరాకరించారు. ఆఖరి సమయంలో కనికరాన్ని తిరస్కరించారు. మరియు కనికరాన్ని నీవు తృణీకరించినప్పుడు తీర్పు తప్ప మరొకటి మిగిలి ఉండదు. నీవు కనికరాన్ని తృణీకరించినప్పుడు అది ఆలోచించే, మరియు వారు అక్కడే ఉన్నారు. వారు వెళ్లుటకు ఏ స్థలము లేదు. ఇక్కడ బైబుల్ చెప్తుంది, వారు పిలిచారు, వారు బండలతోనూ మరియు పర్వతంలోనూ మా మీద పడునని కేకలు వేయుచున్నారు. మా మీద పడి మమ్మలను గొర్రెపిల్ల యొక్క ఉగ్రత నుండి దాచుడి. వారు మారు మనసు పొందుటకు ప్రయత్నించారు. అయితే గొర్రెపిల్ల ఆయన సొంతమైన వారిని గైకుంటానికి హక్కు పొందుటకు వచ్చాడు. చూశారా, వారు బండలతోనూ పర్వతాలతోనూ మొర్రపెట్టిది ప్రార్థించారు. అయితే ఆ ప్రార్థనలు ఆలస్యమైపోయినవి. నా సహోదరుడా, సహోదరి, దేవుని వాత్సల్య కనికరాలను ప్రజలకు విస్తరించున్నవి. ఇస్రాయేలు దీని నిమిత్తము సుమారు 2000 సంవత్సరములు గుడ్డివారిగా చేయబడ్డారు. మారు మనసు పొందుటకు మనకు తరుణము ఇవ్వబడినది. ఆ కనికరాన్ని మీరు త్రోసివేసితరా? మీరు దాన్ని తృణీకరించితరా? ఏది ఏమైనను మీరెవరు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరెక్కడికి వెళ్తున్నారు? మీరు ఒక వైద్యుని యొద్ద అడగలేదు. ఈ లోకంలో ఎవరి యొద్ద అడగలేరు. మీరు చదవగలిగిన ఏ పుస్తకము లేదు. మీరు ఎవరిని, మీరు ఎక్కడి నుండి వచ్చారని, ఎక్కడికి వెళుచున్నారని ఈ గ్రంథం మాత్రమే చెప్పగలదు. ఇప్పుడు తెలుసా, గొర్రెపిల్ల యొక్క రక్తము మీ స్థానములో మీ కొరకు క్రియ చేయనిడలా మీరు ఎక్కడికి వెళుచున్నారో మీరు చూశారు. కాబట్టి అయితే దేవుడు మీ కొరకు అది చేసినట్లయితే మనము చేయవలసిన చివరిది ఆయన మనకేది చేశాడో దానిని అంగీకరించుట. అదే మనలను చేయమని ఆయన అడుగుచున్నది. దీన్ని ఆధారం చేసుకుని నేను ఇంకా ముందుకు వెళ్తే నేను తెగులు ఎదుకు రావలేను. అదంతా రేపు రాత్రి పరిచర్య. ఇప్పుడు నేనది చేయలేను. ఇక ముందుకు వెళ్ళను. ఇక్కడ నిలుపు అని సిలువ గుర్తు వేసుకున్నాను. అవును, కనుక నేను రేపటి వరకు వేచి ఉండవలసి ఉన్నది. ఇప్పుడు మనము మన తలలు ఒక క్షణం ఉంచుకుందాము. నా ప్రశస్త స్నేహితుడా, నేను మాట్లాడుచున్న ఈ దేవుని యొక్క ప్రేమను నీవు అంగీకరించని ఎడలా నీవు వద్దంటే ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా వినండి. ఆయన యొక్క ప్రేమ కనికరాన్ని మీరు అంగీకరించకపోతే ఆయన ఉగ్రత న్యాయ తీర్పులలో మీరు నిలబడవలసి ఉన్నది. ఈ రాత్రి నీవు ఆదాము హవలున్న ఏదైనా తోటలోనున్న అదే స్థలంలో ఉన్నావు. నీకు హక్కున్నది. నీవు స్వతంత్ర జీవివి. జీవవృక్షం యొద్దకు నీవు వెళ్లగలవు లేదా న్యాయ తీర్పు ప్రణాళికను తీసుకోగలవు. అయితే ఈ రోజు నీవు విజ్ఞతగా నున్నప్పుడు, నీ మంచి మనస్సుతో నున్నప్పుడు, నీవు లేచి దాన్ని అంగీకరించుటకు నీవు ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు నీవది చేయనట్లయితే నీవది ఎందుకు చేయకూడదు? అది ఇంకా చేయని వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అది చేస్తారా? అలాగైతే మీరు చేయి పైకెత్తి, సహోదర అబ్రహాం, నేనిప్పుడు అది చేయాలని కోరుతున్నాను. ఇది నా మీదకి వచ్చుటను నేను అంగీకరించను. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకుని స్నేహితులారా, దేవుడి మిమ్మలను దీవించును. అది మంచిది. దీని గురించిన నా ఆలోచనలు కావు ఇవి. నేను ఆలోచన చేస్తున్నవి కాదు. ఇది పూర్తిగా నా ఎదురు నుండి వచ్చినది. కనుక నాకు సహాయం చేయడి. పరిశుద్ధాత్మకు అది తెలుసు. ప్రభుచితమైతే రేపు రాత్రికి మీరు వేచి ఉంటే ఒక మర్మం మీకు చూపించగోరుచున్నాను. చాలా కాలం నుండి అది ఒక మర్మముగానే ఉన్నది. ఈ కూటం వరకు అది మర్మమే. దాన్ని మీరు గమనించారో లేదో నాకు సందేహంగా ఉన్నది. చూసారా ఏం జరిగినదో? ఇది మీ ముందే పెట్టబడిన ఒకటి, మరియు ప్రతి రాత్రి నేను గమనించాను, దీనిని నేను చూశాను. అది ఒకరు లేచి చెప్పుదురేమోనని నేను గమనించాను. అవును, నేను మిమ్మల్ని అడుగుచున్నాను, దాన్ని త్రోసివేయవద్దు. మీరు క్రైస్తవులు కానట్లయితే, మీరు రక్తము కింద లేనట్లయితే, మీరు తిరిగి జన్మించి పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే, నేను మిమ్మల్ని అడుగుచున్నాను, త్రోసివేయవద్దు. మీరు అంగీకరించారని ఆయన మరణమును, పాతిపెట్టెలను, పునరుద్ధానమును బహిరంగ సాక్ష్యంగా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మ తీసుకున్నట్లయితే, నీళ్లు సిద్ధముగా ఉన్నవి, అవి ఎదురు చూచుచున్నవి, బట్టలు సిద్ధముగా ఉన్నవి, ప్రతిదీ సంసిద్ధమే. చాపబడిన హస్తాలతో నిన్ను స్వీకరించుటకు క్రీస్తు సంసిద్ధంగా ఉన్నాడు. ఇప్పటి నుండి ఒక గంటలోగా ఆ కనికరం నీయల్లా హెచ్చించబడకపోవచ్చు. ఆఖరి గడియల్లో నీవు తృణీకరించవచ్చు, మరలా అది నీ హృదయమును తాకక పోవచ్చు. నీవు సంసిద్ధంగా ఉన్నప్పుడే, నీవు సంసిద్ధంగా ఉన్నప్పుడే నీవది ఎందుకు చేయకూడదు? బలిపీఠము యొద్దకు ప్రజలను పిలుచుట సాధారణంగా చేయు పద్ధతి నాకు తెలుసు, మనము చేస్తున్నాము, అది చాలా మంచిది. ప్రస్తుతము బలిపీఠం చుట్టూ ఇక్కడ చాలా చాలా గుంపు ఉన్నారు, అది చేయలేనంతగా. అయితే ఇది చెప్పుటకు నేను ఇష్టపడుతున్నాను. అపోస్తలుల యొక్క దినమున వారు చెప్పారు, నమ్మిన వారందరూ బాప్తిస్మం పొందారు అని. అవునా? నిజముగా మీరు హృదయంలో ఉన్నట్లయితే ఇక్కడ సమస్తమును ఉన్నది. అది కాదు, దాని వలన ఉద్రేకం వచ్చినా అది ఉద్రేకం కాదు. నేనేమి చెప్పితేనో ఆ విధంగా పొగత్రాగుట, మద్యపానం సేవించుట, అది పాపం కాదు, అది పాపం యొక్క గుణము. అది నీవు నమ్మలేదని చూపుతుంది. చూశారా? అయితే నీ హృదయంలో నీవు నిజంగా నమ్మితే, నీవు కూర్చున్న స్థలం నుండి నీవు ఎరిగిన దాన్ని బట్టి నీ హృదయం అంతటితో దాన్ని అంగీకరించినలా అక్కడ ఒకటి జరగనయున్నది, ఒకటి జరగబోతున్నది. అటు తర్వాత జరిగిన దానికి నీవు ఒక సాక్షిగా నిలబడగలవు. తర్వాత నీల ఎద్దుకు వెళ్లి ఇలాగూ చెప్తాను, నేను సభకు చూపింపగోరుతాను, నేను రుజువు చేయగోరుచున్నాను, నా యొక్క సాక్ష్యం నిలచున్నట్లు తలంచాను, తద్వారా నా యొక్క స్థానమును పెళ్లి కుమార్తెతో తీసుకుంటాను, బాప్తిస పొందటానికి ఇక్కడ నిలబడి ఉన్నాను. ఈ రాత్రి ప్రపంచంలో మంచి స్త్రీలు చాలా మంది ఉన్నారని నాకు తెలుసు. అయితే వారిలో ఒక్కరిని నేను చూడగలను. వారిలో ఒక స్త్రీ నా భార్య, ఆమె నాతో కలిసి ఇంటికి వచ్చును. ఆరంభంలో ఆమె నా భార్య కాదు, అయితే ఆమె ఏ విధముగా నా భార్య అయిందనగా, ఆమె నా యొక్క పేరును తీసుకున్నది. ఆయన వచ్చుచున్నాడు. లోకంలో ఎందరో స్త్రీలు ఉన్నారు, సంఘాలున్నవి, అయితే ఆయన భార్య కొరకు వచ్చుచున్నాడు. ఆమె ఆయన నామమును పిలువబడుచున్నది. క్రీస్తులో ఎవరైతే ఉన్నారో దేవుడు ఆయనతో తీసుకుని వచ్చును. అందులోకి మనము ఎలాగూ వెళ్లగలుగుతాము? ఒక ఆత్మ ద్వారా ఒక శరీరంలోకి మనమందరం బాప్తిసం పొందితిమి. ఇప్పుడు మేం ప్రార్థిస్తుండగా మీరు కూడా ప్రార్థించండి. లోపట బయట, చుట్టుప్రక్కల బయట మధ్య వీధుల్లో, గదుల్లో ప్రజల పెద్ద గుంపుగా ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు ఉండగానే మిమ్మల్ని బలిపీఠం ఎందుకు పిలువలేము. అయితే మీ హృదయమును ఒక బలిపీఠముగా చేసుకోండి, మరియు నేరుగా మీ హృదయంలోనే చెప్పండి, ప్రభుని యేసు, నేనిది నమ్ముతున్నాను. ఈ రాత్రి వేళ గాలిలో నేనిక్కడ నిలబడి ఉన్నాను. ఈ చిన్న గదిలో నేను ఊపిరి పీల్చుకోలేకున్నాను. ఈ ప్రజల మధ్య నేను కూర్చున్నాను. నేను కోరుకుంటలేదు, నేను వదిలివేయలేను, నేను దీనిని పోగొట్టుకునలేను. గత రాత్రి నేను చెప్పినట్లు ప్రతిదీ మరియు నాకు సహాయపడును. నేను సత్యం చెప్తున్నానని ప్రభువుకు తెలుసు. పౌలు చెప్పినట్లుగా నేను అబద్ధమాడట్లేదు. ఆ దర్శనము లేక అది ఏదైనా కావచ్చును, నేనెక్కడ నిలబడి ఉన్నాను, చూశాను, మరియు అక్కడికి వెళ్లిన ప్రజలను తాకి చూశాను. నేను ఇక్కడ నిలబడి ఉండుట ఎంత వాస్తవమో అంత నిజం, దాన్ని పోగొట్టుకునవద్దు. నా దీన సహోదరుడా, సహోదరి, అది చేయవద్దు. మీరు బోధ విన్నారని నాకు తెలుసు, మీరు దీనిని దానిని విని ఉన్నారు. కథలు అవన్నీ అయితే వినండి, నాది ఇది, ఇది సత్యమని నాకు తెలుసు. చూశారా? మీరు, నేను ఇంతకంటే తేటగా చెప్పలేను. చూశారా? అది పోగొట్టుకోవద్దు, అదంతా మీదే. ఇప్పుడు ప్రార్థించుకుందాము. ప్రభుని యేసు, ఇక్కడ నా ముందు రోగులకు ప్రతినిధులుగా ఒక పెట్టే చేతి రుమాళ్ళు పెట్టబడి ఉన్నవి, వాటిపైన చేతులుంచి వాటికై ప్రార్థిస్తుండగా బైబిల్ చెప్పినట్లుగా పౌలు యొక్క శరీరానికి తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వారిని వదిలిపోయెను, మరియు గొప్ప సూచనలు జరిగెను. ఎందుకనగా వారు పౌలును చూశారు, అతనిలో దేవుని యొక్క ఆత్మ యుట వారు ఎరిగారు. అతడు ప్రత్యేకమైన వ్యక్తి అని వాక్యమును గూర్చి అతడు మాట్లాడు విషయాలు వింతగానున్నవని వారు ఎరిగారు. అతడు వెళ్లి పాత హెబ్రీయుల వాక్యమును హెబ్రీయుల సంఘం నుండి తీసుకుని దానిని క్రీస్తునందు పెట్టి దానికి జీవమునిచ్చును. ఆ మనుష్యంలో దేవుడున్నారని వారు ఎరిగారు. అటు తరువాత దేవుడు అతని ద్వారా వింతైన బలమైన కార్యములు చేయుట, ముందుగా చెప్పించుట, మరియు అవి ఆ విధంగా జరుగుట వారు చూశారు, మరియు అతడు దేవుని సేవకుడని ఎరిగారు. ప్రభువా, వాక్యం యొక్క గౌరవ నిమిత్తమును ఈ ప్రజలను ఘనపరచుమని మరియు యేసు నిమిత్తము వారిని స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తున్నాను. పెంతికోస్తు దినమున అపోస్తులైన పేతురు బోధ వినిన జనుల వలె ఇక్కడ ప్రేక్షకుల్లో జనులు కూర్చుని ఉన్నారు. అతడు వాక్యము వెనుకకు ఇలాగూ వెళ్లిపోయి వాక్యాన్ని తెచ్చాడు. అతడు చెప్పాడు, ఏవేలు చెప్పాడు, చివరి దినముల్లో ఈ సంగతులు జరుగును, మరియు ఇది అదే. 3000 మంది నమ్మారు, బాప్తీసం పొందారు. మరియు తండ్రి, ఈ దినాన నీ కృపను బట్టి మేము నిలబడి ఉన్నాము. ఇది ప్రత్యేకించబడిన ప్రజలమని కాదు, అయితే సింహపు దినములలో లేక ఎద్దు లేక మనిషి దినముల వలె ఇది పక్షిరాజు సమయమై ఉన్నది. కనుక ఇది గడే యొక్క అభిషేకము. మనము జీవించుచున్న సమయం ఇదే, మేము జీవించుచున్న సమయం ఇదే. యేసు మృతుడు కాదని రుజువు నిమిత్తము ఈ ప్రత్యేక సమయము కొరకు ఇది పరిశుద్ధాత్మ యొక్క కార్యము. సాయంకాల వెలుతురు ఆరిపోటుకు ముందు ఆయన చేయని చెప్పిన కార్యములు ఆయన ఇక్కడ చేయుటకు మన మార్గములో చూచుచున్నాము. అది క్రిందకు దిగివచ్చును. విజ్ఞాన శాస్త్రము ద్వారా వారు పరిశోధించి తెలుసుకున్నారు. ఆయన యొక్క చిత్రము తీసిరి, ఇస్రాయేలు జనాంగమును నడిపించిన గొప్ప అగ్నిస్తంభము, మరియు పౌలును రహదారిలో కలిసిన ఆయనను వారు ఛాయాచిత్రంగా తీశారు. అక్కడ అరణ్యములో మోషే నడిపించిన అదే ఈ అగ్నిస్తంభము. ఆ అగ్నిస్తంభము ద్వారానే అతడు బైబిల్లోని అనేక పుస్తకములు రాసినని మాకు తెలియను, ఎందుకనగా అతను వాక్యము ద్వారా అభిషేకించబడెను. అదే అగ్నిస్తంభము దమస్కు మార్గమున పౌలు మీదకి వచ్చి ఉండెను. దేవుని వాక్యమని పిలువబడు అనేక పుస్తకములలో అతడు బైబిల్లో రాశాడు. మరియు ఇప్పుడు ప్రభువా, అదే అగ్నిస్తంభము వాక్యముతోనున్న రుజువుతో గల గుర్తు ద్వారా మరియు శాస్త్రీయ పరిశోధన ద్వారా ప్రభు యొక్క వాక్యము బయలుపరచబడుట ఇక్కడ చూస్తున్నాము. దేవా, ప్రజలు త్వరగా మేల్కొందురు కాక. ప్రభువా, త్వరగా. జీవగ్రంథములో ఎవరి పేరు వ్రాయబడి ఉందరో వారు, ఇది వారి మార్గములకు ప్రకాశించు వెంటనే వారు చూచెదరు కాక. ఆ దినాన బావి యొద్ద ఆ చిన్న సాక్ష్యము లేని స్త్రీ వలె ఆమె త్వరగా గుర్తించింది. అది లేఖనమని ఆమె ఎరిగింది. ఇప్పుడు తండ్రి, ఎవరైతే ఈ సమయమందు వారి హృదయాల్లో స్వీకరిస్తారో ఈ సమయములో నిరంతరముగా నిశ్చయించుకుందురు కాక, పాపమును సమాప్తము చేసుకుందురు కాక. వారు లేచి వారి పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామన బాప్తీసం నిమిత్తము బహిరంగ ఒప్పుకోలు కొరకు సిద్ధపరచబడుదురు కాక. దేవుడు వారిని క్షమించాడని చూపుడు కొరకు, మరియు వారు యేసుక్రీస్తు నామము స్వీకరించారని గుర్తింపుల కొరకు. అటు తరువాత తండ్రి, త్వరబోయిన దేవుని పరిచయంలో వారు ఉండునట్లుగాను, ఈ చివరి చెడ్డ దినముల్లో వారు పనివారిగా ఉన్నట్లుగాను వారిపైన పరిశుద్ధాత్మను నూనెను కుమ్మరించుము. మాకు కొద్ది సమయం ఉందని మేము గ్రహిస్తున్నాము. సంఘము ఏ సమయంలోనైనా వెళ్లిపోవును. గొర్రెపిల్ల ఏ సమయంలోనైనా అక్కడ పరిశుద్ధ స్థలం నుండి లేక బలి అర్పించు సింహాసనం నుండి వెళ్లిపోవచ్చును. ఎక్కడ బలియుండునో అట్టి దేవుని సింహాసనం నుండి వచ్చును. అప్పుడు అది సమాప్తమగును. లోకానికి ఒక నిరీక్షణలు లేవు. ఆమె సంగతి సమాప్తమైనది. అప్పుడు ఆమె గొప్ప నిరాశలోకి, భూకంపములోకి, మరియు పునరుద్ధానమందు జరుగు ఆటుపోట్లలోనికి ఆమె వెళ్ళును. మరియు క్రీస్తు సమాధిలో నుండి లేచినట్లు పరిశుద్ధులు లేచినప్పుడు అదే విషయము జరుగును. ప్రభువా, అది ఏ సమయంలోనైనా కాగలదు. ఆ శుభదినం వచ్చిన కొరకు మేము ఎదురు చూస్తున్నాము. తండ్రి, ఇప్పుడు నీ హస్తాల్లోకి నీ బిడ్డలను స్వీకరించండి. నీ చిన్న గొర్రె పిల్లలను నీ కౌగుట్లేకి ఆకర్షించుము. అది అనుగ్రహము చూపుము. పరిచర్య కొరకు వారు బలముగా బలము పొందునంతగా వాక్యము చేత వారిని పోషించుము. ప్రభువా, వారిని నీకు అప్పజెప్పుకుంటున్నాను. ఈ ప్రార్థనకు జవాబు అనుగ్రహించుము. తండ్రి, మార్కు 11వ అధ్యాయంలో నీవు చెప్పావు, మీరు ప్రార్థించున్నప్పుడు, నిలబడి ప్రార్థించున్నప్పుడు దేనిని మీరు అడుగుదురో మీరు దాన్ని పొందియున్నారని నమ్ముడి, అది మీరు పొందుకుంటారు. మరియు నా హృదయమంతటితో ఈ సంగతులు సంవత్సరము తరబడిగా బయలుపరచుచున్నా మరియు ఈ చివరి వారంలో ఈ ముద్రలను బయలుపరచిన ఆయనకు ప్రభువైన దేవా, మేము తలంచి చూచుదాని కనను నీవు వచ్చుట సమీపంగా ఉన్నదని, ఆ ఘడియ ఇప్పుడు చాలా సమీపంగా ఉన్నదని నేను నమ్ముచున్నాను. దయచేసి నా ప్రార్థనకు జవాబు కలుగును కాక, మరియు దేవుని యొక్క బిడ్డయని పిలువబడు ప్రతి ఒక్కరు ఇక్కడ నుండి దూరమున అది వినుచున్న వారును లేక టేప్ ద్వారా వినుచున్న వారును, ఆ సమయంలో బయలుపరచబడుచున్న వాక్యము ఇది అని ఎరిగి మరియు ఈ వాక్యమును ఆధారం చేసుకుని నేను వారిని దేవుని రాజ్యం కొరకు వారిపై హక్కును పొందుచున్నాను. తండ్రి, సాయంకాల వెలుతురు ప్రకాశింపనింపు. యేసు నామమున నేను వారిని నీకు అప్పజెప్పుకొనుచున్నాను. ఆమేన్. ఇప్పుడు అందరూ లోపట లేక బయట ఉండు వారిలో ఎవరైనా దేవుని విశ్వసించి పాపానికి తమకు తము సంబంధము లేదని పాపమును విడిచిపెట్టి దాన్ని ఇది వరకు బహిరంగముగా ఒప్పుకున్న వారు ఎవరైనా ఉన్నయడలా, మరియు నీవు దేవుని కనికరాన్ని కోరిన యెడలా, దానిని యేసుక్రీస్తు నామములు అంగీకరిస్తే నీతికుంట. ఎవరైతే బాప్తీసము కోరుచున్నారో వారికి బాప్తీసం ఇచ్చుటకు ఈరోజు కాని రేపు కాని ఇప్పుడైనను మరిప్పుడైనను వారు సిద్ధముగా ఉన్నారు. మీరు ఆరో ముద్రను సంతోషించుచున్నారా? అది ఎక్కడ ఇవ్వబడినదో మీరు చూశారా? మీరు దాన్ని నమ్మినారా? అది చెప్పబడుతుంది. మేము తెలియజేసే సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడేను? చూశారా? సమాచారం నమ్మండి. అడు తర్వాత యెహోవా బాహు బయలుపరచబడుతుంది. బాహు దేవుని యొక్క వాక్యము బయలుపరచబడుతుంది. ఇప్పుడు ప్రభు చిత్తమైతే రేపు ఉదయం ఆ ప్రశ్నలకు నా శక్తి కొలితే జవాబిస్తాను. నేను మిగిలిన రాత్రంతా లేక రాత్రంతా వాటి కొరకు ప్రార్థిస్తాను. ఒక్కొక్క రాత్రి నేను 1 గంట నుండి 3 గంటల వరకే నిద్రిస్తున్నాను. గత రాత్రి 1 గంట వరకు నేను నిద్రపోలేదు, మరియు 3 గంటలకే నేను చదువుచుంటిని. చూశారా? దీని కొరకు నేను జవాబు ఇవ్వవలసిన వాడినై ఉన్నాను. అవునది యథార్థం. మనము ఏ బుద్ధిహీనమైన కార్యమునకు లేక ఊహకు లేక సగం నమ్మకానికి చాలా సమీపంగా ఉన్నాము. మొదట నేనది చూడవలసినది, అడు తర్వాత నేనది చూచినప్పుడు అది వాక్యములో ఉండవలసింది కూడా. ఇంతవరకు దేవుని కృప ద్వారా అవి పరిపూర్ణము. దానిని అన్ని విధాలుగా తీసుకున్నాము. తెలుసా, అది ఒకదానితో ఒకటి కలిసినవి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని అది ఉండవలసినది. ఎందుకనగా నేను దానిని తెలుసుకుని చెప్పుడు కాదు, కాని నాకు నేను చెప్పుడు వలన కాదు. అయితే ప్రభు యొక్క వాక్యము యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ వాక్యం ఉన్నది. ఆయన నాకు ఏమి ఇచ్చున్నాడు అది తీసుకుని కలిపి మీకు చూపుచున్నాను. కాబట్టి మీకు మీకే తెలుసు అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని. చూశారా, ఇక్కడ వాక్యం ఉన్నది, ఆ విధంగా చెప్తుంది. తర్వాత ఆయన నాకు అనుగ్రహించిన ప్రత్యక్షత, అది మనలో ఎవరైనా ఇంతకు ముందు తలంచుకునే దానికి విరుద్ధంగా ఉన్నది. నేను తలంచిన దానికి ఎలా విరుద్ధంగా ఉన్నది? ఎందుకనగా అందులోకి నేను అలాగూ వెళ్లలేదు. అయితే ఇప్పుడు అది తారుమారుగా జారుచున్నదని మనం చూస్తున్నాము. అదేంటి? అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చూశారా, అది ఖచ్చితం. అది తెరవబడి ఉన్న ఒక స్థలము ఈ గడియ వరకు అక్కడే ఉన్నది. తరువాత ప్రభు వచ్చి దాన్ని ఆ విధముగా నెట్టియున్నాడు. కనుక చూడండి, అది అక్కడే ఉన్నది. అది ప్రభు. ఓహో, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. నా నిండు హృదయంతో ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు జ్ఞాపించుకోండి, నీవు మనము బలిపీఠం ఎందుకు వెళ్లలేము? చాలా మంది వారు చేతులెత్తారు. ఇప్పుడు చూడండి, అది మీ వ్యక్తిగత వ్యవహారము. అది మీరు కోరుకున్నట్లు చేయవచ్చును. చూశారా, సమయము చాలా సమీపంగా ఉంది. మీరు ఎంత బలవంతంగా నెట్టుకుని పోవలను, అంత బలవంతంగా త్రోసుకుని పోవలను. లాగటం కాదు. చూసారా, నెట్టుకుని పోవుట, లోపలికి వెళ్లటకు ప్రయత్నించుట. ప్రభువా, నన్ను వెలుపలికి వెళ్లనీయకుము. నన్ను వెలుపలికి వెళ్లనీయకుము. ప్రభువా, తలుపులు మూయబడుచున్నవి. నేను లోపలికి వెళ్లిన ఎడలా? ఒక దినమున దేవుడు తలుపులు మూయెను. నోహు దినాన ఆయనది చేశాడు. వారు తలుపు కొట్టారు. అవునా? ఇప్పుడు జ్ఞాపించుకోండి, బైబిల్ చెప్తుంది 7వ జాములో. అవునా? కొందరు మొదటి జాములో నిద్రించారు. 2వ, 3వ, 4వ, 5వ, 6వ, 7వ అయితే 7వ జాములో అక్కడ ఒక ప్రకటన, ఒక కేక, పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, ఆయన ఎదుర్కొంటకు వెళ్ళుడి. నిద్రించు కన్యకలు చెప్పారు, ఇప్పుడు ఆ నూనెలో మాకు కొంత కావలేను. పెళ్లి కుమార్తె అన్నది, నాకు సరిపడినంత నా యొద్ద ఉన్నది, చాలినంత. మీకు కావాలంటే వెళ్లి ప్రార్థించు. ఇప్పుడు మీరు నిద్రించుచున్న కన్యకను చూచట్లేదా? ఎపిస్కోపెలియను, ప్రెసిటేరియను, లూత్రను మరియు సమస్తమును ప్రయత్నించుటకు చూడండి. ఇబ్బంది ఏదంటి, పరిశుద్ధాత్మ పొందుటకు బదులుగా భాషలతో మాట్లాడుటకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు అనేకులు భాషలతో మాట్లాడుతారు. ఈ సంఘములకు వచ్చి ప్రార్థించుకుంటూ సిగ్గుపడుతున్నారు. వారిళ్లకు వచ్చి వారికి ప్రార్థించమని నన్ను కోరుతున్నారు. అది పరిశుద్ధాత్మయని మీరు చెప్తున్నారు. అది భాషలతో మాట్లాడుట అయితే పరిశుద్ధాత్మ కాదు, అవునా? పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడని నేను నమ్ముతున్నాను. నేనేది నమ్ముతానని మీకు తెలుసు, అవునా? అయితే దానికి నకిలీ కూడా ఉంది. అవునండి. ఆత్మ యొక్క ఫలములు అదేమిటని రుజువు చేయను. చెట్టు యొక్క ఫలములు ఏ రకమైన చెట్టు అదే అని రుజువు చేయను. బెరడు కాదు, ఫలము. ఇప్పుడు గమనించండి, ఆ తర్వాత ఆమె వచ్చినప్పుడు అది ఆఖరి ఘడియ. అక్కడ వారు వచ్చినప్పుడు వారు వెళ్లి అన్నారు, సరే నేనిప్పుడు దాన్ని పొందానని అనుకుంటున్నాను, అది నాకున్నదని నేను అనుకుంటున్నాను. ఆ దాన్ని మనము పొందబోచున్నాము. నేను చెప్పకుండా ఉన్నట్లయితే ఇది మంచిది. చూశారా? కారణం అది గందరగోళము కలుగు చేయవచ్చు. గతించిన దినము ఎత్తబట్టున గురించి నేను చెప్పినప్పుడు అది ఎలాగ వస్తుంది? నేను మీరది తీసుకుంటారని మీరు చెప్పినట్లయితే మంచిది. గమనించు, మంచిది, అది మీ ఇష్టం. నిద్రించుచున్న కన్యక చూస్తున్నారా, ఆమె ప్రార్థించినదని తలంచి తిరిగి వస్తుండగా పెళ్లి కుమార్తె వెళ్లిపోయింది. అది వెళ్లినది, అది ఆమె ఎరుగకుండెను. రాత్రి వేళ దొంగవలే. అది తర్వాత వారు తలుపులు బాధసాగారు. ఏం జరిగింది? ఏమి సంభవించింది? వారు శ్రమకాలంలోకి త్రోయవేయబడ్డారు. బైబుల్ చెప్తుంది అక్కడ ఏడ్పును, రోదనయు మరియు పండ్లు కొరుగుటయు ఉండును అని. అది నిజమేనా? అదెప్పుడు జరగబోతుంది సహోదర సహోదరి? నాకు తెలియదు. అయితే నేను నన్ను ఇక్కడ నన్ను చూశారా? ఇది ఏదనగా ఇది నా యొక్క తలంపు. చూస్తున్నారా? నేను నమ్ముతున్నాను ఇది చాలా సమీపమని. నేను ప్రతిదినము నాకు కావాలి. ఎంత మాధుర్యంగా నడవలను అంతగా నేను నడుస్తాను. చూశారా? మీకు తెలుసా, ఈ దినం ఒకటి జరిగినది. ఒకటి పైకి వచ్చుట నేను చూశాను. నేను ఊపిరి పీల్చలేక పోయినట్లయ్యాను. చూశారా? అక్కడ ఆయన నిలబడి ఉన్నాడు. అక్కడ ఆ చిన్న వెలుగు అక్కడ నిలబడి ఉన్నది, మరియు అది ఇక్కడే ఉన్నది. అది సత్యమని నాకు తెలుసు. నేను అనుకున్నాను, ఓ దేవా, నేనది చెప్పలేకున్నాను. నేనది చెప్పలేను, నేను చేయలేను. నేను గదిలో ఉండి బయటకు వెళ్లిపోయాను. క్రిందకు పైకి నడిచాను. సహోదరా, నేను తలంచాను. మహే, నేనేమి చేయగలను? ఓహ్, చూశారా, నేను చేపల పట్టుకు లేక దేని కొరకు వెళ్లిపోవలను? అబ్బాయ్, నీవు నేను మీకు చెప్పలేను. చూశారా? కనుక మనం మంచి సమయం కలిగి ఉంటుంది. మనం కలిగి ఉండలేదా? ప్రభుకు స్తోత్రం, అమేన్. చూశారా, మనము ఒక భయంకరమైన కాలంలో ఉన్నాము. చూస్తున్నారా? ఎందుకనగా నా హృదయం సంతోషంతో ఆనందంతో ఉప్పొంగుచున్నది. అయితే ఈ లోకాన్ని గురించి నేను ఆలోచించిస్తున్నప్పుడు, మరియు నశించిపోయిన వేలాది మంది తప్పిపోవటను, వారిపై నల్లని నీడను చూచినప్పుడు నా హృదయం రక్తము కారునంతగా వేదన పడును. నీవేమి చేస్తావు? నీవేమి చేస్తావు? పరిశుద్ధాత్మ మీ హృదయంలో వేదన పడును మీరు భావించగలరు. మన ప్రభు ఆయన యెరూషలేమును చూచినప్పుడు, ఆయన సొంత ప్రజలను చూచినప్పుడు అన్నాడు, అవునా, యెరూషలేమా, యెరూషలేమా, నేను ఎన్నిసార్లు కోడి తన పిల్లలను చేర్చుకున్నట్లు ఎన్నో సార్లు నిన్ను కాపాడుచుంటిని, అయితే నీవు విన్నోలకపోతివి. ఎన్నో సార్లు నేను మిమ్మల్ని చేర్చుకున్నవాలని అనుకున్నాను, ఆయనను మీరు వినకపోతిరి అని పరిశుద్ధాత్మ చెప్పుటను మీరు భావిస్తున్నారా? అవునా, మనమిక్కడ ఒక దాని మీద ఉన్నాము. స్నేహితులారా, అదేమైనను దేవునికి తెలుసు. అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదు. అది రహస్యం. అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదు. అయితే యేసు మనతో చెప్పాడు, మీరు వీటిని చూచినప్పుడు, ఇవన్నీ చూచినప్పుడు నేనేది కొనసాగించానో మత్తయి 24లో ఆయన ఏమి చెప్పాడో ఆరో ముద్రతో పోలుస్తూ చెప్పినట్లు. ఆయన ఏమి చెప్పినారో గుర్తుంచుకోండి. ఈ సంగతులు జరుగుట మీరు చూడగని సమయము ద్వారంలోదని ఉన్నది. తర్వాత వచనము గమనించుడి, 30, 31 వచనాలు, 32, 33 వచనాలు. ఆయన చెప్పాడు, మరియు ఆయన తన యొక్క దూతలను ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతులు. అది నిజమేనా? చెప్పబడినది. ఇప్పుడు ఒకటి నేర్చుకోండి, ఇప్పుడు జ్ఞప్తించుకోండి. ఆయన నేరుగా అక్కడే నిలుపు చేశాడు. ఆ ఆరో ముద్ర తర్వాత ఆయన ముందుకు కొనసాగలేదు. ఏడవది అనుగుచు ఆయన ఏమి చెప్పలేదు. ఆయన మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది, ఆరవది చెప్పాడు. అయితే ఆయన అక్కడ ఆపాడు, దాని గురించి ఏమీ చెప్పలేదు. ఆయన చెప్పిన తదుపరి విషయం గమనించుడి, ఒక ఉపమానం నేర్చుకున్నది తుషారా. తరువాత ఉపమానం మొదలు పెట్టాడు. ఆయన చెప్పాడు ఈ సంగతులు. ఆయన వారి మూడు ప్రశ్నలకు జవాబు ఇస్తున్నాడు. ఏంటి ఈ సూచనలు? మరియు నీ రాకడకు సూచన ఏమిటి? లోకం యొక్క అంతమునకు సూచన ఏమిటి? మరియు ఆరవది ప్రపంచం యొక్క అంశము. మరియు ఏడవ దూత బూరవూదునప్పుడు చేతులు పైకెత్తి యుగ యుగములు జీవించున్న వారి తోడు ఒట్టుపెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు. భూమి ఒక క్రొత్త దానికి జన్మించుచున్నది. అది అయిపోయింది. ఇక్కడే మనమున్నాము. ఇక్కడే తలుపునొద్దా. నేను భయపడుచున్నాను. నేనేమి చేయాలి ప్రభువా? నేను ఇంతకు మించి ఏమి చేయగలను? చూశారా, అటు తర్వాత వచ్చిన ఆ స్థలాన్ని గుర్చి, ఆ ప్రశస్త ప్రజలను గుర్చి ఆలోచిస్తున్నాను. నన్ను నేను చూచుకొనుచు అక్కడ నిలబడి ఉన్నాను. నేననుకున్నాను, ఓ దేవా, వారు దీన్ని పోగొట్టుకోకూడదు. నేను వారిని నెట్టవలసి ఉన్నది. నేను జనుల యొద్దకు క్రిందికి దిగి వారిని సంపాదించి వారిని ముందుకు నెట్టవలను. నీవది చేయలేవు. నీవు మరియు నా తండ్రి ఒకరిని ఆకర్షించితే గాని ఎవడు నా యొద్దకు రాలేడు. అయితే మనకొక ఆదరణ మనకున్నది. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ ఒత్తురు. అయితే మిగతా వారు ఆ సంస్థాపకంలో నున్నవారు, ఆ విధంగా వారిపైన ఆధారపడిన వారు. చూశారా, మరియు భూమిపై జీవించుచు జగత్తుకు పునాది వేయబడక మునుపు వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగంధములో పేర్లు వ్రాయబడని వారందరినీ అతడు మోసగించెను. ఓహో మాయ్ కనుక చూశారా, అది విచారకరమైన విషయం. నీవు చేయవలసిన ఒకే విషయం అలాగూ 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 వాక్యంతో నిలబడు. ఆయన ఏమేమి చెప్పాడో దాన్ని గమనించి తరువాత అది చేయి. ఆయన ఏం చెప్తాడో అది చేయి. మరియు మీరు బయటికి చూచి చెప్పు, ఓహో మాయ్, వారు ఇది చేయుచున్నారు. తర్వాత, ఓహో, అది ఎటువంటి భారమో మీరు గుర్తించలేరు. ఇప్పుడు అది చెప్పాలనుకుంటున్నాను. టేపులు నిలిపివేసి ఉన్నారని నేను అనుకుంటున్నాను. చాలా మంది అంటారు, సహోదర్ అబ్రహాం, మీరు కలిగి ఉన్న అటువంటి పరిచర్య నేను గమనించవలసినది. ఎందుకనగా ప్రజలు ఆ టేపులను తీసుకుని వారికి ఇష్టం వచ్చినట్లు వారి యొక్క సొంత అనువాదములను వాటికిచ్చుచున్నారు. మీకు తెలుసు కనుక వారు ఈ విధంగా చెప్పినప్పుడు, సహోదర్ అబ్రహాం, మాకు మీ వలె వాక్య పరిచర్య ఉన్నాయడలా? మీరు ఏమి చెప్పుచున్నారో మీకు తెలియదు. మీరు యథార్థముగా చెప్పవలసినని దానితో కూడా ఏమి వచ్చునో మీకు తెలియదు. సహోదరా, సహోదరి, ఓ మాయ్, బాధ్యత. మీరు ప్రజలకు ఏమి చెప్తున్నారో దాని మీద ఆధారపడతారు. గుర్తుంచుకో, మీరు వారికి తప్పు చెప్తే దేవుడు వారి యొక్క రక్తమును గుర్చి మిమ్మల్ని అపరాధులుగా ఎంచును. అటువంటిప్పుడు అది మీరు ఆలోచించండి. అది భయంకరమైన కార్యము. కాబట్టి అప్రయత్నంగా ఉండండి. మీ నిండు హృదయముతో యేసును ప్రేమించుడి. సాధారణంగా ఉండండి. దేవుని గుర్చి అర్థం చేసుకున్న ప్రయత్నించవద్దు. దేవుని ఎదుట దీనులై ఉండండి. కారణం, మీరెంత విమర్శింప ప్రయత్నిస్తారు మీరు ఆయన యొద్ద నుండి అంత దూరమవుతారు. హుషారా, మీరాయన్ను నమ్మండి చాలు. ఇప్పుడు సరే, ఆయన ఎప్పుడు వచ్చును అని అడుగుతారు. ఆయన ఇప్పుడొచ్చిన ఎలా మంచిది? ఇప్పటి నుండి 20 సంవత్సరాలకు ఆయన వస్తే అది ఇంకా మంచిది. నేనిప్పుడు వెళ్ళుచున్న విధముననే వెంబడించు మాదిరిగానే నేను వెళ్తాను. ప్రభువా, నీవెక్కడైనా నన్ను వాడుకునే ఎడలా అక్కడ నేనున్నాను. ప్రభువా, ఈ రోజు నుండి అది 100 సంవత్సరాలైనప్పటికీ నా యొక్క మునిమనములు అది వచ్చుటను చూచుట ఇంకా జీవించినను ఆయనను. ప్రభువా, అది ఎప్పుడు జరుగునో నాకు తెలియదు. అయితే ఈ దినము నన్ను నీతో క్రమముగా నడువనిమ్ము. చూశరా, నేను కారణం, నేను ఆ దినమున లేచెదను. ఏలియనగా నేను ఆ దినమున ఏదో ఎక్కడ ఉండియో నిద్ర నుండి లేచినట్లు లేస్తాను. అక్కడ క్రిందకు దిగివచ్చుండగా దూరమునున్న ఆ మహిమగల భవనం, అక్కడ దేవుని రాజ్యం, అక్కడ వృద్ధులు యవనులుగా ఉంటారు. తెల్లని వస్త్రములు వారు ధరించుంటారు. పురుషులు స్త్రీలు అందంగా మార్చబడతారు. చక్కని పురుషులు చక్కని స్త్రీలుగాను మారిపోతారు. మంచి అందమైన రూపము గల యవన పురుషులుగాను యవన స్త్రీలుగాను నిలబడి ఉంటారు అక్కడ. ఇలాంటి వృద్ధాప్యం, ఇలాంటి పాపయుక్తమైన జీవితం, ఇటువంటి అసూయ లేక ద్వేషం లేక మరొకటి ఉండదు. ఓ మాయ్, ఇప్పుడు టేపులు నిలిపేశారని అనుకుంటున్నాను. నాకింకా 3 లేక 4 నిమిషాలున్నాయి. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, అది సరేనా? ఇప్పుడు అది వ్యక్తిగతము, చూసారా? ఎందుకనగా రేపు నేను అది అద్భుతంగా ఉండబోతున్నది. నేనేమి చెప్పబోతున్నాను, ఇప్పుడు అది చెప్పుట మంచిదని నేను అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇది మనకు మాత్రమే. మీకు తెలుసు, నిన్ను ప్రేమించు నాకు ఒక భార్య ఉన్నది, ఆమె మేడ. నా మొదటి భార్య ఎందుగల ప్రేమ చేత నేను ఆమెను పెళ్లి చేసుకున్న రాదని అనుకున్నాను. ఆయనను నేను ఆమెపై అక్కరగలవానిగా దేవుడు నాకు చెప్పని ఎడలా నేను ఆమెను పెళ్లి చేసుకునే వాడను కాను. మరియు ఆమె ఏ విధంగా ప్రార్థించింది, మరి నేను ఏ విధంగా ప్రార్థించింది, ఆ కథ మీకు తెలుసు. ఏమి చేయవలనో ఖచ్చితంగా ఆయన చెప్పాడు, వెళ్లి ఆమెను పెళ్లి చేసుకో. సరిగా అది చేయటానికి సమయం చెప్పాడు. ఆమె ఒక మంచి స్త్రీ, ఆమె ఈ రాత్రి నా కొరకై ప్రార్థిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంటి యొద్ద 8 గంటలు. ఆమె బహుశా ఇప్పుడు ప్రార్థిస్తూ ఉంటుంది. ఇప్పుడు గమనించండి, ఒకరోజు ఆమె నన్ను అడిగింది. ఆమె అన్నది, బిల్, ఆమె అన్నది, పరలోకమును గుర్చి నేను ఒక ప్రశ్న అడగవాలని ఉన్నాను. నేనన్నాను, మంచిది మేడా, ఏంటది? ఆమె అన్నది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరి నేనన్నాను, ఆ ఇది నేను పైకి వెళ్లి ఆ కార్యమును చూచిన తర్వాత జరిగిన సంభాషణ ఇది. ఆమె అడిగినది, హోప్ కూడా నిన్ను ప్రేమించింది కదా? అవును అని నేనన్నాను. మరియు ఆమె అన్నది, ఇప్పుడు ఆమె అన్నది, నాకు అసూయ ఉన్నదని నేను అనుకుంటలేదు. ఆమె అన్నది, అయితే హోప్, ఆమె అన్నది, మేము పరలోకమునకు వెళ్తే మరియు నీవు ఆమెను అక్కడ చూచినట్లు చెప్పావు. నేను చెప్పాను, ఆమె అక్కడున్నది, నేను ఆమెను చూశాను. అక్కడ 2 సార్లు ఆమెను చూశాను. ఆమె ఎక్కడున్నది? నేను వచ్చుటకు ఆమె ఎదురు చూస్తుంది. కాబట్టి అలాగే షారోను కూడా, నేను నిన్ను ఎలాగూ చూస్తున్నాను అలాగూ చూశాను. నేను అక్కడ ఆమెను చూశాను. నేను చెప్పాను. ఆమె అన్నది, సరే ఇప్పుడు మేము అచ్చటకు చేరినప్పుడు అడిగినది, ఎవరు నీ భార్య ఎగుతారు? నేను చెప్పాను, మీరిద్దరు, ఎవరు ఉండరు. చూశారా, ఆయనను మీరిద్దరు ఉంటారు. ఆమె అన్నది, అది నేను అర్థం చేసుకోలేకున్నాను. నేను చెప్పాను, ఇప్పుడు హనీ కూర్చో, నేను ఒక విషయం నీకు వివరిస్తాను. నేను చెప్పాను, నీవు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. నేనెంతగా నిన్ను ప్రేమిస్తుంది, ఎంతగా గౌరవిస్తుంది, మర్యాదగా చూస్తుంది నీకు తెలుసు. ఇప్పుడు ఉదాహరణగా, నేను బాగుగా సిద్ధపడి బయటికి వెళ్తే ఒక అందమైన వేశ్య వచ్చి తన చేతులు నన్ను చుట్టి చుట్టి నన్ను కౌగిలించుకుని, ఓ సహోదర అబ్రహాం, నేను నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే, ఆమె చేతులను నా చుట్టూ చుట్టి కౌగులించుకునేలా నీవేమనుకుంటావు? ఆమె చెప్పినది, నేను దాన్ని అంతగా ఇష్టపడను అని. మరియు నేను అడిగాను, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, ఒకవేళ నిజంగా చెప్పవలసిన పరీక్ష సమయం వచ్చినట్లయితే నీవు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావు, నన్నా లేక ప్రభువైన యేసునా? అది కుటుంబ సంభాషణ. ఆమె చెప్పినది, ప్రభుని యేసును అన్నది. అవును బిల్, నేను నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాను. అయితే ఆయనను విడిచిపెట్టుటకు మునుపు నేను నిన్ను విడిచిపెడతాను. నేను చెప్పాను, ధన్యవాదాలు నీకు, ఇప్పుడు నీవు ఆ విధంగా చెప్పుడు నాకు ఆనందంగా ఉన్నది. నేను చెప్పాను, ఇప్పుడు అదే చిన్న స్త్రీ యేసు నదికి వచ్చి ఆమె చేతులను ఆయన చుట్టూ ఉంచి, యేసు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే దాని గురించి నీవేమంటావు? ఆమె అన్నది, నేనది ఆనందిస్తాను అని అన్నది. చూశారా, అది ఫిలియో నుండి అగపోకు మారినది. అవునా, అది ఉన్నతమైన ప్రేమ. చూశారా, మరియు భార్యాభర్తయ్యను విషయాలే అక్కడ ఉండవు. పిల్లలు పుట్టించుటకు స్త్రీ పురుష లైంగిక అంతా గతించినది. అక్కడ వారంతా ఒకే రీతిగా ఉంటారు. చూశారా, అందులో ఏది ఉండదు, లైంగిక గ్రంథులు ఉండవు. చూశారా, అవునండి, లైంగిక గ్రంథులు లేకుండా ఆలోచించు. అవి మనలో పెట్టబడుకు కారణం భూమిని నిందించుటకు. చూశారా, అయితే అక్కడ ఏమీ ఉండవు. అక్కడ పురుష గ్రంథులు లేక స్త్రీ గ్రంథులు ఉండవు, ఉండవు. అయితే దేవుని యొక్క పనితనముతో ఉండిన నిర్మాణము అక్కడ ఉండును. అది ఖచ్చితంగా నిజం. అయితే మనము నిజంగా ఉంటాము. ఫిలియో మానవ ప్రేమ అక్కడ ఉండదు, అంతా అగపో దైవ ప్రేమ. చూస్తున్నారా, కాబట్టి భార్యనగా నీదై ఒకటి ప్రేమించు, ఒక విషయముగా అచ్చట నీకు స్వంతముగా ఉండును. మరియు ఆమె మీరు ఒకరినొకరు చెందిన వారిగా ఉంటారు. ఇలాంటిది కాదు కాదు. చూశారా, ఫిలియో ప్రేమ అక్కడ ఉండదు. చూశారా, అసూయ అలాంటిది ఉండదు, అసూయను గుచ్చి ఉండదు, అలాంటిది అక్కడ ఉండదు. చూశారా, జీవించుటకు అక్కడ ప్రేమ గల యువకుడు యువతి ఉంటారు. అడు తర్వాత ఆమె చెప్పినది, నేనిప్పుడు గ్రహిస్తున్నాను బిల్. నేనన్నాను, అవును అని. జరిగిన ఒక చిన్న కార్యాన్ని గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇది ఒక కళ. నేను నిద్రపోతున్నాను. ఇంత క్రితం బహిరంగంగా నేను ఎన్నడూ చెప్పలేదు. ఇద్దరు వ్యక్తులతో నేనది చెప్పాను, అయితే బహిరంగంగా చెప్పలేదు. నేను ఎదిగినంత వరకు నేను కలకన్నాను. నెలకు సుమారు నెల తర్వాత ఒక దినాన్ని నేను నిలబడి ఉన్నాను. గంభీరమైన సమయం గురించి గమనిస్తున్నాను. న్యాయ తీర్పు కాదు, న్యాయ తీర్పుకు సంఘం వస్తుందని నేను నమ్మను. నా భావం పెళ్లి కుమార్తె అని. అయితే కిరీటములు ఇచ్చుచున్నప్పుడు నేనెక్కడ ఉన్నాను చూడండి. మరియు ఇక్కడ గొప్పదైన పెద్ద సింహాసనం పెట్టబడినది, మరియు యేసు మరియు రికార్డింగ్ దూత మరియు అందరూ అక్కడ నిలబడి ఉన్నారు. మరియు ఈ విధంగా క్రిందికి వచ్చినట్లు అక్కడ మెట్లు వరుస ఉన్నది, దంతపు రంగుతో ఉన్నది. అక్కడ వృత్తాకారంగా అఖండ ప్రకృతి వలె ఈ విధముగా అమర్చబడి ఉన్నది. కాబట్టి అక్కడున్న వారందరూ అక్కడ జరుగుతున్నదేదో చూచుటకు అనుకూలముగా ఉండెను. నేను వెనుక ఒక ప్రక్క నిలబడి ఉన్నాను. నేనక్కడ నిలబడి ఉన్నాను. నేను మెట్ల మీద నడుస్తానని భావనే నాకు లేదు. నేనక్కడ నిలబడి ఉన్నాను. రికార్డింగ్ చేయి దూత ఒక పేరును పిలుచును. నాకు తెలుసు, ఆ పేరును గుర్తించగలను. నేను చూశాను అక్కడ దూరాన వెనుకాల ఒక సహోదరుడు ఒక సహోదరుతో వస్తున్నాడు. మీ యొద్దకు వచ్చినట్లుగా క్రీస్తు ప్రక్కగా రికార్డింగ్ దూత నిలబడి కేవలం కల మాత్రమే గమనిస్తున్నాడు. వారి పేరు అక్కడ ఉన్నది. జీవ గ్రంథంలో అది కొనగొనబడినది. ఆయన వారి వైపు తిరిగి చూచి చెప్పాడు, అది బాగుగా చేసేదివి. నా యొక్క నమ్మకముకు దాసుడా, ఇప్పుడు లోపలికి ప్రవేశించు. వారు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడకు వెనుకకు చూశాను. అక్కడ ఒక కొత్త లోకమున్నది, మరియు ఆనందాలున్నవి. మరియు చెప్పబడినది, ప్రభు యొక్క సంతోషంలో ప్రవేశించుడి. అది భూమికి పునాదులు వేయబడినప్పటి నుండి మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. చూశారా? మరియు ఓహో, నేను తలంచాను. వారక్కడికి పోవుచున్నారు, ఒకరినొకరు కలుసుకుంటారు, అలాగ ఆనందిస్తారు, పర్వతాలపైకి పెద్ద స్థలాలకు వెళ్తారు. అయితే నేననుకున్నాను, ఓహో అది అద్భుతం కాదా, మహిమ, హల్లెలూయా, పైకి క్రిందకు ఎగురుచున్నాను. తర్వాత మరొక పేరు పిలవబట్టి నేను విన్నాను. నేననుకున్నాను, ఓహో అతడు నాకు తెలుసు, అతను నాకు తెలుసు. నేను అక్కడ అక్కడ అతడు అక్కడే వెళుచున్నాడు. అలాగూ గమనిస్తున్నాను, ప్రభు యొక్క ఆనందములో ప్రవేశించు నా యొక్క మంచి. మరియు ఓహో, నేను చెప్పాను, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఉదాహరణకు చెప్దాము, వారు చెప్పినట్లు ఆర్మన్ నెవిల్ చూడండి. తర్వాత నేను చెప్తాను, ఆ పాత సహోదరుడు నెవిల్ అతడు అక్కడ ఉన్నాడు. చూశారా? అతడు ఇటు వస్తున్నాడు, గుంపులో ఉండి పైకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, జగత్తుకు పునాది వేయబడక మునిపే మీ కొరకు సిద్ధపరచబడిన ప్రభు యొక్క ఆనందములో ప్రవేశించుడి. వృద్ధుడైన సహోదరుడు నెవిల్ మార్చబడ్డాడు. వెనుకకు తిరిగి కేకలు పెడుతూ వెళ్లాడు. అబ్బాయ్, నేను పెద్ద కేక వేసి దేవునికి మహిమ అని చెప్తాను. నాకు నేనుగా ఇక నిలబడి నా యొక్క సహోదరులు లోపలకు ప్రవేశించడం గమనిస్తున్నాను. అద్భుతకరమైన సమయం కలిగింటిని. మరియు రికార్డింగ్ దూత నిలబడి అక్కడ విలియం బ్రెనహామ్ అని పిలిచాడు. ఆ విధముగా నేను వెళ్తానని నేను ఎన్నడూ తలంచలేదు. కాబట్టి అప్పుడు నేను భయపడ్డాను. నేననుకున్నాను, ఓహో మాయ్, నేనది చేయవలసిన్నదా? కనుక నేనక్కడికి వెళ్లాను. ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమగా తడుతున్నారు. సహోదర బ్రెనహామ్, దేవు నిన్ను దీవించును కాక. సహోదర బ్రెనహామ్, పెద్ద గుంపు ప్రజల మధ్య నుండి నేను వెళ్ళుచుండగా నన్ను ప్రేమతో తట్టుచున్నారు. వారందరూ దగ్గరికి చేరి ఆ విధంగా తట్టుచున్నారు. దేవు నిన్ను దీవించును కాక సహోదరుడా, దేవు నిన్ను దీవించును కాక సహోదరుడా. నేను వెళుచునే ఉన్నాను. నేను చెప్పాను, వందనాలు నీకు, వందనాలు నీకు, వందనాలు నీకు. ఒక కూటమి నుండి వచ్చినట్లుగా చెప్పుచున్నట్లుగా అది ఉంది. తెలుసా మీకు, ఈ పెద్ద దంత మెట్ల మీద నేను నడబోచుంటిని. అక్కడి నుండి నడచడుకు నేను బయలుదేరాను. అలా మొదలడుగు వేసి నేను ఆగిపోయాను. నేను అనుకున్నాను, నేను ఆయన ముఖం వైపు చూశాను. నేను అనుకున్నాను, ఆ విధంగా నేను ఆయన్ను స్పష్టంగా చూడాలి అని. మరియు నేను నిలిచిపోయాను. నా చేతులు ఈ విధంగా ఉంచాను. ఇక్కడ నా చేతిలో ఒకటి జారిపడినట్లు భావించాను. అది ఒక చేయి. నేను చుట్టూ తిరిగి చూశాను. అక్కడ హోప్ నిలబడి ఉన్నది. ఆ పెద్ద నల్లటి కళ్ళు మరియు ఆమె వెనుక నల్లని వెంట్రుకలు వేలాడుతున్నవి, తెల్లటి వస్త్రములు ధరించి ఉన్నది. ఆ విధంగా నా వైపు చూస్తుంది. నేనన్నాను, హోప్ అని. ఈ చేతిని ఏదో తాకినట్లు భావించాను. చుట్టూ చూచాను. అక్కడ మేడ ఉన్నది. ఆ నల్లటి కళ్ళు పైకి చూస్తూ, ఆ నల్లటి వెంట్రుకలు క్రిందికి వేలాడుచూ, తెల్లని వస్త్రం ధరించి ఉన్నది. నేనన్నాను, మేడా అని. వారు ఒకరినొకరు చుచ్చుకున్నారు. ఆ విధంగా తెలుసా, వారిరువురును నా యొక్క చేతులతో పట్టుకుని ఇక్కడకు మేము వెళ్లాం, ఇంటికి నడిచి వెళ్లాము. నేను మేల్కొన్నాను. ఓహో, నేను మేల్కొన్నాను. మరియు నేను లేచి కుర్చీలో కూర్చుని ఏడ్చాను. తెలుసా, నేను ఆలోచించాను, ఓ దేవా, అది ఆ విధముగా వచ్చునని నేను అనుకుంటున్నాను. ఇరువురు నా జీవితంలో పాలిభాగస్తులయ్యారు మరియు పిల్లలను కన్నారు, అలాగున్నారు. ఇక్కడ మేము నూతన లోకంలోకి నడిచి వెళ్తున్నాము. ఎక్కడైతే పరిపూర్ణత మొదలైనవి ఉన్నవో అక్కడకు, వేరే ఏదీ లేదు. ఓహో, అది అద్భుతకరమైన విషయం కాబోతుంది. దాన్ని పోగొట్టుకోవద్దు, దాన్ని పోగొట్టుకోవద్దు. దేవుని కృప ద్వారా నీవు చేయగలిగినంతా చెయ్యి, మిగతాది దేవుడే జాగ్రత్త తీసుకున్నను. నేను ఆయన ప్రేమించుచున్నాను, నేను ఆయన ప్రేమించుచున్నాను. ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను. మరియు కల్వరివై నా రక్షణను కొనెను. మన నిండు హృదయముతో అది మరలా పాడుదాము. ఇప్పుడు మన నేత్రములు దేవుని వైపు ఎత్తుదాము. నేను ఆయన ప్రేమించుచున్నాను, నేను ఆయన ప్రేమించుచున్నాను. ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను. మరియు కలవరి చెట్టుపై నా రక్షణను కొనెను. సరే, ఇప్పుడు కూటము అంతం వరకు ఆమె బ్రతికి ఉంటుందని నమ్మకం ఆమెకు లేదు. అవును, రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతించుచున్న ఆమెను చూడండి. ఆ కారణము చేత చాలాసేపు నేను ఆలస్యం చేశాను. నేనేమి చేయుచున్నానో మీకు చెప్పలేను. నేను మేడాను గూర్చి వారిని గూర్చి మాట్లాడుచుంటిని. నేను గమనిస్తున్నాను, ఆ వెలుగు అటు ఇటు తిరుగుచున్నది నేను గమనిస్తుంటుంది. మరియు వెళ్లి ఆమె పైకి వచ్చినది, అది అదేనని నేను తలంచాను. అది అద్భుతము కాదా? నేను ఆయన ప్రేమించుచున్నాను, నేను ఆయన ప్రేమించుచున్నాను. ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను. మరియు కల్వరి చెట్టుపై నా రక్షణను కొనెను. ఇప్పుడు మన హృదయములతో ఆయన యొక్క మంచితనాన్ని కనికరాన్ని తలంచుడి, నేను ఆయన్ని ప్రేమించుచున్నాను. ఆమేన్. ఆయన మొదట ప్రేమించెను, ఇప్పుడు అదెంత మంచిగా ఉన్నదో చూడండి. ఆమేన్. అది ఇది ఇప్పుడు వెళ్లి బాగుండు. ఆమేన్. నువ్వు బాగుపడినట్లు దేవుడి యొక్క కృప నీకు కనిపించినది. ఆమేన్. కల్వరి చెట్టుపై. ఓహో, దేవునికి మహిమ. నేను ఆయన్ని ప్రేమించుచున్నాను. మంచిది, మీ యొక్క కాపరి. నేను 9 నుండి 9:30 9 గంటలకు అక్కడ ఒక చోట. మీరు 9 కి ప్రారంభించండి, నేను 9:30 కి ప్రారంభిస్తాను.
See the coming of the Lord through that.